నన్ను తలలు ఉంచుదాము. ప్రియమైన పరలోక తండ్రి, నీవు మా ప్రార్థనలకు జవాబిచ్చువాడమని నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఈ ప్రియమైన దీనస్త్రీ ఇక్కడ ఉంచబడింది, అక్కడ ఆపరేషన్ విఫలమైంది. కానీ ఓ దేవా, ఎనడైనా జరిగిన మొదటి ఆపరేషన్ ను భూమి మీద మేము జ్ఞాపకం చేసుకుంటాము. నీకు నీవుగా నీవే దాన్ని చేసి ఉన్నావు. నీవు ఆదాము యొక్క ప్రకటన నుండి ఒక ప్రకటింపును తీసి కోతను పూడ్చివేసి ఒక భార్యను తయారు చేశావు. ఓ తండ్రి, ఈ రాత్రి నీ హస్తం ఇప్పుడు దిగివచ్చి మేము అడుగుచున్న ఈ గొప్ప పని నిర్వర్తించాలని నేను ప్రార్థిస్తాను. మరియు ప్రభువా, ఈ ఇతరులందరూ మానసిక రుగ్మతతో బాధపడుచున్న ఈ స్త్రీ, ప్రార్థనా విన్నపములు కలిగిన మిగిలిన వారందరూ తండ్రి, మా హృదయమంతుడితో వారిని నీకు అప్పగిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ఆమెన్. ఈ రాత్రి నిజానికి ఈ చక్కని శ్రోతలను చూచుట ఒక భాగ్యమై ఉన్నది. మరియు అద్భుతమైన చిన్న గాయక బృందము చక్కగా పాడిన పాటలు. ఆ కుర్రవాళ్లు అక్కడ నిలబడి ఉండగా నేను వారి మధ్య భేదమును ఆలోచించున్నాను. శుభ్రముగా కడుగుబడి ఉన్న పిల్లలు, శుభ్రమైన తలకత్తెర. గత రాత్రి నేను ఉన్న స్థలములో ఆలోచించున్నాను. ఒక గుంపు గందరగోళం చేయుచున్న పిల్లలు అక్కడ క్రిందికి వచ్చి ఒక కుర్రవాడిని ఈత కొనంలో ముంచివేయుటకు ప్రయత్నం చేయుచున్నారు. వారు ఎవరినో పిలిచి వారిని బయటకు వెళ్లగొట్టవలసి వచ్చింది. వారి మధ్య ఎలాంటి తేడా! ఇక్కడ పిల్లలు నిలబడి సువార్త పాటలు పాడుచున్నారు. ఎలాంటి భేదము! సోదరుడు హెన్రీ అక్కడ చెప్పి ఉండగా ఆలోచించున్నాను, ఆ మనుషులు స్త్రీల వలె జుట్టు కలిగి ఉన్నారు. తప్పక వారు, మీరు చూడండి, అది యథార్థము. ఎలా కనపడుచున్నదంటే, ఈ కుర్రవాళ్లు వెంట్రుకలతో అలా ప్రయత్నం చేయటం నేను చూస్తాను. వారు దానితో ఉంగరాలు తిరిగే నొక్కులను ముఖం చుట్టూ కలిగి ఉన్నారు. నాకు తెలియదు, నేను కొన్నిసార్లు నిరుత్సాహపడతాను. అది ఒక నిజమైన వంకరగా చేయబడిన కాలం. పురుషులు స్త్రీల యొక్క వస్త్రములను ధరించుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు, మరియు స్త్రీలు పురుషుల యొక్క వస్త్రములను ధరించున్నారు. పురుషులు తమ జుట్టును స్త్రీల వలె కలిగి ఉన్నారు, మరియు స్త్రీలు పురుషుల వలె తమ జుట్టును కలిగి ఉన్నారు. ఈ ప్రజలతో ఉన్న ఇబ్బంది ఏమిటి? ఎలాగైనా నిజముగా మర్యాద మరియు గౌరవము అను దారములు ఈ దేశమును, ఈ ప్రజలను, ప్రపంచమును వదిలిపెట్టిందా? ఇది నాశనకరమైన సమయం, కాని సువార్తను బోధించుటకు ఇది అత్యంత మహిమకరమైన సమయం. అది ఉనికిలోనికి రాకముందు నేను కాలం యొక్క అంచులపై నిలబడినప్పుడు తండ్రి నా వైపు చూసి నన్ను ఇలా అడిగితే, ఈ యుగముల గుండా క్రింద వరకు నీవు ఏ యుగమును బోధించుటకు నీవు కోరుకుంటావు? నేను ఇప్పటి కాలమునే కోరుకుంటాను. అది యథార్థము, సరిగ్గా ఆయన యొక్క రాకడకు ముందు. శ్రోతల వైపు చూస్తూ ఇక్కడ మన ముందు కూర్చుని ఉండగా టూసాన్ లో నా స్నేహితుడైన సేవకుడు నిన్నటి దినమున గుర్రం మీద స్వారీ చేయుచున్నాడు. ఈ మనిషిని గూర్చి దీనితో ఆలోచించున్నాను. ఈ స్త్రీ ఆమె వీపు వెనుక బిళ్లతో ఉన్నది. ఈ గుర్రము అతన్ని విసిరివేసింది. ఈ ఉదయమున 1 గంటకు మరొక మనిషి నా హోటల్ ఫోన్ చేసి ఇలా అన్నాడు, ఈ మనిషి వెటరన్స్ హాస్పిటల్లో ఉన్నాడు, అతని కళ్ళు గాజు వలె మారినాయి, అతని వీపు నలుగొట్టబడింది, అతని కిడ్నీలు బయటకు వచ్చాయి, మరియు అతని గుండె ఆగిపోవటకు సిద్ధంగా ఉంది. నేను క్రింద దిగి నా మోకాళ్లపై మోకరించి టెలిఫోన్ పట్టుకుని అటువైపు ఉన్న అతని కొరకు ప్రార్థించాను, మరియు ఈ రాత్రి తిన్నగా ఇక్కడే అతడు కూర్చుని ఉన్నాడు. అది నిన్న రాత్రి జరిగింది. బాబ్, నీవు అక్కడ పైకి నిలబడతావా? అక్కడే అదిగో ఆ మనిషి ఉన్నాడు. ఏ సమయంలోనైనా, ఉదయమైనా, రాత్రి అయినా, మధ్యాహ్నమైనా, అర్ధరాత్రి అయినా, దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. ఇప్పుడు నేను వారు పిలిచినట్లుగా నేను దీర్ఘకాలముగా చుట్టుబడిన బోధకుడను. ఈ రాత్రివేళ ఒక విధముగా దీన్ని నేను ప్రారంభించుటకు అయిష్టపడతాను, మరియు నేను పైకి రావాలని తలంచాను. మొన్నటి రాత్రి ఎందుకు మనం ఫలానా స్థలమునద మాట్లాడుచుండగా 15 నిమిషాలు నేను ఎక్కువగా మాట్లాడుచున్నప్పుడు ప్రజలు నా వైపు కదిలారు. ఆపండి, మూసివేయండి, మీరు ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపోవాలన్నారు. వారు సిగరెట్లు త్రాగుచూ ముందుకు వెళుచున్నారు. అది విందు చేయ వారి యొక్క పొరపాటు కాదు, అది మనం ఎవరి నుండి అదిగు తీసుకున్నామో వారి పొరపాటు. మరియు ఆ చైర్మన్ యొక్క భార్య వెళ్లి మేనేజర్ తో చెప్పింది, అన్నది, సరే 9:30 గంటలకే మీరు తప్పక ఖాళీ చేసి ఇక్కడి నుండి బయటకు వెళ్లిపోవాలి అన్నాడు. మీరు ఎన్నడూ దాన్ని ఒప్పందములో పెట్టలేదు. ఈ రాత్రి స్త్రీ ఇక్కడికి వచ్చి అన్నది, నిజమైన మంచి స్త్రీ, ఇది మీకు అవసరమని మాకు అర్థమైంది అన్నది. మీరు ఎంత సమయం వాడుకుంటారో అంత సమయం తీసుకోండి, కాబట్టి అది చాలా మంచిది, దాన్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞను, అది చాలా బాగుంది. హెన్రీ సోదరుడా, ఈ సేవకుల సభకు నన్ను అక్కడికి ఆహ్వానించినందుకు నిశ్చయముగా నీ దయను బట్టి నేను మెచ్చుకుంటాను. గత రాత్రి నేను అసెంబ్లీస్ ఆఫ్ గార్డెన్ వద్ద ఉండే భాగ్యమును నేను కలిగి ఉన్నాను. బ్రదర్ బూన్ అక్కడ సంఘ కాపరని నేను నమ్ముతాను. ఆ గుంపు ప్రజల మధ్యలో అద్భుతమైన సమయమును నేను కలిగి ఉన్నాను. మరియు రేపు రాత్రికి ఆ పైన ఎక్కడికో మనం వెళుతున్నాము. అది ఎక్కడో నాకు తెలియదు. అది మరొక సేవకుల సభ అయి ఉన్నది. దాని పట్ల వారు శ్రద్ధ తీసుకుంటారు. నేను ఎక్కువగా ప్రార్థన చేస్తూ వాక్యమును ధ్యానిస్తూ ముందుకు వెళుతున్నాను. దానితో నేను చేయగోరినది అంతమట్టుకే. అయితే ఇప్పుడు ఈ రోజు వింతైన సంగతులను మనం చూస్తున్నాము. పోయినసారి నేను ఇక్కడ ఉన్నప్పుడు అది ఒక గుడారపు కుటుంబమై ఉన్నదని నాకు గుర్తున్నది. గత రాత్రి దాన్ని గుర్చి నేను మాట్లాడుచుండగా ఒక భార్యాభర్తల వారు చనిపోయిన వారి బిడ్డను లోనికి తెచ్చారు. అది ఆ పైన ఒక స్థలంలో వారు పగలంతా రాత్రంతా కారు నడుపుకుని వచ్చారు. ఆ చిన్న తల్లి తన బిడ్డను చేతుల్లో పట్టుకుని విచారముగా కూర్చుని ఉండి, కారణము నేను ఎరిగి ఉన్నంత వరకు ఆమె ఇప్పుడు ఇక్కడే కూర్చుని ఉన్నది. మరియు ఆమె, ఆ చిన్న భర్త, ఆ జంటతో అనేక మంది జంటలు అక్కడ ఉన్నారు. మరియు వారు ఆమె అన్నది, కారు యొద్దకు వస్తారా? ఆ మనిషి అన్నాడు. నేను ఆ చిన్న బిడ్డను బయటికి తీసుకుని పట్టుకున్నాను. ఒక చిన్న మృతమైన బిగదీసిపోయిన చల్లగా ఉన్న బిడ్డ. నేను ప్రార్థించుటకు మొదలు పెట్టాను. మరియు నేను ప్రార్థించినప్పుడు ఆ బిడ్డకు వెచ్చదనం వచ్చినట్లుగా నేను భావించాను. కాబట్టి నేను ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ బిడ్డ తనుకొనుచు, కదులుచు, నడుచుటు ప్రారంభించాడు. కాబట్టి నేను ఏడ్చుటు ప్రారంభించాడు. నేను ఆ బిడ్డను తిరిగి తల్లికి అప్పగించాను. ఆమె ఆ బిడ్డతో తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. కాబట్టి నేను ఎరిగి ఉన్నంత వరకు వారు కనీసము క్రైస్తవులు కాదు. చూడండి, అది అద్భుతం. కానీ ఈ రాత్రి నేను దేని గురించి ఆలోచించున్నాను? నేను ఎరిగిన ఒక సంఘము చనిపోవచ్చున్నది. అదే మన పెంతకోస్ సంఘము. మనం తప్పక దాన్ని బయటకు కదిలించాలి. ఆహా, అంతవరకే. మరియు నీవు దానిని చేసే ఒకే మార్గం ఏమనగా, ప్రార్థన ద్వారా, వాక్యములో పొందికగా వచ్చుట ద్వారా. దాన్ని మనం చేయబోచున్న ఒకే మార్గం అదే. అక్కడ బయటకు వెళ్ళుటకు ఒకే మార్గం ఉన్నది. ఆయనే ఆ మార్గము. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశంలో వలె ఆయన అక్కడ చెప్పి ఉన్నట్లుగా మన సంఘం ఆ స్థితిలోనికి రావాలని కోరుచున్నామా? ఆ కారణమును బట్టి నేను ఎంతో కఠినముగా మీ మీద అరుచున్నానని మీరు అనుకుంటారు. అది చేయుట నా భావము కాదు. అయితే సంఘము ఆ స్థితిలోనికి వెళ్ళటను చూచుట నాకు ఇష్టముగా లేదు. మీరు దాన్ని కిందకు ఎంతో కఠినముగా నెట్టి దాన్ని చివరకు మేకుతో కొట్టినట్లుగా పిడికిలు బిగించాలి. అది తప్పక చేయవలసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి నా యొద్ద కొన్ని లేఖనములు మరియు ఇక్కడ నేను కొన్ని క్షణములు మాట్లాడుటకు ఒక అంశం ఉన్నది. ఒక నిర్ణీత సమయమును నేను చెప్పబోవట్లేదు. మీరు అలసిపోతారు. ఎందుకు? దాని గుండా వెళ్ళుటకు నాకు ఒక అరగంట పట్టవచ్చు. అది కేవలము దానిపై ఆధారపడి ఉన్నది. నేను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను దానికి విడిచిపెడతాను. ఏ మార్గం గుండా ఆయన నడిపిస్తాడో. ఒక క్షణం పాటు మన తలలు వంచి ఆయన గ్రంథము తెరువుకు ముందు గ్రంథకర్తతో మాట్లాడదాం. సర్వశక్తి గల దేవా, ఈ గ్రంథమునకు గ్రంథకర్త యేసుక్రీస్తు ద్వారా మేము ప్రార్థన చేస్తాము. ఈ రాత్రి ఇంతకు ముందే మేము వినియున్న దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ఆమెన్ అని చెప్పుడు ద్వారా ఈ కూటమునకు మేము తప్పక గుర్తు పెట్టి మరియు ఇంటికి వెళతాము. ఇక్కడ ఉండుట బాగున్నది. ఏలయనగా నీవు మాతో ఉన్నావని మేము ఎరిగి ఉన్నాము. మరియు తండ్రి, మేము వాక్యము తెరువబోచుండగా మేము జీవించున్న గడియను ఎరుగునట్లుగా ఈ వాక్యములో నుండి తిన్నగా మాతో మాట్లాడుము. మేము జీవించున్న గడియను మేము ఎరిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ గడియ కొరకు మేము సిద్ధపడగలము. మేము ఎటు వెళుచున్నామో లేక ఏమి చేయుచున్నామో ఎరుక్కుండా గుడ్డిగా వెళుచున్నట్లయితే అప్పుడు ఎలా సిద్ధపడగలమో మాకు తెలియదు. కాబట్టి తండ్రి, మా ప్రార్థన ఏమనగా, అక్కడ ఓడయున్నదని, ద్వారము తెరవబడి ఉన్నదని, మరియు వర్తమానం మమ్మలను దానిలోనికి పిలుచున్నదని మమ్మలను చూడనిమ్ము. యేసుక్రీస్తు నామము ద్వారా దాన్ని దయచేయము. ఆమేన్. పరిశుద్ధ లేఖనములలో ఇక్కడ నేను ఒక అంశమును చదవగోరుచున్నాను. పరిశుద్ధ లోకాసువార్తలో 24వ అధ్యాయము నేను 13వ వచనం నుండి ప్రారంభించబోచున్నాను. మరియు దానిలో ఒక భాగము చదువుతాను. ఇదిగో, ఆ దినమందే ఇద్దరు యెరూషలేమునకు ఆముడ దూరములో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను. వారు సంభాషించు ఆలోచించుకొనుచుండగా యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను. అయితే వారు ఆయన్ని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగ్గా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లియోపాన్ వాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు, వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలీదా? ఇస్రాయేల్ను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగు చేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనరు గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవ్వేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమూతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చదువుబడిన వాక్యమునకు ప్రభు తన దీవెనలు చేర్చునుగాక. ఇప్పుడు నేను తీసుకునేది, నేను ఒక అంశంగా పిలిస్తే నేను దీన్ని ఇలా తీసుకుని కోరుతాను. సంఘటనలు ప్రవచనం ద్వారా తేటపరచబడిన ఈ కాలపు సంఘటనలు, ఇప్పుడు అది ఎల్లప్పుడూ దేవుని దయ ఉండి ఉన్నది, మార్పు లేని దేవుని యొక్క మార్గము. ఒక నిర్ణీతమైన సంఘటనలు సంభవించుటకు ఆయన ప్రజలను ముందుగా ఎరుగునట్లు చేయుట. ప్రభు అయిన యేసు దినముల్లోని ప్రజలు ఏమి సంభవించుటకు సమయమయ్యున్నదో దేవుణ్ణి వెతికియుంటే వారు యేసును మరణమునకు దోషిగా తీర్పు తీర్చేవారు కాదు. కాని దానికి కారణమేమనగా లేఖనములు నెరవేర్చబడవలసినది, ఏలయనగా యూదులు గుడ్డివారుగా చేయబడవలసినది మనందరికీ తెలుసు. మనము జీవించున్న ఈ యుగములోనే అది వాగ్దానం చేయబడి ఉన్నదని మీరు గ్రహిస్తారా? లౌదోకియా సంఘకాలము, ఇప్పుడు మనము జీవించున్న 7వ సంఘకాలము గుడ్డిది, దిగంబరది, దిక్కుమాలినది మరియు దాన్ని ఎరుగకయున్నది. ఆయన వర్తమానం వెనుకొనబడిన వారి గుండా వెళ్ళుటకు ఆ విధముగానే ఆ వెనుక వారిని గుడ్డివారిగా చేసి ఉన్నాడు. ఆయన మరలా దాన్నే చేయుటకు ఈ దినమున వాగ్దానం చేసి ఉన్నాడు. మరియు దీన్ని నేను క్రీస్తులో ఉన్న సహోదరులు మరియు సహోదరీలందరికీ గౌరవముతో నేను దీన్ని చెబుతాను. ఈ దినముల్లో ఒక దినమున ఎవరో దీన్ని చెప్పబోచున్నారు, మొదటిగా ఈ సంగతులు జరుగువల్లని అది వ్రాయబడలేదా? మరియు అప్పుడును అదే విధముగా ఉండి ఉన్నది. ఆయన ఇదివరకే వచ్చాడు, వారు ఆయన పట్ల చేస్తారని వ్రాయబడినవన్నీ వారు ఆయనకు చేశారు. వారు ఆయన అడిగినప్పుడు, ఏలియా మొదటగా రావాలని ఎందుకు శాస్త్రులు చెప్తున్నారు అన్నారు. వారు యేసుతో దాన్ని చెప్పారు. ఆయన అన్నాడు, అతడు ఇదివరకే వచ్చాడు, మీరు అతన్ని గుర్తించలేదు. చూడండి, బహుశా ఆ విధానంలోనే అది తిరిగి అంతమవుతుంది. మనము జీవించున్న ఈ యుగములో ఏమి సంభవిస్తుందో ఇప్పుడు మనము ఒక స్థానములో పెట్టవలసినది. దేవుడు ప్రతి యుగమునకు కొంత నిర్ణీతమైన వాక్యమును కేటాయించి ఉన్నాడు. మరియు మనము గమనించినది ఏమనగా, ఒక యుగము మరొక యుగము పైకి మోయబడదు, అది కేవలము పనిచేయదు. ఉదాహరణకు నేను చెప్పి ఉన్నట్లుగా, నేను నమ్ముతాను అది నిన్న రాత్రియో లేక నేను ఎడతెక్కకుండా రాత్రి వెంబడి రాత్రి స్థలముల వెంబడి స్థలముల్లో మాట్లాడుచున్నాను. మరియు కొన్నిసార్లు రెండవసారి నేను దాన్ని ఎత్తి చూపుచున్నాను. నాకై నేను తిరిగి తిరిగి చెప్పుట నా భావము కాదు, కాని నేను దీన్ని చెబుతాను. మోషే నోహు యొక్క వర్తమానమును బోధిస్తే ఏ మంచి జరుగుతుంది, లేక అది యేసు మోషే వర్తమానమును బోధించడానికి ప్రయత్నం చేస్తే అది ఏ మంచి జరుగుతుంది, లేక మార్టిన్ లూథర్ కేథలిక్ వర్తమానముతో ముందుకు కొనసాగితే అది ఏ మేలు చేస్తుంది, వెస్లీ లూథర్ యొక్క వర్తమానముతో ముందుకు కొనసాగితే అది ఏ మేలు చేస్తుంది, పెంతకోస్తు వారు మెథడిస్ట్ వర్తమానముతో ముందుకు కొనసాగితే అది ఏ మేలు చేస్తుంది, లేక వధువు పిలువబడి ఉండగా పెంతకోస్తు వారు వారి వర్తమానముతో ముందుకు కొనసాగితే అది ఏ మేలు చేస్తుంది. చూడండి, మనము తిన్నగా విత్తనం పైకి వెళ్ళుచున్నాము, మనం ఇక్కడ అంత్యకాలములో ఉన్నాము. ఇప్పుడు గోధుమ గింజ అదే నేలలో పడితేనే తప్ప అది ఒంటిగా ఉండదు. ఆ జర్మన్ గ్రంథకర్త అతడు అత్యంత విమర్శనాత్మకమైన వ్యాసమును ఆ విమర్శకుడు వ్రాసినట్లుగా ఆ గ్రంథము బహుశా బయటకు వచ్చి మీ పట్టణంలో ఉంటుంది. దానిమీద నేను కొన్ని నా భావములను ఎత్తి చూపాను. అతడు ఒక నాస్తికుడు. ఆ సందర్భాన్ని బట్టి కాదు. అతడు నన్ను దోషిగా తీర్పు తీర్చినందున నేను అతనికి తీర్పు చేయట్లేదు. అయితే అతడు ఒక నాస్తికుడైనందున ఆ గ్రంథము మన అలమరలలో తప్పక ఉండరాదు. అతడు అన్నాడు, ఎర్ర సముద్రమును తెరచి తన ప్రజలను విడిపించిన దేవుడు చీకటి యుగముల గుండా ఆ క్రైస్తవులు సింహముల ద్వారా ముక్కలుగా చీల్చివేస్తున్నప్పుడు, ఆ తలులు జుట్టును తారులో నానబెట్టినప్పుడు, సిరువులకు వారిని వేలాడదీసి కాల్చివేసినప్పుడు, మరియు వారి పిల్లలు ప్రసవించబోచున్న తల్లుల గర్భములను చీల్చివేసి ఆ చిన్న బిడ్డల మానములపై జోదమాడినప్పుడు, వాటిని అలాగునే జరిగినిచ్చి తన చేతులను కట్టుకుని తన పొట్టం మీద ముంచుకుని చూస్తున్నాడు. వారు ఈ దేవునికి తప్పక సేవకురుగా ఉండవలసిన వారు. మీరు చూడండి, లేఖనము ప్రేరేపించబడి ఉన్నది. నీవు ఏదో కూర్చొని ఒక వేదాంత కోణం యొక్క దృక్పథముతో విద్యా సంబంధమైన కోణము నుండి నీవు దాన్ని చదివినట్లయితే అది ఎన్నడూ పనిచేయదు. ఈ మధ్య నేను ఒక బ్యాప్టిస్ట్ బోధకునితో మాట్లాడుచుంటిని. అతడు అన్నాడు, మనము సరైన గ్రీకు భాషను నేర్చుకున్న వరకు నేనన్నాను, నైసియా సభలో దానికి ముందు వారు బైబిల్లోని గ్రీకు మాటలను గూర్చి వాదించుచుండిరి, నీవు ఎన్నడూ దాన్ని గ్రహించలేవు. బైబిల్ ప్రేరేపణకు సంబంధించిందై ఉన్నది. అది ఒకటి మాత్రమే, అదే ప్రత్యక్షత. యేసు పేతురుతో చెప్పాడు, ఈ బండ మీద ఆయన ఎవరయ్యున్నాడో అను ప్రత్యక్షత బండ బయలుపరచబడుతుంది. యోనాకుమారుడు అయిన సిమోను, నీవు ధన్యుడువు, రక్తమాంసములు నీకు దీన్ని బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రియే నీకు దాన్ని బయలుపరిచియున్నాడు, మరియు ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పేతురు మీద కాదు, ఆయన మీద కాదు, ఆయన ఎవరయ్యున్నారో అను ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మీద, మరియు ఆయన వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, మరియు వాక్యము దేవుడై ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. హెబ్రీ 13:8, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అందుచేత దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత పెంతకోస్త యుగము కంటే భిన్నముగా ఉన్న మరొక యుగములోనికి రావలసి ఉన్నది. అదే మనము జీవించున్న దినము, మరియు అది నిజము. గుర్తుంచుకో, నీవు, నేను ఒక చదువులేని వ్యక్తిని, నీవు ప్రకృతిని దాటలేవు. ఏలయనగా దేవుడు ప్రకృతి యొక్క ఎడతెగని స్థితిలో పనిచేస్తాడు. సరిగ్గా నేను చెప్పి ఉన్నట్లుగా సూర్యుడు ఉదయించి మరియు అస్తమించినట్లుగా మరియు దినమంతటకుండా వెళతాడు. బడికి వెళ్లు వయసుగలాగా మరియు తరువాత రోజు ఉదయమును తిరిగి లేచుటకు సాయంత్రమును చనిపోతాడు. చెట్టుల్లోని సారము శీతాకాలమున వేళ్లలోనికి వెళ్ళిపోతుంది, మరియు వసంతకాలమున తిరిగి వస్తుంది. గమనించండి, వధువును ఆయన ఒక గోధుమ గింజవలే పోల్చి ఉన్నాడు. దేవుడు దాన్ని అలాగ వెళ్లనిచ్చడానికి కారణం అదియే. ఆ చక్కని పెంతకోస్తు దినమును స్థాపించబడి ఉన్న సంఘము పెంతకోస్తు దినము నుండి ఎదిగి ఒక గొప్ప సంఘముగా మారినది, మరియు అన్ని విత్తనముల వలె అది కూడా చీకటి యుగముల గుండా భూమిలో పడి సమాధి చేయబడవలసి ఉన్నది. అది పునరుద్ధానములో తిరిగి పైకి వచ్చినట్లు అది చనిపోవలసి ఉండెను. అది పునరుద్ధరణ ద్వారా మార్టిన్ లోదర్లో పైకి వచ్చి ఉన్నది, మరియు అక్కడి నుండి సరిగ్గా గోధుమ యొక్క దొంటు వలె అది పైకి వచ్చినది. మొదటగా పైకి వచ్చు నదేమనగా 2 ఆకులు వస్తాయి, తరువాత దానికి ఎక్కువ ఆకులు చచ్చబడుతుంటాయి. పైకి మార్టిన్ లోదర్, తరువాత జ్వింగ్లి, కిందకు కాల్విన్, వారు ముందుకు కొనసాగారు. చివరగా అది కాండములోనికి వెళ్లినది. ఇప్పుడు అది వెస్లీ యుగములో ఉన్న వెస్లీ అయి ఉన్నాడు. అది పిప్పుణ్ణి కలిగి ఉన్నది, అది పడిపోవలసి ఉన్నది. దాని నుండి పెంతకోస్తు యుగం వచ్చినది. అది ఎంతో దగ్గరగా నిజమైన గోధుమ గింజవలే, గోధుమ తొక్కవలే కనపడుతుంది. కాని నీవు ఆ గోధుమను తీసుకుని వెనుకకు తిరిపినట్లయితే అక్కడ ఒక్క గోధుమ గింజలేదు. అది కేవలము గింజ ఆకారములో ఉన్న తొక్క మాత్రమే. కాని ఒక ఉద్దేశం కొరకు అది అక్కడ ఉంచబడి ఉన్నది. గోధుమ గింజను కాయ వరకు ఒక నీడ సూర్యుడు దానిపై ఉదయించినట్లయితే అది దాన్ని చంపివేస్తుంది. ఒక నిర్ణీత కాలం వరకు అది అక్కడ నిలిచి ఉండవలసి ఉన్నది, మరియు జీవమంతయు తొక్కను విడిచిపెడుతుంది. అది కాండమును పిప్పుడిని విడిచిపెట్టినట్లుగా తొక్కను విడిచి అది గోధుమలోనికి విడుతుంది, మరియు అది భూమిలో పడిన గోధుమ గింజ వలె రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు వర్తమానం ఇవ్వబడినప్పుడు మనందరికీ తెలుసు, 3 సంవత్సరములలో వారు దాన్ని ఒక సంస్థగా ఏర్పాటు చేస్తారు. వారు దాన్ని చేసినప్పుడు అది దాన్ని అక్కడే చంపివేస్తుంది. అది లోదర్ కాలంలో అట్లు జరిగింది. ఏలయనగా అది వెస్లీ కాలంలో దాన్ని చేసినది. అలెగ్జాండర్ క్యాంప్బెల్ కాలంలో దాన్ని చేసింది. వారిలో మిగిలిన వారందరూ అలాగే చేశారు. మరియు పెంతకోస్తు కాలంలో దాన్ని చేసింది ఖచ్చితంగా. చూడండి, నీ ఒక స్థానంలోనికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ తలవిరుసగా ఉంటారు, పడిపోతారు, మరియు వారు కొత్త ప్రత్యక్షతను స్వీకరించలేరు. వారు అక్కడే స్థిరపడిపోతారు, మరియు వారు అక్కడే ఉండి చనిపోతారు. మరియు జీవము తినగా దాని గుండా వెళ్లి గోధుమను తయారు చేయుటకు ముందుకు వెళుతుంది. మరియు గోధుమ వచ్చినప్పుడు ఆ జీవము గోధుమ గుండా ప్రయాణించి పునరుద్ధానము గుండా తినగా మొత్తమును బయటకు తెస్తుంది. అవును, ఎత్తబడుటకు పైకి తెస్తుంది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ వర్తమానం మొదటగా దైవిక స్వస్థతతో ఆరంభమైంది. శుచిక్రియలు జరిగించబడ్డాయి. ఇప్పుడు దేవుడు దాన్ని ఒక సామాన్యమైన సంఘం ద్వారా పోనిచ్చినట్లయితే మనము సరిగ్గా ఇది వరకు కలిగి ఉన్నట్లుగా అప్పుడు అది దేవుని కాదు. దేవుడు ఒక ప్రదర్శన చేయవలసిన పని లేదు. ఆయన చేయుడు. మనల్ని వినోదం చేయటానికి ఆయన ఈ కార్యములు చేయవలసిన పని లేదు. అమెరికా వాసులైన మనము కలిగి ఉన్నట్లుగా వినోదము ఆయన ఏదో చేయుటకు నిశ్చయించి ఉన్నందున ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఆయన దాన్ని చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన వైపు చూడండి, అద్భుతమైన చిన్న ప్రవక్త, రబ్బీ, గలలీయుడైన ప్రవక్త. ఎందుచేత? ఆయన యొక్క పరిచర్య అద్భుతంగా ఉన్నది. ఆయన ప్రతి సంఘములోనికి స్వాగతించబడ్డాడు. కాని ఒక దినమున ఆయన కూర్చుని అన్నాడు, నేను నా తండ్రి ఒకటై ఉన్నాను. ఓమై, అది బయటకు వచ్చింది. అలాంటి వ్యక్తితో దూరంగా ఉండండి. మీరు మనుషు కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కాదు. ఏమిటి? అతడు ఒక నర్మాంస భక్షకుడు. అలాంటి వ్యక్తి నుండి దూరంగా వెళ్లిపోండి. చూడండి, చూడండి, ఆ గురుతుని ఏదో వెంబడించవలసినది. చూడండి, ఏదో వెంబడించింది. తొక్క దాన్ని పట్టుకుని ఉన్నది. ఇప్పుడు అది దూరముగా లాగుకొని వెళ్లిపోయింది. అది అలాగు జరగాలి. మరియు గుర్తుంచుకోండి, 20 సంవత్సరములు గతించిపోయినవి, మరియు ఏమాత్రము సంఘశాఖలు దానిలో నుండి బయటకు రాలేదు. అవి రావు. మనము సంఘశాఖల యొక్క అంతములో ఉన్నాము. గోధుమ రూపుదిద్దుకొనుచున్నది. కాని ఇప్పుడు గోధుమలో ఉన్న సంగతి ఏమిటి? నీవు చూడలేవు. అది తప్పక పరిపక్వం అవుటకు కుమారుని యొక్క సన్నిధిలో ఉంచబడవలను. వాటిని కూర్చి పైకి ఏరుకొనుటకు ముందు ఇప్పుడు సంభవిస్తున్న సంఘటనలు ప్రతి యుగమును గూర్చి అది పరిపూర్ణంగా బైబిల్లో చూపబడింది. మనం బయటకు చెదిరిపోయిన వారమని అనుకుంటాము, కాని మనం కాదు. సమస్తము దేవుని యొక్క వాక్యముతో ఖచ్చితంగా కదులుచున్నది. ఇప్పుడు ఏ ఇతర గ్రంథం నుండైనా బైబిల్ ఒక భిన్నమైన గ్రంథం. బైబిల్ వంటి గ్రంథం అక్కడ లేదు. ఏలైనగా బైబిల్ వాక్య రూపములో ఉన్న దేవుడై ఉన్నాడు. చూడండి, అది ఒక మాట అనగా ఒక తలంపు వ్యక్తపరచబడింది. దేవుని తలంపు దాన్ని వ్యక్తపరిచింది ఆయన మాటల ప్రవక్త ద్వారా. మరియు వారు బైబిల్ వ్రాసి ఉన్నారు. అది వాక్య రూపంలో ఉన్నది. మరియు యేసు దాన్ని ఒక విత్తనమని పిలిచాడు. మరియు ఏ విత్తనమైనా సరైన పరిస్థితిలో సరైన వాతావరణములో అది దాని యొక్క జాతిని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఈ గ్రంథము ఒక ప్రవచన గ్రంథము. ఇది భవిష్యత్తులోని సంఘటనలు ముందుగా చెప్పుచున్నది. ఇప్పుడు ఈ గ్రంథము యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షతను కలిగి ఉన్నది. నీవు దానికి ఏదీ కలపరాదు, మరియు దాని నుండి ఏదీ తీసివేయరాదు. మరియు ప్రతి ప్రత్యక్షత తప్పక దాని నుండి రావాలి. చూడండి, అది తప్పక వాక్యముగా ఉండాలి. కాబట్టి ప్రజలు నాకు ప్రత్యక్షత వచ్చింది అంటారు. అవును, మనకు తెలుసు జోసెఫ్ స్మిత్ మరియు అనేకులకు ప్రత్యక్షతలు మరియు అలాంటివి వచ్చాయి. కానీ అవి వాక్యమునకు విరుద్ధంగా ఉన్నాయి. అది దేవుని నుండి వచ్చినట్లయితే అది తప్పక వాక్యము నుండి రావలసినది. ఏలయనగా అది సత్యమని రుజువు చేయుటకు, లేక ఆయన యొక్క సన్నిధిని రుజువు చేయుటకు. మరియు ఈ సంగతులన్నీ ఆయన ముందే ఎరిగి ఉన్నాడు. ఆయన ముందు జ్ఞానము ద్వారా ఆయన వాటిని నిర్ణయించి ఉన్నాడు. ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. అది బైబిల్లో ముందుగా నిర్ణయించుట అని పిలువబడింది. ప్రతి యుగమును దాని స్థానములో, ప్రతి మనిషి దాని స్థానములో, ప్రతి వర్తమానికుడు దాని స్థానములో ముందుగానే నిర్ణయించబడి ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. దయ్యము దేన్ని ఆయన మీదకి లాగలేదు. ఆయన దేవుడై ఉన్నాడు. మరియు ఆయన సమస్తమును సంభవించుటకు ఖచ్చితంగా దాన్ని వరుసలో వాక్యముతో నడుచుటకు ఆయన ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి వాక్యము ద్వారా మనం దాన్ని చూడగలిగినట్లయితే మనం ఏ యుగములో ఏ కాలములో జీవిస్తున్నామో బైబిల్లో తిన్నగా ఇక్కడే మీరు ఈ యుగమును చూస్తారు. ఏమి తప్పక ఈ సమయంలో ఏమి తప్పక సంభవించబోతున్నదో చూస్తాము. ఇప్పుడు ఇతర గ్రంథములు, వారు వాటిని పవిత్ర గ్రంథములు అని పిలుస్తారు. మరి ఆ విధంగా నేను ఖురాన్ను మరియు ఎన్నో ఇతర గ్రంథములు చదివాను. కాని మీరు చూడండి, వారి పవిత్ర గ్రంథములని ఒక నీతి శాస్త్ర పట్టికలు నైతికముగా లేక వేదాంత పరంగా. కాని ఈ గ్రంథము ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఇది అన్ని ఏ ఇతర గ్రంథముల నుండి ఒక భిన్నమైన గ్రంథం. బైబిల్ భవిష్యత్తును ముందే చెప్పుచున్న దేవుని వాక్యమై ఉన్నది. అది ముందుగానే చెబుతుంది. కారణము అది ముందుగానే హెచ్చరించబడి ఉన్నది. దేవుడు దేనినైనా పంపితే ఆయన బైబిల్లో వాగ్దానం చేసి చెప్పి ఉన్నాడు. అదేమనగా ఆయన తన సేవకులైన ప్రవక్తలకు ముందుగా దాన్ని బయలుపరచకుండా ఆయన ఏదీ చేయడు. అది Amos 3:7. దేవుడు అబద్ధమాడలేడు. ఆయన దాన్ని బయలుపరుచుతాడు. యుగములన్నిటికుండా కింద వరకు అది ఆయన విధానమయ్యున్నది. ఆయన అలాగ చేయట్లో ఎన్నడు తప్పిపోలేదు. ఇప్పుడు ఈ చివరి దినముల్లో ఇది పునరుద్ధరించబడుతుందని మనకు వాగ్దానం చేయబడింది. అక్కడ ఏ సంఘము లేదు, ఉండదు, ఏ శాఖయూ లేదు. మెథడిస్టు, బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతకోస్తులు వారు ఎన్నడూ వారి యొక్క అధునాతన పరిస్థితుల్లో ఈ సంఘమును వధువులోనికి తీసుకుని వెళ్లలేరు. వారు దాన్ని చేయలేరు. వారు తప్పిపోయారు. వారు ఎంతో ఎక్కువగా ఒకరు గొంతుకుపై ఒకరున్నారు. మరియు లోకత్వంలోనికి ప్రాతి ఉన్నది. ఇంకా అలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మరియు వారు వారి యొక్క అలమరుల్లోనే చచ్చిపోయి ఉన్నారు. కాబట్టి దేవునికి అది తెలుసు. మరియు ఈ వాక్యమును బయలుపరచుటకు ఒకరంటారు, బాగుంది, నాకు ఇది వచ్చింది, దేవుడు సన్నతించమనుగాక. అది అలా ఉన్నది. అది సరిగ్గా యేసు మొదటిసారిగా వచ్చినట్లుగా ఉన్నది. ప్రతి ఒక్కరూ ఒక సిద్ధాంతమును, ప్రతి ఒక్కరు ఏదో కలిగి ఉన్నారు. అది అంతయు, అది ఏదైనా దేవుని నుండి పంపబడవలసినది. మరియు దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. మరియు ఆయన దాన్ని చేయి ఒకే విధానమేమనగా ఆయన యొక్క అదే నమూనాను ఉంచుట. ఈ చివరి దినముల్లో మలాకీ 4 ప్రకారం భూమి మీదకు ఒక ప్రవక్తను పంపుతానని ఆయన వాగ్దానం చేశాడు. అదే ప్రజల హృదయములను, పిల్లల హృదయములను తిరిగి అపోస్తలిక తండ్రుల వైపు తిప్పుటయే. తన వాక్యంలో ఆయన దాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు. లూకా 17 ఇంకా అనేక ఇతర స్థలముల్లో ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. ఆయన ఈ చివరి దినముల్లో దీన్ని ఒక సత్యమని రుజువు చేయబడిన వాక్యముగా తెస్తానన్నాడు. చూడండి, ఒక మనిషి ఏదైనా చెప్పవచ్చు, కాని దేవుడు ఆ వాక్యమును అనువదించకపోతే. చూడండి, ఇప్పుడు మనము మన యొక్క సొంత అనువాదమును కలిగి ఉన్నాము. దాని భావం ఇది, దీని భావం అది అని మనం అంటాం. మెథడిస్ట్ వారు అది అని, బ్యాప్టిస్ట్ వారు ఇదని, పెంతకోస్తు వారు ఇదని, ఏకత్వం వారు ఇలా అంటారు, ద్విత్వం వారు ఇలా అంటారు. మరియు ఓమై అక్కడే నీ ఉన్నావు. కానీ దేవునికి ఏ అనువాదకుడు అవసరం లేదు. ఆయనే తన సొంత అనువాదకుడు. అది ఉద్దేశించబడిన యుగమునకు, అది ఇవ్వబడిన యుగమునకు ఆయన తన సొంత వాక్యమును అనువాదం చేయటం ద్వారా అది సత్యమని తెలియజేస్తాడు. మనం పెంతకోస్తు యుగంలో జీవించట్లేదు, మనం మరొక యుగంలో జీవించున్నాము. చూడండి, మనం మెథడిస్ట్ యుగంలో జీవించట్లేదు, మనం మరొక యుగంలో జీవించున్నాము. మనము వధువు యుగములో పైకి జీవించున్నాము. సంఘములో నుండి బయటకు పిలువబడుచు, ఎత్తబట్టుకి ఏకమగుచున్నాము. ఆ యుగములోనే మనం జీవించున్నాము. నా యథార్థమైన ఉద్దేశము దాని ఖచ్చితముగా, అది ఖచ్చితముగా సత్యమై ఉన్నది. మరియు ఈ పుస్తకము ఒక ప్రవచన గ్రంథమై ఉన్నది. దాన్ని గౌరవించుటకు, దాన్ని చదువుటకు, మరియు దాని యొక్క గ్రంథకర్తను నమ్ముటకు దాని యొక్క విశ్వాసులు ఆజ్ఞాపించబడి ఉన్నారు. ఏలయనగా అక్కడ వ్రాయబడిన ప్రతి మాట తప్పక నెరవేరుతుంది. అక్కడ వాగ్దానం చేయబడిన సమస్తము నెరవేరవలసి ఉన్నది. కారణమేమనగా అది ప్రతి యుగములో ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నిన్న ఒకే రీతిగా ఉన్న యేసు నోహులో ఉన్నాడు. అది మోషేలో ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అది దావీదులో ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అది యోసేపులో ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అది నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మరియు ఈ దినమున తన ప్రజల మధ్య ఉన్న యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ యుగములో ఆయన వాగ్దానం చేసిన కార్యములను చేర్చున్నాడు. అది యేసుక్రీస్తు. అయితే ఇక్కడ సోదరుడు చెప్పినట్లుగా ఎంతో దూరముగా సంఘము బిగదీసుకుని ఉన్నది. మరియు మన సంఘములనియు ఆ విధంగానే మారుచున్నవి. చివరకు తిరిగి వాక్యమునకు మనలను కదిలించుటకు మనము తప్పక దేన్నో కలిగి ఉండవలసి ఉన్నాము. అది దాన్ని చేయబోచున్నదని మనం ఎలా తెలుసుకునబోచున్నాము? అది తప్పక దేవుని యొక్క సొంత వాక్య ప్రణాళిక ప్రకారం రావలసి ఉన్నది. అది సామాన్యుల ద్వారా రాలేదు, వ్యాపారస్తుల ద్వారా అది రాలేదు, సంఘముల ద్వారా అది రాలేదు. దేవుడు తన యొక్క ప్రణాళికను నియమించి ఉన్నాడు. దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయటం ప్రయత్నించుట అను వర్తమానమును మొన్నటి దినమున నేను నేషనల్ బ్రాడ్కాస్ట్ లో దేశమంతటి గుండా షూపోర్ట్ లో మాట్లాడి ఉన్నాను. దేవుని యొక్క మందస్సును దావీదు గృహములోనికి తెచ్చుటకు ప్రయత్నం చేశాడు. అతడు అభిషేకించబడిన రాజు. ఎందుకు? అతడు తన ప్రతినిధులను, వేవేల కొలది ప్రజలపై ఉన్న అధిపతులను, సహస్రాధిపతులను అతడు సంప్రదించాడు. అది ప్రభు యొక్క వాక్యమని వారందరూ అన్నారు. మరియు వారు యాజకులను సంప్రదించారు. అది అద్భుతము. మరియు వారందరూ ఎంతో ప్రేరేపించబడ్డారు. వారు కేకలు వేసి ప్రతి మత కార్యమును చేశారు. మరియు అది పరిపూర్ణంగా దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నది. ఏలయనగా ఆ దేశంలో నాతాన్ అని పేరు గల ప్రవక్త ఉన్నాడు. వారు కనీసం ఆయన్ని సంప్రదించలేదు. చూడండి, వారు యథార్థంగా దేవునికి ఒక సేవ చేయటం ప్రయత్నించారు. అది పనిచేయలేదని మనం కనుగొంటాం. నీవు ఎల్లప్పుడూ ఎంతో యథార్థంగా ఉండవచ్చు, కాని మనం ఏం చేయుచున్నామో దాన్ని గ్రహించే వరకు మనము గాలితో పోరాడుచున్నాము. దేవుని యొక్క వాక్యం వద్దకు తిరిగి రండి, మరియు వాక్యంతో వరుస కట్టండి, అప్పుడు వెళ్ళండి, అప్పుడు నీకు తెలుసు. ఒక సైనికుని వలె ఉన్నది. పైనుండి ఆజ్ఞలు పొందు వరకు అతడు ఏమి చేయాలో అతనికి తెలియదు. మనము తప్పక క్రైస్తవ సైనికులుగా ఉండాలి. మరియు బైబిల్ నుండి ఇప్పటి గడియ కొరకు ఆజ్ఞలు పొందాలి. నిన్నటి పని కాదు, మొన్నటి పని కాదు, కాని ఈ రోజు యొక్క పని అయ్యున్నది. ఏ మార్గం గుండా వెళ్లాలి, మనం జీవించున్న గడియను కనుగొనుము. ఈ అధునాతన సంఘటనలు ఎంత వేగంగా మనపై నుండి దాటిపోవచ్చునవనగా, ఒక దినమున మనం ఏమీ లేకుండా వెనుక విడిచిపెట్టబడతామని, మనం ఎరుగకు మునిపే దానిలోనికి పట్టుబడి మృగం యొక్క మృద్దులోనికి ముద్రించబడతామని మనం కనుగొనబోతున్నాము. ఇప్పుడు సహనముతో మనం దీని కొరకు కనిపెట్టాలి. ఏలైనగా వాగ్దానం చేయబడిన ఈ ప్రవచనములు, వాటిలో ప్రతి ఒక్కటి ఈ యుగములో తప్పక నెరవేర్చబడవలసి ఉన్నది. ఏలైనగా మనకు ముందు చెబుతుంది, గ్రంథకర్త ఇదివరకే దాన్ని చేసి ఉన్నాడు, ఆయన మరలా దాన్ని చేయుడు చూసుట కొరకు మనము కనిపెట్టాలి. మనం జీవించున్న ఈ సమయము ఎలాంటి సమయము? అది ఒక క్యాలెండర్ వలె ఉన్నది. నీవు క్యాలెండర్ లోని చూసి నీవు ఏ దినమున ఏ సంవత్సరంలో జీవిస్తున్నావో నువ్వు చూస్తావు. మరియు మనం ఏ యుగములో జీవించున్నామో తెలుసుకుంటూ మనము దేవుని యొక్క బైబిల్లో చూస్తాము. మనం మెథడిస్ట్ యుగంలో జీవించట్లేదు, బ్యాప్టిస్ట్ యుగము కాదు, మనము వధువు యుగంలో జీవించున్నాము. తిరిగి దేవుని యొద్దకు తేబట్టుకు ఆయన వాగ్దానం చేసినట్లు దాన్ని తిరిగి తెచ్చే కాలువ గుండా పిలువబడుచున్నాము. ప్రతి యుగములో ఉండి ఉన్నట్లుగా వారి యొక్క వేదాంతము ద్వారా ప్రజలు దానికి సొంత అనువాదమును మనిషి ఇవ్వనిచ్చి, మరియు అది సత్యమై ఉన్నదన్న దేవుని యొక్క దైవిక రుజువును వారు నమ్మరు. అది దేవుని యొక్క అనువాదం, నేను చెప్పేది కాదు, ఎవరో చెప్పేది కాదు, కాని అది దేవుడు వాగ్దానం చేసి ఉన్నది, మరియు దాన్నే దేవుడు చేస్తాడు. అది ఆయన యొక్క వాక్య అనువాదమును దేవుడు చేయుచున్నాడని అది రుజువు చేస్తుంది. 45 సంవత్సరముల క్రితము పెంతకోస్తు వారైన మీకు వారు చెప్పారు. అప్పుడు వారు యథార్థమైన పెంతకోస్తు వారు. వారు ఆ సమస్తలో నుండి బయటకు వచ్చి దాన్ని శపించి దానిలో నుండి బయటకు నడిచి వెళ్లారు. తరువాత కుక్క వలె వాంతి తిరిగినట్లు అది తిన్నగా దానిలోనికే వెళ్లిపోయారు. ఆ సంగమును చంపిన అవే కార్యమును వారు చేశారు. నీ సొంత దానిని దాని ద్వారానే చంపివేసుకున్నావు. అక్కడ ఉన్న ప్రజలకు నేను వ్యతిరేకిని కాదు, దానికి వ్యతిరేకంగా ఏమీ లేదు. అది దాన్ని చేయుచున్న ఆ క్రమమై ఉన్నది. గృహమా, నేను ఇంటికి వెళతాను. దీన్ని నేను మరొకరు మెచ్చుకోవటంలో చెప్పను. నేను సర్పం యొక్క జాడను గుర్చి బోధించబోతున్నాను, మరియు టేపులు తీసుకున్నట్లయితే మీరు వినండి మరియు గమనించండి. దేవుని వాక్య ప్రవచనములు నెరవేర్చబడి నిర్ధారించబడుతున్న చూచుట్లో వారు తప్పిపోయారు. ఆ యాజకులు మెస్సీయా ఏ విధంగా రాబోతున్నాడో వారు ఖచ్చితంగా నిర్ణయించుకుని ఉన్నారు, మరియు ఏమి సంభవించబోతుందో వారు ఇరిగి ఉన్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెరోదీయులు వారి వారి ఆలోచనలు కలిగి ఉన్నారు. కాని ఆయన అలా రాలేదు. ఆయన వారి ప్రతి ఒక్కరి ఆలోచనకు భిన్నంగా వచ్చాడు, కాని ఖచ్చితంగా ఆయన వాక్యంతో వచ్చాడు. యేసు చెప్పిన అదే సంగతి అక్కడ ఉన్నది. మీరు నన్ను ఎరిగి ఉంటే నా దినమును కూడా మీరు తప్పక ఎరిగి ఉండేవారు. మీరు ఎరిగి ఉంటే మీరు మీరంటారు, మీరు బాగున్నది మోషే, మేము మోషేను కలిగి ఉన్నాము. ఆయన అన్నాడు, మీరు మోషేను ఎరిగి ఉంటే నన్ను నమ్మి ఉండేవారు. ఏలైనగా అతడు నన్ను గూర్చి వ్రాశాడు. కానీ చూడండి, ఆయన వాగ్దానం చేసిన దాన్ని దేవుడు నిర్ధారిస్తున్నప్పుడు యేసు ఎలా తప్పక రావలసి ఉన్నదో వారు దాని విషయమై ఒక రకమైన హోదాతో కూడిన మార్గమునకు వారు కలిగి ఉండరు. నా భావం మెస్సీయా, మెస్సీయా తినగా వారి యొక్క గుంపులోనికి రావాలి, లేనిచో ఆయన మెస్సీయా కాడు. బాగుంది, అది దరిదాపుగా ఈ దినమున అలాగునే ఉన్నది. నీవు నా యొక్క అద్దముల గుండా చూడకపోయినట్లయితే నీవు ఏమీ చూచట్లేదు, చూసారా? కాబట్టి ఆ విధంగానే ఉన్నది. అది ఉన్నది, మనము అది సత్యమై ఉన్నది. దాన్ని ఆలోచించుటకు మనము అసహ్యపడతాము, కాని అది పరిపూర్ణంగా సత్యమై ఉన్నది. హెబ్రీ 1:1 పూర్వకాలమందు దేవుడు తాను ఎన్నుకున్న సొంత విధానములో బైబిల్ను వ్రాసి ఉన్నాడు. ఆయన ఎన్నడూ దాన్ని వేదాంత పండితుల ద్వారా దాన్ని వ్రాయలేదు. వేదాంత పండితుల ద్వారా దానికి అనువాదం చేయలేదు. వేదాంత పండితులు దేవుని యొక్క వాక్యమునకు అనువాదము ఇచ్చిన సమయము ఎన్నడూ అక్కడ ఉండలేదు. అనువాదము ఒక ప్రవక్త ద్వారానే వస్తుంది. మరియు ఎన్నడైనా మనం ఈ గందరగోళం నుండి బయటకు వచ్చే మార్గమేమనగా దేవుడు ఒక ప్రవక్తను మనకు పంపుటియే. ఖచ్చితంగా ఆ విధానంలో మాత్రమే ఆయన దాన్ని చేయను. అది నమ్మబడవలసినది మరియు నెరవేర్పు కొరకు కనిపెట్టబడి ఉన్నది. చూడండి, అది మనిషి ద్వారా వ్రాయబడలేదు, కాని అది దేవుని చేత వ్రాయబడి ఉన్నది. అది ఒక మనిషి యొక్క గ్రంథము కాదు, అది ఒక వేదాంత పండితుని యొక్క గ్రంథము కాదు, అది దేవుని యొక్క గ్రంథమై ఉన్నది. అది ఒక ప్రవచన గ్రంథమై ఉన్నది, ప్రవక్తల ద్వారా వ్రాయబడి ప్రవక్తల ద్వారా అనువదించబడి ఉన్నది. బైబిల్ చెప్పింది దేవుని యొక్క వాక్యము ప్రవక్తల యొద్దకు వస్తుంది. ఖచ్చితంగా యేసు భూమి మీదకు వచ్చినప్పుడు అది ఎంత చక్కగా అవతరించబడింది లేక ప్రదర్శించబడింది. మరియు ఆ దినమున ప్రవక్త అయిన యోహాను అయ్యున్నాడు, అతడు ప్రవచించాడు. వారు అన్నారు, ఓ నీ భావం మా పెద్ద సంస్థలను వీటి అన్నిటినీ ఆయన చీల్చివేస్తాడని నీ భావమా? అక్కడ ఒక సమయం రాబోతున్నది, మన ఆలయములతో ఎంత మాత్రమూ ఆరాధన జరగదా? అతడు అన్నాడు, ఓ సమయం అక్కడ రాబోతున్నది, దేవుడు తన యొక్క అర్పణను దేవుని గొర్రెపిల్ల నుండి ఒక మనిషి నుండి చేస్తాడు, మరియు ఆయన వచ్చినప్పుడు అతడు ఆయన్ను గుర్తిస్తాడని అతడు చెప్పి ఉన్నాడు. అతడు అన్నాడు, అతడు తన వర్తమానమును గురించి ఎంతో నిశ్చయతను కలిగి ఉన్నాడు, ఆయన తిన్నగా మీ మధ్యనే నిలబడి ఉన్నాడు, అది మీకు తెలియదు. ఆయన మీ మధ్యనే ఉన్నాడు, అది మీకు తెలియదు. ఒక దినమున యేసు అక్కడికి వచ్చినప్పుడు యోహాను ఆయన మీద ఆ గుర్తును చూసి ఉన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ క్షణమందే అప్పుడే ఆయన ప్రజల ముందు రుజువు చేయబడ్డాడని ఆయన ఇరిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. మనము దాన్ని అనుమానిస్తామా? ఆయన వాక్యమై ఉన్నాడని బైబిల్ చెప్పి ఉన్నది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. మరియు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన భూమి మీద వాక్యమై ఉన్నాడు. చూడండి, పరిపూర్ణముగా చిన్నగా నీళ్లలోనికి ప్రవక్త యొద్దకు వస్తున్నాడు. అది సత్యము. వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్త యొద్దకు వస్తుంది. కాబట్టి అది వేదాంత పండితుల యొద్దకు వస్తుందని మనం ఎదురు చూడలేము. అది సంఘ శాఖల యొద్దకు వస్తుందని మనం ఎదురు చూడలేము. అది తప్పక ఆయన మనకు ముందే చెప్పిన దేవుని యొక్క కాలువ మార్గం గుండా రావాలి. మరియు ఆ మార్గం గుండానే అది ఎన్నడైనా వస్తుంది. అది ద్వేషించబడుతుంది, నిరాకరించబడుతుంది, త్రోసివేయబడుతుంది. అది తప్పక వచ్చినప్పుడు అది ఒక ప్రక్కకు నెట్టివేయబడుతుంది, సమస్తము చేయబడుతుంది. కాని దేవుడు ఎలాగైనా దాన్ని చేస్తాడు. అది యేసులో త్రోసివేయబడింది, యోహాన్లో అది త్రోసివేయబడింది, అది ఇర్మియా ద్వారా త్రోసివేయబడింది, అది మోషే ద్వారా త్రోసివేయబడింది. అది ఎల్లప్పుడూ ఆ విధానంలోనే ఉన్నది. కాని దేవుడు చిన్నగా దాన్ని చేస్తానని వాగ్దానం చేసిన మార్గంలోనికి వెడతాడు. అవునండి, ఆయన అదే మార్గంలో దాన్ని చేయుటకు ఎన్నడూ తప్పిపోడు. దర్శనములు చూసిన వ్యక్తి లేక ఆయన స్వరమును విన్న వ్యక్తి అది ఎన్నడూ మొత్తానికి అర్థం కాలేదు. అనేక సందర్భాల్లో అతనికి తెలియదు. అతడు కేవలము దేవుని యొక్క సాధనమై ఉన్నాడు. అది దేవుని యొక్క తలంపులు మత్యమైన మానవుల పెదవుల ద్వారా వ్యక్తపరచబడినాయి. ఒక తలంపు నిజానికి వ్యక్తపరచబడిన ఒక మాట. ఆయన తన యొక్క ముందు నిర్ణయపు ఎన్నిక ద్వారా దేవుడు తన సొంత ఎన్నికను చేస్తాడు. ప్రతి యుగములో ఆయన దాన్ని చేశాడు. ప్రతి యుగమునకు ఆయన మనిషిని ముందు నిర్ణయించాడు. మోషే వలె దేవుడు అబ్రహాముతో ఏమి మాట్లాడాడో మోషే దాన్ని నెరవేర్చవలసి ఉన్నది. మోషే ఒక సరైన బాలుడిగా జన్మించాడు. ఆ రీతిగా ఉండుటకు అతడు సహాయపడలేడు. అతడు ఆ రీతిగా జన్మించాడు. ఏలయనగా అతడు ఆ ఉద్దేశము కొరకు జన్మించాడు. కాబట్టి ప్రతి యుగములో దేవుడు దాన్ని చేయుటకు మనం కనుగొంటాము. ఆయన యొక్క సొంత ఎన్నిక, తన సొంత ముందు నిర్ణయం ద్వారా ఎన్నిక. తన ప్రవక్తలను ఆ యుగము కొరకు ఎన్నుకుంటాడు. ఆయన నియమిస్తాడు. ఆయన తన ప్రకృతిని నియమిస్తాడు. మనిషి స్వభావమును నియమిస్తాడు. మనిషి బోధించే విధానమును నియమిస్తాడు. అతని వరం మీద అతడు చేయటానికి ఆ దినం యొక్క సవాళ్ళను ఎదుర్కొనేందుకు నియమిస్తాడు. దేవుడు మనిషిని సృజించి అతన్ని పంపుతాడు. గత రాత్రి నేను బోధించి ఉన్నట్లుగా ఆయన సొంత మనస్సులో మనం ఒక జన్యువు, ఒక అంకురమై ఉన్నాము. అణు అన్నది, వెలుగన్నది భూమి మీద ఏమీ లేనప్పుడే ఆ యుగములో ఆ మనిషిని అక్కడ ఉంటాడని ఆయన ఎరుగును. ఎలయనగా, నీవు నీ తండ్రి యొక్క జన్యువై ఉన్నావు. నీవు నీ యొక్క తండ్రిలో ఉండి ఉన్నావు. ఇంకనూ నీ తండ్రి నీతో సహవాసమును కలిగి ఉండలేదు. కారణమేమనగా నీవు అక్కడ ఉన్నావు కాని నీకు తెలియదు, మరియు అతనికి తెలియదు. కాని అతడు నీతో సహవాసం చేయనట్లుగా నీవు దాన్ని ప్రత్యక్షపరిచావు. మరియు నీవు తిరిగి జన్మించడం ద్వారా నీవు నిత్యజీవంతో జన్మించావు. అక్కడ ఒకే ఒక మూలమైన నిత్యజీవం ఉన్నది. అది దేవుని యొక్క జీవమై ఉన్నది. జో అను గ్రీకు భాషలోని మాట. జో ఒకే ఒక నిత్యజీవపు మూలమున్నది. అప్పుడు నీవు ఒక దేవుని కుమారుడు లేక ఒక దేవుని కుమార్తెవై ఉన్నట్లయితే కాలమంతటి గుండా నీవు దేవునిలో ఉండి ఉన్నావు. కాని ఏ స్థానంపై ఏ సమయంలో నీవు నాటబడవల్ల ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీవిప్పుడు ఒక జీవిగా చేయబడ్డావు. ఈ గడి యొక్క సవాల్ను ఎదుర్కొనుటకు ఈ గడిలో సజీవుడైన సత్యదేవుణ్ణి ఈ సమయంలో ముందుకు వస్తున్న వర్తమానమును సత్యమైన రుజువు చేయుటకు నీవు ఒక దేవుని యొక్క కుమారుడుగా, ఒక దేవుని యొక్క కుమార్తెగా ప్రత్యక్షపరచబడ్డావు. అది నిజం. జగత్తు పునాదికి ముందే నీవు దాన్ని అక్కడ ఉంచి ఉన్నావు. అది ఆలావు కానట్లయితే, నీవు ఆ విధంగా ఎన్నుకొన బడకపోయినట్లయితే, నీవు ఎంతగా అనుకరించడం ప్రయత్నించినప్పటికీ లెక్కాదు. ఒక దుంపలో నుండి రక్తం ఎలా వస్తుంది? అక్కడ దానిలో రక్తమే లేదు. ఆ కారణమును బట్టి మనల్ని గూర్చి ఆలోచించిన ప్రజలకు నేను చెప్పుకు ప్రయత్నం చేస్తాను. స్త్రీల యొక్క పొట్టు జుట్టును గూర్చి మనం కేకలు వేస్తున్నామని మరియు అలాంటి విషయములు చెప్తున్నామని ప్రజలు చెప్తున్నారు. నీవు నీ సేవను నాశనం చేసుకునబోతున్నావు. దేవుడే స్వయంగా నిర్ణయించిన సేవను పాడు చేసుకుంటయా? అది దూరమగునుగాక. ప్రజలు దేవుని యొక్క వాక్యముని విన్నప్పుడు, ఒక బిడ్డ తల్లి గర్భంలో గర్భం ధరించినప్పుడు, ఒక రక్త కణం అక్కడికి వెళ్ళినప్పుడు మరొక రక్త కణము దానిపై నిర్మించబడుతుంది. అది ఒక రక్త కణం మనిషిగా, మరొకటి కుక్క కణముగా, మరొకటి పిల్లి కణముగా, మరొకటి మరేదో కణముగా ఉండదు. అది సంపూర్ణంగా తిన్నగా మనిషి యొక్క రక్త కణముగా ఉంటుంది. ఒక మనిషి దేవుని యొక్క ఆత్మ ద్వారా పుట్టినప్పుడు అతడు తన యొక్క జీవములోనికి దేనినైనా ప్రవేశపెట్టడు. అది ఆ గడియ కొరకు సత్యమని రుజువు చేయబడిన కల్తీ లేని దేవుని యొక్క వాక్యముగా ఉంటుంది. అతడు సంపూర్ణమైన దేవుని వాక్యమును తీసుకుంటాడు. అతడు దానిలోనికి ఆచారములు మరి దేన్ని పెట్టడు. అది కల్తీ లేని శుద్ధమైన మన మధ్య ప్రత్యక్షపరచబడ్డ వాక్యముగా ఉంటుంది. బైబిల్లో చూడండి, మనం ఏ యుగములో ఎక్కడ జీవిస్తున్నామో చూడండి, అప్పుడు ఈ గొప్ప కార్యములు ప్రత్యక్షపరచును చూస్తాము. దేవుడు దాన్ని చేస్తానని వాగ్దానం చేసినప్పుడు, సంఘము తిరిగిపోవచ్చున్నప్పుడు, వాక్యము నుండి వెనుకకు తిరిగి లోకములోనికి లోకత్వములోనికి వెళ్లిపోతున్నప్పుడు, ఆ యుగము యొక్క అంతములో దాన్ని చేస్తాడు. లోకత్వము పాపమై ఉన్నది. బైబిల్ చెప్పింది, లోకమును కాని లోకములో ఉన్నవాటిని కాని ప్రేమించినప్పుడు కనీసము దేవుని ప్రేమ నీలో ఉండదు. నేను రాత్రి మాట్లాడుచున్నప్పుడు బలి అర్పణగా అర్పించబడి గొర్రెపిల్లను గురించి నేను మాట్లాడుచున్నాను. అది 7 దినములు ఉండవలసినది. అది 7 సంఘ కాలములకు ప్రాతినిధ్యం వహించున్నది. ప్రజల మధ్యలో అక్కడ పులిసినదేది కనబడకూడదు. 7 దినములు పులిసినది లేదు. దాని భావము దానితో ఏది కలుపుకూడదు. ఎడతెగకుండా అది పులినదై ఉన్నది. మరియు మనకు ఏ ఆచారములు పులిసినదేది మనతో కలవకూడదు. లోకము మనతో కలవకూడదు. అది తప్పక పులి అని దేవుని యొక్క రొట్టిగా ఉండాలి. దేవుని వాక్యము కల్తీ లేని దేవుని వాక్యము. అదే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవించును. మన సంఘశాఖ పద్ధతులు భేదములు మరియు తదితరమైనవి మనలో పులిసిన పిండిని ఉంచాయి. మరియు ఇది అది లోకము ఫ్యాషన్లు ఓ అది ఎంతో దరిదాపుగా హాలీవుడ్ గా మారిపోయింది. అది చివరగా అక్కడ ఉన్న ఇంగ్లాండ్ దేశం వలె దాని వరకు వస్తుంది. ఒక వేదిక పిలుపు అక్కడ సిగ్గుగా ఉంటుంది. మై సోదరుడు చెప్పి ఉన్నట్లుగా పడవలో నీకు ఎలా చేప దొరుకుతుంది, అది సత్యము. సువార్త దాని యొక్క సంపూర్ణతలో బోధించబడాలి. దేవుని యొక్క శక్తితో ఆ యుగం యొక్క వాగ్దానం ప్రకారము అది సత్యమని రుజువు చేయబడాలి. మరియు అది ఖచ్చితంగా దేవుని వాక్యమై వాక్యచిత్తమై ఉన్నదని రుజువు చేయబడాలి. దానికి బయట నీవు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, దేవునికి నీవు ఒక సేవ చేయ ప్రయత్నించినప్పటికీ, నీవు కేవలం ఒక సంఘ సభ్యుడివై ఉన్నావు. నీవు కుటుంబిషన్ ట్రైనింగ్ పార్టీలకు వెళ్ళవచ్చు. నీవు సంఘమునికి ఎల్లప్పుడూ ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండవచ్చు. అయినా నిత్యజీవ పంకురం ముందుగా నీలో నిర్ణయించబడకపోయినట్లయితే, ఒక దేవుని కుమారుడుగా ఒక దేవుని కుమార్తెగా నీవు ఒక వంకరైన వ్యక్తిగా ఎదుగుతావు. కాని ఎన్నడూ ఒక నిజమైన యథార్థమైన దేవుని కుమారుడుగా లేక దేవుని కుమార్తెగా ఉండవు. తరచుగా నేను ఒక చిన్న పక్షిరాజు యొక్క చిన్న కథను చెబుతాను. ఎలా ఒక వ్యవసాయదారుడు ఒకసారి తన కోడి పెట్ట కింద అతడు, నీకు ఇది దేవదోషణగా ఉండదని నేను భావిస్తాను. అయితే ఒక వ్యవసాయదారుడు కోడిని పొదుగుటకు వేశాడు. అది పొదుగుటకు ఒక గుడ్డు తగ్గింది. ఇక్కడ గుడ్లను పొదుగుటకు ఎవరికైనా తెలుసా దానికి ఎన్ని గుడ్లు అవసరమో అని నేను ఆశ్చర్యపోతాను. కానీ ఎలాగైనా అతనికి ఒక గుడ్డు తగ్గింది. అప్పుడు సరిపోతాయి కాబట్టి అతడు పక్షిరాజు గూట్ నుండి ఒక గుడ్డును దొంగిలించాడు. అది 2 గుడ్లను కలిగి ఉన్నది. అతడు ఈ గుడ్డును కోడి కింద పొదగబెట్టాడు. కోడి పిల్లల మధ్యలో ఆ పక్షిరాజు పిల్ల పొదగబడినప్పుడు అది ఒక వింత పక్షిగా ఉన్నది. అది కోడి అరుపులను గ్రహించలేదు. దాని వలె మాట్లాడలేదు. అది దాన్ని వినే భాషలో మాట్లాడలేదు. అది గాది నొద్ద గీకుచున్నది. ధాన్యపు కొట్టు నుండి తిరుచున్నది. అది దాని యొక్క ఆహారము కాదు. వాటి మధ్యలో అది రోతగా కనబడుచున్న బాతు వలె బెకబెకలాడుతుంది. కోడిపేట అరిచినప్పుడు దానికి అర్థం కాలేదు. అది ఇటు వేళ్లు దాన్ని అటు వేళ్లు దీన్ని తింటుంది. అది దానికి అర్థం కాలేదు. కాబట్టి ఒకరోజు దాని తల్లి లేక మామి, మీకు దక్షిణమును మేము మామి అంటాం. కాబట్టి ఎలాగో అది అతని తల్లి. అది 2 గుడ్లను కలిగి ఉన్నదని ఎరిగిండెను. మరియు ఒకటి మాత్రమే అక్కడ ఉన్నది. మరియు మరొక దాన్ని వెదుగుటకు వెళ్లింది. అది ప్రతి చోటకు వెళ్లింది. ఆ దేశం మొత్తమును వెతికింది. చివరగా అది ధాన్యపు కొట్టు మీదగా ఎగిరింది. అక్కడ ఆ పాత కోడి పెట్టను కింద వెంబడించుట ఆమె చూసింది. అది బిగ్గరగా జూనియర్ అని పిలిచింది. నీవు కోడి పిల్లవు కాదు, నీవొక పక్షిరాజు. అది దానికి చక్కగా వినిపించింది. ఎందుకు? అది ఆది నుండి ఒక పక్షిరాజు అయ్యున్నాడు. ఒక స్త్రీ గాని లేక ఒక పురుషుడు గాని ఆచారముల కింద చల్లని నామకార్థపు మ్రతం కింద కూర్చున్నప్పుడు, అతడు ఒక దేవుని కుమారుడుగా ఉండేటట్లు నిర్దేశించబడినప్పుడు, దేవుని యొక్క వాక్యము దాని యొక్క శక్తితో ప్రకటించబడినప్పుడు, దేవుడు అది సత్యమని రుజువు చేస్తాడు. అతడు ఆరంభము నుండే ఒక పక్షిరాజు అయ్యున్నాడు. 2 2 4 అన్నంత నిశ్చయముగా అతడు దాని యొద్దకు పరుగు తీస్తాడు. అతడు దానికి సహాయపడలేడు. ఏలయనగా అతని యొక్క స్వభావమే దేవుని యొక్క వాక్యమును ప్రేమిస్తుంది. ఎవరు ఏమి చెప్పినప్పటికీ నేను లెక్క చేయను. దేవుని వాక్యం ప్రత్యక్షపరచబట్టు అతడు చూసినప్పుడు అతడు దాని యొద్దకు ఎగురుతాడు. కారణం, అతడు ఒక చిన్న పక్షిరాజు అయి ఉన్నాడు. వారు ముందు వెళ్ళుచుండగా అతడు అన్నాడు, అమ్మా నేను ఇక్కడి నుండి ఎలా పైకి లేవాలి? అతడు అన్నాడు, ఒక్కసారి ఎగురు, నేను నిన్ను పట్టుకుంటాను. నీవు చేయవలసింది ఆ ఒక్కటే, ఒక్కసారి నీ పాదములతో ఎగురు. దేవుని యొద్దకు ఒక్కసారి ఎగురు. ఒక్క వాగ్దానము, ప్రభువైన యేసు నా హృదయమంతటితో నేను నిన్ను నమ్ముతాను. ఈ గడి వర్తమానం నేను నమ్ముతాను, అది నిర్ధారించబట్టని నేను చూస్తాను, మరియు అది సత్యమని నాకు తెలుసు. నీ పాదములతో ఎగురు, అమ్మ నిన్ను పట్టుకుంటుంది, భయపడవద్దు. నీ ఒక పక్షిరాజువు నిన్ను పట్టుకున్నట్టుకు తినగా ఆమె అక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఒక అమోఘమైన సమయంలో, ఒక గొప్ప సమయంలో జీవించున్నాము. అయితే ఈ బైబిల్ యొక్క సత్యములను, అవి సత్యమని రుజువు చేయబట్టును విశ్వాసులు చూచి ఉన్నారు. అది సత్యమని రుజువు చేయబట్టియే దేవుడు దానిలో ఉన్నాడు పరిపూర్ణముగా. అది అప్పుడే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన వాక్యం తెలియపరచబడుతుంది. విత్తనము ముందుకు బ్రద్దలైంది, వారు దాన్ని చూస్తారు మరియు నమ్ముతారు. ఇతరులు దాన్ని చూడలేరు, ఎలాగో వారు అక్కడ కూర్చుని దాని వైపు చూస్తారు. మీకు తెలుసా, జుట్టు కత్తిరించుకున్న స్త్రీలు ఈ దేశంలో ఉండరాదని నేను ఎంతో కఠినంగా బోధించాను. కానీ ప్రతిసారి నేను తిరిగి వచ్చినప్పుడు అది మరీ ఎక్కువగా ఉన్నది. విషయం ఏమిటి, అక్కడ ఏదో తప్పున్నది. వాక్యము దాన్ని చెబుతుందని మీకు తెలుసు. నీవంటావు సరే, అది ఏ భేదమును చేయదు, అది తప్పక భేదమును చేస్తుంది. అక్కడ ఒక చక్కని సోదరుడు ఉన్నాడు. రెన్హాన్ సోదరుడా, నేను నీ మీద చేతులుంచబోచున్నాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నీవు నీ యొక్క సేవను పాడు చేసుకునిచున్నావు అన్నాడు. ఆ స్త్రీలను గూర్చి అలా చెప్పుట నీ పని కాదు, సంఘ కాపురులు దాన్ని చేయాలన్నాడు. నేనన్నాను, నేను చెప్పినను వారు చేయట్లేదు. నేనన్నాను, ఇప్పుడు అతడు అన్నాడు, సరే అది నీ పని కాదు, నీవు కేవలం రోగుల కొరకు ప్రార్థిస్తావు. నేనన్నాను, అలాగైతే అది ఎవరి పని, సువార్తను బోధించుటకు నేను పిలువబడ్డాను. అతడు అన్నాడు, నేను నీ మీద చేతులుంచి నీ నుండి దేవుడు దాన్ని దూరంగా తీసివేయాలని అడుగుతాను. నేనన్నాను, నన్ను కూడా నీ మీద చేతులుంచనిమ్ము, చూడండి నీవు దాన్ని చూసినట్లు దేవుడు నీ కన్నులు తెరవాలని నేను నీ కొరకు ప్రార్థిస్తానన్నాను, కాబట్టి అది సత్యము. అతడు అన్నాడు, నీవు తప్పక బోధించాలి, ఒక దేవుని సేవకుడు అని, ఒక దేవుని యొక్క ప్రవక్తవు అని ప్రజలు నిన్ను నమ్ముతున్నారు. స్త్రీలు ఎలా గొప్ప వరములు పొందాలో, ఎలా ప్రవచించాలో, వాటి గురించి నీవు తప్పక వారికి బోధించాలి. నేనన్నాను, మొదటగా వారు తమ ABCలనే నమ్మనప్పుడు నేను వారికి లెక్కలు ఎలా బోధించగలను, చూడు అది నిజం. కాబట్టి నీవు దాన్ని చేయలేవు, అది ప్రతిదానిలో అది నిజము. నీవు సాధారణమైన కార్యములు చేయలేనప్పుడు ఆత్మ సంబంధమైన కార్యములను నీవు ఎలా చేయబోతున్నావు, సహజమైన కార్యములు నిశ్చయముగా. సోదరుడా, సోదరి, అది ఒక హాస్యముగా వినబడవచ్చు, కాని అది సువార్త అయి ఉన్నది, అది సువార్త సత్యము, అది నిజము. గమనించండి, ఈ జన్మను మనం కనుగొన్నదేమనగా ఆ ప్రజలు, అక్కడ అనేక మంది ఆత్మతో నింపబడిన ప్రజలు సైతము దాన్ని నమ్మలేరు. మీకు ఊపిరి తిరగకుండా చేసే ఒక దాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మును బట్టి నీవు లోనికి వెళుతున్నావని దాని భావం కాదు, ఏమాత్రము కాదు, దాని మీద కాదు, అది నీ ఆత్మతో చేయనది ఏదీ లేదు, అది బాప్తిస్ము. చూడు, లోపల నీవు ఆత్మను కలిగి ఉన్నావు, దాని మనస్సుకు 5 ద్వారములున్నాయి. నీ మనస్సాక్షి, ప్రేమ మరియు అలాంటివి, మనస్సుకు 5 ద్వారములున్నవి. లోపల నీవు ఆత్మను కలిగి ఉన్నావు, దాని మనస్సుకు 5 ద్వారములున్నవి. నీ మనస్సాక్షి, ప్రేమ మరియు అలాంటివి, మనస్సుకు 5 ద్వారములున్నవి. గుర్తుంచుకోండి, నీ యొక్క మనస్సులో నీవు నిజమైన ఆత్మతో బాప్తిస్మును పొందవచ్చు మరియు ఇంకనూ తప్పిపోవచ్చు. జీవించున్నది అక్కడ ఆత్మయే, అది దేవుని చేత నియమించబడి ఉన్నది. యేసు చెప్పలేదా, ఆ దినమున అనేకులు నా యద్దకు వచ్చి, ప్రభువా, మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా, గొప్ప బలమైన కార్యములు చేయలేదా, ప్రవచింపలేదా, దేవుని యొక్క గొప్ప వరములు. ఆయన అన్నాడు, అక్రమం చేవారులారా, నా యొద్ నుండి వెళ్లిపోండి, నేను మిమ్మలను ఎన్నడూ ఎరుగును. ఆ దినమున అనేకులు నా యొద్దకు వస్తారు. కయప ప్రవచింపలేదా, అతడు ఒక దయ్యం మనం ఇక్కడ కనుగొంటాము. మరియు ఆ యాజకులు, ఆ గొప్ప మనుషులు దీనత్వంతో మరియు సమస్తముతో వారి దినముల్లో గొప్ప నాయకులుగా ఉండవలసిన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము దానికయ్యేది వారి ముందు ప్రత్యక్షబట్టును చూసినప్పుడు విఫలమయ్యారు. వారిలో ఒక గుంపును మనం తీసుకునవచ్చు. నేను ఇక్కడ వ్రాసి ఉన్నాను, బిలాము సంగతి ఏమిటి, అతడు నీవంటావు దేవుడు తన మనస్సును మార్చుకుంటాడా, ఆయన తన మనస్సును మార్చుకొనడు. ఒక ప్రవక్తగా బిలాం బయటకు వెళ్ళినప్పుడు ఒక బిషప్ గా అక్కడికి వెళ్లి ఉన్నాడు, బోధకుడు. మీరు అతన్ని ఏమని పిలువగోరినప్పటికీ అతడు గొప్ప మనిషి, కాని అతడు అక్కడికి వెళ్లి ఇస్రాయేల్ను శపించడానికి దేవుని సంప్రదించాడు. ఆది నుండే వారంటే అతనికి ఇష్టం లేదు, కాబట్టి వెళ్లాలని అతడు అడిగినప్పుడు వెళ్లవద్దు అని దేవుడు అన్నాడు. అప్పుడు వారు పేరు ప్రఖ్యాతులు గల వారిని, బహుశా కొందరు బిషపులను లేక స్థానిక క్రైస్తవ నాయకులను, ఏమీ విద్య లేని వారిని ఒప్పించడానికి పంపించారు. అతడు మరలా వెళ్లి దేవుణ్ణి అడిగాడు, రెండవసారి నీవు దేవుణ్ణి అడగవలసిన పని లేదు. దేవుడు మొదటిసారి చెప్పినప్పుడు అది అంతే, నీవు దేని కొరకు కనిపెట్టవలసిన పని లేదు. రెండవ ఆదేశం కొరకు రిబ్కా ఎదురు చూడలేదు. వారు ఆమెను అడిగి నీవు వెళతావా అన్నారు. ఆమెనే చెప్పనివ్వండి, ఆమె అన్నది నేను వెళతాను. ఆమె దేవుని చేత గట్టిగా ప్రేరేపించబడి ఉన్నది, ఆత్మ యొక్క నాడి కొట్టుకున్నట్టుపై దేవుని యొక్క ఆత్మ ఆ మీద కదులుట ద్వారా ఆమె సత్యమును స్వీకరించినందున మరియు దాన్ని నమ్మినందున ఆమె బైబిల్లోని రాణులలో ఒక రాణిగా మారింది. ఇప్పుడు బిలాము నిజానికి అతడు చూడలేకపోయాడని మనం కనుగొంటాము. అతడు బయటకు వెళ్లి ప్రజల వైపు చూసి అన్నాడు, ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, మనం అక్కడ ఉన్న ఒక గొప్ప ప్రజలమై ఉన్నాము. మీరు కేవలం ఒక చెదిరిపోయిన గుంపు. మీరు చూడండి, మనమందరము ఒకే దేవుని నమ్ముచున్నాము. అది సత్యము. వారందరూ అదే దేవుని నమ్మి ఉన్నారు. వారందరూ యెహోవాను ఆరాధించారు. బిలాము యొక్క బలి అర్పణ వైపు చూడండి, 7 బలిపీఠములు, దేవుని యొక్క పరిపూర్ణమైన సంఖ్య, 7 సంఘములు చూడండి, 7 కోడిలు, ప్రభు యొక్క రాకడను గూర్చి మాట్లాడుచున్నది. మూల సిద్ధాంతం ప్రకారముగా మోషే ఉన్నట్లు అతడును మూల సిద్ధాంతవాదిగా ఉన్నాడు. కాని మీరు చూడండి, అక్కడ ఒక దైవిక రుజువున్నది. అక్కడ వారిద్దరూ ప్రవక్తులై ఉన్నారు. కాని మోషే పరిచర్య కింద అక్కడ ఒక సజాతీయతమైన అగ్నిస్తంభం ఉన్నది. అది గుడారములో వేలాడి ఉన్న వెలుగు. అక్కడ దైవిక స్వస్థత ఉన్నది. రాజు యొక్క కేక అక్కడ ఉన్నది. గొప్ప సూచిక్రియలు, దైవిక స్వస్థత, అద్భుతములు మరియు ఆ కార్యములన్నీ వారి ముందు చేయబడ్డాయి. తన ప్రజల మధ్యలో అది సజీవ దేవుని యొక్క ఒక గురుతై ఉన్నది. మూల సిద్ధాంతం ప్రకారము వారిద్దరూ సరియే. మరియు బిలాము ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నించి దానిలోనికి వారిని మంత్రం చేశాడు. ఇప్పుడు వారు వాగ్దాన భూమికి వెళ్లక ముందు 1 లేక 2 రోజుల్లో వారు వాగ్దాన భూమిలో ఉండేవారు. అయితే ఇప్పుడు నేను భయపడతాను. ఈ దినముల్లో ఒక దినమున నేను దీన్ని బట్టి కాల్చివేయబడతాను. ఇది చెప్పుటకు కఠినమైన సంగతి, కానీ గుర్తుంచుకోండి, అదేమనగా సంఘములు ఐక్య సంఘముల సమాఖ్యలోనికి మంత్రించబడుచున్నారు. వీరందరూ ఒకటే అని చెప్పుటకు వారు తిన్నగా దానిలోనికి మిమ్మల్ని తీసుకుని వేడుచున్నారు. మీరు ఒకే గుంపు కాదు. వారి మధ్య నుండి, వాటన్నిటి నుండి బయటకు వచ్చి మీరు వేరు చేసుకోండి. నిశ్చయముగా అది సత్యమై ఉన్నది. నీవు ఎంత దూరముగా ఉండగలవో అంత దూరముగా వాటి నుండి దూరముగా ఉండు. బిలామన్నాడు, మన పిల్లలు ఒకటిగా పెళ్లి చేసుకోవచ్చు. ఏలైనగా అసలైతే మనమందరము ఒకే దేవుని నమ్ముచున్నాము. సమర్థించకుండా ఇద్దరు కూడి ఎలా నడుస్తారు? నీవు ఆయన యొక్క వాక్యముతో సమర్థించకుండా ఎలా నడుస్తావు? ఆచారములను మరియు అలాంటి వాటిని నువ్వు ఎలా దానిలోని కలపగలవు? నీవు దాన్ని చేయరాదని నియమించబడినప్పుడు లేక దాన్ని చేయరాదని ఆజ్ఞాపించబడి ఉన్నప్పుడు నీవు దాన్ని చేయలేవు. దాన్ని చేయు మార్గం అక్కడ లేదు. సోదరుడా, సోదరి, పులిన దానితో నీవు పులిసిన దాన్ని కలపలేవు. నీరు మరియు నూనె కలవదు. వెలుగు మరియు చీకటి కలవదు. వెలుగు ఎంత శక్తివంతమైనదనగా అది చీకటిని బయటకు నెట్టివేస్తుంది. కాబట్టి దాన్ని మనం మిశ్రమం చేయలేం. అలాగుననే పాపమును మరియు లోకమును నీవు దానిలో మిశ్రమం చేయలేవు. సంఘము మరియు సంఘశాఖలను నీవు ఏకముగా మిశ్రమం చేయలేవు. సంఘమును మరియు ఆచారములను నీవు ఏకముగా మిశ్రమం చేయలేవు. లోకమును మరియు సువార్తను నువ్వు ఏకముగా మిశ్రమము చేయలేవు. వారి మధ్య నుండి బయటికి రండి, వేరు చేసుకోండి అని ప్రభువు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటాను. మీరు నా కుమార్తెలు మరియు కుమారులుగా ఉంటారు. నేను మీకు దేవుడుగా ఉంటాను. ఈ సంగతులు ప్రత్యక్షపరచబడి వరకు, ఈ గడియ కొరకైన దేవుని వాక్యము సత్యమని రుజువు చేయబడి వరకు మనము దాన్ని ఎన్నడూ చేయలేము. అడుగు జాడలు వెంబడించుము. పెంతకొస్తు ఆ విధముగానే లోదర్ తన వర్తమానమును పోగొట్టుకున్నాను. ఆ విధముగానే వెస్లీ తన వర్తమానమును పోగొట్టుకున్నాను. చూడండి, వెస్లీయన్ సంఘం ముందుకు వెళ్లి ఉంటే వారు పెంతకొస్తు వారయ్యుండేవారు. లోదరులను ముందుకు వెళితే వారు మెదరిస్తు వారయ్యుండేవారు. చూడండి, ఇప్పుడు మీరు వెళుచున్నట్లుగా ఇప్పుడు పెంతకొస్తు వారు ముందుకు వెళ్లి ఉంటే అది వధువుగా ఉండేది. వెనుకకు వేలాడుచు, వెనుకకు లోకములోనికి వెళుతూ ఉంటే మీరు తప్పిపోతారు. అది కేవలం తొక్క మాత్రమే మరియు దంటు కాల్చివేయబడాలి. మనకది తెలుసు. ఆయన తన గోధుమలను కొట్టులోను ప్రోగు చేయను, కాని పొట్టు ఆరని అగ్నితో ఆయన కాల్చివేయను. అది వాహకమై ఉన్నప్పటికీ అది కేవలం తొక్క మాత్రమే మరియు దంటు కాల్చివేయబడాలి. మనకది తెలుసు. ఆయన తన గోధుమలను కొట్టులోను ప్రోగు చేయను, కాని పొట్టు ఆరని అగ్నితో ఆయన కాల్చివేయను. అది వాహకమై ఉన్నప్పటికీ మరియు ఆ రీతిగానే సంఘము నీతికరణం గుండా, శుద్ధీకరణం గుండా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గుండా, వర్మల పునరుద్ధరణ గుండా వచ్చి తిన్నగా ముందుకు వెళ్లి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రూపుదిద్దుకొన్నది. క్రీస్తు పెండ్లి కుమారుడై ఉన్నాడు. సంఘము పెండ్లి కుమార్తె మరియు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారులో భాగమై ఉన్నది. అది ఒక వాక్య సంఘముగా ఉండాలి. ఒక సంఘశాఖ సంఘము కాదు. తెలియపరచబడిన వాక్యము, సత్యమైన రుజువు చేయబడిన దేవుని వాక్యము ద్వారా అది వాక్య సంఘముగా ఉంటుంది. బిలాము ఆ భేదమును అతడు చూడలేకపోయాడు. అనేకులు చూడలేరు. ఫరో దాన్ని చూడలేకపోయాడు. అతని ముందు అది సత్యమని రుజువు చేయబడినప్పటికీ దాతాను దాన్ని చూడలేకపోయాడు. దాతాను బయటకు వచ్చి మోషేను చూశాడు మరియు ఎరిగి ఉన్నాడు. అతడు బయటకు వెళ్లి అన్నాడు, వీరందరిలో నీవు ఒక్కడవేనని తలంచుడుకు ప్రయత్నం చేస్తావా? సంగమ మొత్తము పరిశుద్ధమైనది. దేవుడు ఎన్నడూ అలాగ పనిచేయడు. అతడు తప్పక దానికంటే ఎక్కువగా ఎరిగి ఉండవలసింది. మరి అతడు అన్నాడు, బాగున్నది, సంఘమంతయు పరిశుద్ధమైందే, నిన్ను నీవు ఏదో చేసుకుంటూ ప్రయత్నిస్తున్నావు. ఈ రోజు మనం చెప్పినట్లు మొత్తక భాషలో సముద్ర తీరమున ఉన్న ఒక గులకరాయి, దాని కొరకు దేవుడు అతన్ని పంపి ఉన్నాడని మోషే ఎరిగి ఉండెను. అతడు అన్నాడు, ప్రభువా, ప్రత్యక్ష గోడావరం వద్ద సాగిలిపోయాను. దేవుడు అన్నాడు, అతని నుండి నిన్ను నీవు వేరు చేసుకో, మరియు ఆయన వారిని మింగివేశాను. మరియు గుర్తుంచుకోండి, ఇస్రాయేలు చేసిన ఆ పాపము వారందరూ ఒక్కటేనని బిలాము చెప్పుట ద్వారా ఆ పాపము ఇస్రాయేలును ఎన్నడూ క్షమించలేదు. మరియు చూడండి, మీకు నన్ను ఒక తాకుచున్న సంఖ్యనివ్వనివ్వండి, ఐగుప్తును విడిచిన 20 లక్షల మందిలో వారిలో ఇద్దరు మాత్రమే వాగ్దాన భూములోనికి వెళ్లారు. ప్రతి ఒక్కరు ఒకే దాన్ని తిన్నారు, వారందరూ ఆత్మలో నాట్యం చేశారు, వారు ఉమ్మడిగా అన్నిటిని కలిగి ఉన్నారు. కాని అది వేరు చేయబడి సమయం వచ్చినప్పుడు వాక్యం వారిని వేరు చేస్తున్నది. కాబట్టి ఈ రోజును అది అలాగునే ఉన్నది, వాక్యమే వేరు చేస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు అతడు అన్నాడు, ఏమిటి, ఇక్కడ మనం అందరము ఎంతో దగ్గరగా చూడండి, బైబిల్ చెప్పి ఉన్నది చివరి దినముల్లో 2 ఆత్మలు, మత్తయి 24:24, సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతం మోసపుచ్చునంతగా ఎంతో దగ్గరగా ఉంటుంది. ఆ తొక్క గోధుమ గింజ వలె ఖచ్చితంగా కనపడుతుంది, కాని అది గోధుమ కాదు. చూడండి, అది గోధుమ గింజ కాదు, కాని ఖచ్చితంగా దాని వలె అది కనపడుతుంది. చూడండి, ఏర్పరచబడ్డ వారిని మోసం చేయనంతగా అది ఎంతో దగ్గరగా ఉంటుంది. శాఖగా మారిన మీరు ఆ సంస్థలోనికి పడిపోతారు, మరియు ఎండిపోయి చనిపోతారు, మరియు గోధుమలు తినగా ముందుకు వెళ్లిపోతాయి. చూడండి, అది ఖచ్చితంగా సత్యం. అది ఒక వాహకమై ఉన్నది, కాని గోధుమ గింజ కాదు. గుర్తుంచుకోండి, గోధుమ ముందుకు వెళుతూనే ఉంటుంది. పునరుద్ధానములో గోధుమ యొక్క బలమంతయు తినగా గోధుమలోనికి వచ్చి వెళ్లి అది తలను తయారు చేయుచుండగా గొప్ప పునరుద్ధానములో బయటకు వస్తుంది. ఎన్నడూ క్షమించబడలేదు. ఒక క్షణం మనం ఇక్కడ ఆగుదాము. నేను మీకు ఊపిరి ఇవ్వకుండా చేయట్లేదని నమ్ముతాను, కానీ చూడండి, నేను మిమ్మల్ని ఒకటి అడగనివ్వండి, మనం సరిగ్గా దాన్ని తీసుకుందాము. ఉదాహరణకు చెబుదాము, ఈ లెక్క సరిగ్గా ఉంటుంది. మగదాని నుండి మరియు ఆడుదాని నుండి వీర్యం బయటకు వచ్చినప్పుడు వీరెన్నడైనా పరీక్షించే ట్యూబును లేక జంతువులను సంక్రమణ చేయటం ఎరిగి ఉన్నట్లయితే మగదాని నుండి వచ్చే వీర్యములో 1 లక్షల వీరి కణములు మీరు కనుగొంటారు, మరియు ఆడదాని నుండి వచ్చే అండములు 10 లక్షలు ఉంటాయి. అయితే మీకు తెలుసా, వాటిలో ఒకటి మాత్రమే ఫలదీకరణం చెందుతుంది. ఆ చిన్న ఆవులు లేక అవి ఏమైనప్పటికీ ఈ కోట్ల వీరి కణముల్లో 10 లక్షల వీరి కణములు, వాటిలో ఒకటి మాత్రమే దానికే అది పనిచేయచ్చు. తిన్నగా పైకి వెళ్లి ఫలదీకరణం చెందు అండమును కనుగొనాలి, దానిలోనికి పాకి విడుతుంది, మరియు మిగిలినవన్నీ చనిపోతాయి. వాటిలో ఒకటి మాత్రమే జీవమునకు నిర్ణయించబడింది, మిగిలినవి కాదు. అవన్నీ ఒకే రీతిగా ఉన్నప్పటికీ 10 లక్షలలో 1. ఈ రాత్రి అది అదే విధానంలో ఉన్నట్లయితే ఏమిటి, అక్కడ ప్రపంచంలో 500 మిలియన్ క్రైస్తవులు ఉండి ఉంటారని నేను అనుకుంటాను. ఒక ముగింపు లెక్క ప్రకారం ఒకవేళ ఎత్తబోట్టు ఈ రాత్రి వచ్చినట్లయితే జీవిస్తూ వెళ్లిపోతున్న వారు అక్కడ 500 మంది మాత్రమే ఉన్నారు. సరే, దరిదాపుగా ఒక రోజు అంతమంది తప్పిపోవచ్చున్నారు, వారు దాన్ని లెక్కించలేరు. పెండి కుమార్తె తీసుకుని పోబడుతుంది, అదంతా ఏమిటని మనం ఆశ్చర్యపోతాము. మరియు ప్రజలు తిన్నగా వెళ్లి బోధిస్తూ ఉంటారు, మేము ఇది అది ఫలానది పొందుతున్నామని అంటారు. అది ఎలాంటి మోసంగా ఉంటుందో చూడండి. అది అలాగ ఉండదేమో చెప్పండి, అది అలా ఉండదని నేను చెప్పను, నాకు తెలియదు. దానిపై నేను అధికారిని కాదు, దానికి దేవుడే న్యాయాధిపతి. అయితే అది ఎంత సులువుగా సంభవిస్తుందో చూడండి. అన్ని సంఖ్యలు మరియు కార్యములతో అది ఎలా రుజువు చేయవచ్చునో కోరహు దాన్ని ఎందుకు చూడలేదు, దాతాను ఎందుకు దాన్ని చూడలేదు, ఆహాబు దాన్ని ఎందుకు చూడలేదు. ఆహాబు యెహోషాపాతు ఆహాబు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆహాబు, మనం ఇబ్బందిలో ఉన్నామన్నాడు. నీ తెలుసా, దేవుడు ఆ భూమిని మనకిచ్చాడు, యెహోషువా దాన్ని మనకు పంచివ్వలేదా, సిరియన్లు తీసుకున్న ఈ చిన్న భూభాగము అది మన భూమి కాదా? అవును, మన పిల్లలు ఆకలితో ఉన్నారు, మరియు సిరియా వారు మన శత్రువులు, తప్పక మన గోధుమతో వారి పిల్లల కడుపులు నింపుచు పోషించున్నారు. అది లేఖనానుసారంగా సరియే. అక్కడికి వెళ్లి దాన్ని తీసుకున్నట్టు నాకు సహాయం చేస్తావా? కొన్నిసార్లు ఒక మంచి మనిషి చెడ్డ ప్రభావం కింద పడతాడు. సంగమా, గమనించడం మంచిది, శ్రద్ధగా గమనించండి. ఇప్పుడు మొదటి సంగతి నీకు తెలుసా, యెహోషాపాతు ఒక గొప్ప భక్తి పరుడయ్యుండి అతడు అన్నాడు, సరే, నిశ్చయముగా మనము తప్పక మన సంగముతో అక్కడికి వెళ్లాలి, మనమందరము ఒకే ప్రజలము. అయితే వారు ఒకే ప్రజలు కాదు. లేదు, అతడు అన్నాడు, మంచిది, మా సంఘమే మీ సంఘము, మా ప్రజలే మీ ప్రజలు, నిశ్చయముగా మనం వెడదాము. అతడు అన్నాడు, అయితే మొదట ప్రభువును సంప్రదిద్దాం. కాబట్టి అతడు అన్నాడు, ఓ అహాబు, మనము దాన్ని గురించి తప్పక ఆలోచించాలి. మనం అక్కడ ఒక ప్రభు యొక్క ప్రవక్త ఉన్నారా? అతడు అన్నాడు, నా వేదాంత పాఠశాలలో అందరూ వారే. నా యొక్క అక్కడ 400 మంది ఉన్నారు. అక్కడ శ్రేష్టమైన వారు ఉన్నారు. వారందరూ వారి యొక్క పిహెచ్డి, ఎల్ఎల్డి, డబుల్ ఎల్ఎల్డీలు మరియు దానితో వీళ్ళు సమస్తమును కలిగి ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు గుర్తుంచుకోండి, వారందరూ ప్రవక్తల పాఠశాల నుండి వచ్చిన హెబ్రీ ప్రవక్తలు. వారిని ఇక్కడ తీసుకురా, మనం వారి మాట విందామా అన్నాడు. ఇప్పుడు అది సిద్కే అని నేను నమ్ముతాను. వారందరి మీద, బిషప్ల మీద గురువు. అక్కడికి వచ్చి అతడు ప్రేరేపణ కలిగి ఉండెను పరిపూర్ణముగా. అతడు అక్కడికి వచ్చి తన కొరకు 2 ఇనుప కొమ్ములను చేయించుకున్నాడు. అతడు అన్నాడు, మీకు తెలుసా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు 2 ఇనుప కొమ్ములను తీసుకుని సిరియా వారిని మన దేశంలో నుండి తిన్నగా బయటకు నెట్టివేస్తారు. బాగున్నది, అది సత్యమై ఉన్నదని మిగిలిన వారందరూ ప్రవచించారు. ప్రతి ఒక్కరూ పాఠశాల అంతయు సమత్వం ఉన్నది. చూడండి, ఆహాబ్ అన్నాడు, నీవు చూడు, యెహోషాపాత్ ఒక రకంగా ఆత్మ సంబంధి అయినందున మీకు తెలుసా అతడు మొత్తము ఎండిపోలేదు. అతడు అన్నాడు, అయితే అక్కడ మరొకరు ఎవరైనా ఉన్నారా మనం సంప్రదించడానికి? నీవు ఇతరులతో ఎందుకు సంప్రదించాలి? అది అంతయు బాగ్గానే ఉన్నదని సంఘ సమాఖ్య సంఘమంతయు అంతయు చెప్పినప్పుడు నన్ను మన్నించండి. చూడండి, వారంతా అదే మనమంతా తప్పక చేయాలి అన్నారు. చూడండి, అదే మనకు తప్పక చేయాలి. అతడు అన్నాడు, కాని అక్కడ ఎక్కడైనా మరొకరు ఉన్నారా? ఆ వింత వ్యక్తి నీకు తెలుసా? అతడు అన్నాడు, అవును, అక్కడ ఒకడున్నాడు, ఇమ్లా కుమారుడైన మీకాయా. అయితే అతడంటే నాకు అసహ్యం. ఎల్లప్పుడూ అదే విధానం, నేను అతను ద్వేషిస్తాను. కారణమేమనగా అతడు ఎల్లప్పుడూ నన్ను శపిస్తూ ప్రజలను కేకలు వేస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ నా గూర్చి చెడునే చెబుతాడు. ఆ మనిషి అంటే నాకు అసహ్యం. ఓ రాజా, నీవు అలా అనవద్దు, వీళ్ళు అతన్ని తీసుకుని రమ్మన్నాడు. కాబట్టి వారు ఇమ్లా కుమారుని యొద్దకు వెళ్ళినప్పుడు కొందరు బిషపులు, కొందరు పెద్దలు అక్కడికి వెళ్లి ఉన్నారు. వారన్నారు, ఇప్పుడు విను, మరలా నీవు సంస్థలోనికి రాగూర్చున్నావా? వారు చెప్పిన దాన్నే నీవు చెప్పగూర్చున్నావా? అప్పుడు వారు నిన్ను తిరిగి తీసుకుంటారు. అయితే అక్కడ సంభవించినది ఏమనగా, వారి చేతులను అతని మీద ఉంచలేని ఒక మనిషిని దేవుడు అక్కడ కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన చేతులు అతని మీద కలిగి ఉన్నాడు. అతడు దేవుని యొక్క సత్యమునకు సరిగ్గా ప్రతిబింబమై ఉన్నాడు. నిశ్చయముగా, అతడు అన్నాడు, నేను వెళతాను, కాని దేవుడు నా నోట ఉంచినది మాత్రమే చెబుతాను. అక్కడే దైవజనుడు ఉన్నాడు. అతడు అన్నాడు, ఈ రాత్రి నాకివ్వండి. కాబట్టి రాత్రి అయింది, ప్రభు ప్రవక్తతో మాట్లాడాడు. ఏమీ కాని వ్యక్తి. మరియు మొదటి సంగతి మీకు తెలుసా, అతడు తరువాత ఉదయమున బయటకు వచ్చాడు. ఇమలా, దాని సంగతి ఏమిటన్నారు? అతడు అన్నాడు, ముందుకు వెళ్ళండి అన్నాడు. ఇస్రాయేలు కాపర్లేని గొర్రెలు వలె కొండ మీద నేను చెదిరిపోవటం చూశాను. అతడు అన్నాడు, నేను మీతో ఏం చెప్పాను? దాని గురించి నేను మీతో ఏం చెప్పాను? మరియు అతడు అన్నాడు, అప్పుడు ఆ పెద్ద బిషప్ పైకి వచ్చి అతని నోటి మీద కొట్టాడు. దేవుని ఆత్మ ఏ దారి గుండా వెళ్ళింది? ఏలయనగా నేను దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాను. నేను ఆత్మలో నాట్యం చేశాను. నేను ఈ కార్యములన్నీ చేశాను. చూడండి, నేను నా మీద ఆత్మను కలిగి ఉన్నాను. అది ఏ మార్గం గుండా వెళ్ళింది? ఇప్పుడు చూడండి, ఇమ్లా ఒక దేవుని కుమారుడుగా లేక ఒక నిజమైన దేవుని ప్రవక్తగా అతడు తన దర్శనమును వాక్యంతో పరీక్షించాడు. అది దేవుని వాక్యమై ఉండని ఎడ్లా? అది తప్పు. చూసారా, ఆ గడియ కొరకైన దేవుని వాక్యము. చూడండి, ఇప్పుడు అతడు లేఖనానుసారంగా సమస్తము సరైనదిగా కనపడుచున్నది. ఆ భూమి వారిదే, కాని ఒక తప్పున్నది. గుర్తుంచుకోండి, అది ఒక్క మాట. ఈ గందరగోళం అంతయు వచ్చుట కారణమైనది. హవ్వ ఒక్క మాటను అనుమానించి ఉన్నది. బైబిల్ ప్రారంభంలో ఒక్క మాట ఇబ్బంది కారణమైనది. యేసు బైబిల్ మధ్యలో వచ్చి అన్నాడు, మనిషి రొట్టె వల్ల మాత్రం కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. బైబిల్ యొక్క ముగింపులో చెప్పాడు, ఎవడైనను దీనికి ఒక మాటను కలిపినా లేక తీసివేసినా అది సువార్తలో భాగం కాదు. మెథడిస్ట్ వారు ఒక భాగమును కలిగి ఉన్నారు, అలాగే బాప్టిస్ట్ వారు, ప్రెస్బిటేరియన్ వారు దానిలో ఒక భాగమును కలిగి ఉన్నారు, కాథలిక్ వారు దానిలో ఒక భాగమును కలిగి ఉన్నారు, యెహోవా సాక్షులు మిగిలిన వారందరూ. కాని అది సంపూర్ణమైన వాక్యము, పూర్తి వాక్యము, ఈ గడి యొక్క వాక్యము, అదే లెక్కించబడుతుంది. మరియు దేవుడు ప్రవక్తను అభిషేకించి అతడు నిలబడి దాన్ని చెప్పి దాన్ని నిర్ధారించి అది సత్యమయ్యున్నదని రుజువు చే వరకు మనం ఎన్నడూ దాన్ని చేయలేము. అది తిన్నగా ప్రజల మీదుగా జారి విడుతుంది. వారు దాన్ని ఎన్నడూ ఎరుగురు. అది ఎల్లప్పుడూ ఉండి ఉన్నట్లుగానే కేథలిక్ వారైన మీరు ఆర్కువాసేగు జోన్ వలె ఆమె ఒక మంత్రకర్తె అని మీరు ఆమెను ఒక కొయ్యి కట్టి కాల్చివేశారు. తర్వాత ఆ యాజకుల శరీరం మీరు తవ్వి పైకి తీసి 200 సంవత్సరముల తర్వాత నదిలో విసిరివేశారు. పరిశుద్ధ ప్యాట్రిక్, మిగిలిన వారు మీకు తెలుసా? మరలా అది మీ చేతుల మీద గుండా తిన్నగా విడుతుంది. మొదటి విషయం మీకు తెలుసా, దేవుడు దాన్ని చేస్తాడు. మరియు అది జరిగిపోయినదని కనీసం ఎన్నడూ నీకు తెలియదు. చూడు, ఆయన తిన్నగా రహస్యముగా వచ్చి తన వధువును తీసుకుని వెళ్లిపోతాడు. మరియు ప్రజల మధ్యలో నుండి ఆమెను తిన్నగా దొంగిలించుకుని వెళ్లిపోతాడు. మనము కనుగొన్నది ఏమనగా, ఆయనకు ముందు ఒక చిన్న ప్రవక్త ద్వారా దేవుడు దాన్ని చెప్పి ఉన్నాడని, దాన్ని మీకాయా పరీక్షించి ఉన్నాడని చెప్పాడు. ఆయనకు ముందున్న ప్రవక్త ఏం చెప్పాడు? అతడి చెప్పాడు, అతడు అన్నాడు, అహాబు నీతిమంతుడైన నాబోదు రక్తమును చిందించి ఉన్నందున నీ రక్తమును యెజుబేల్ రక్తమును కుక్కలు నాకును. అది సరిగ్గా ఖచ్చితంగా దేవుడు దాన్ని చెప్పి ఉన్నందున అది నెరవేరవలసి ఉన్నది. అది అతనికి వ్యతిరేకంగా చెడుగా ఉన్నప్పుడు ఆ ప్రవక్త ఎలా మేలును ప్రవచింపగలడు? దేవుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నప్పుడు లౌదోకియ సంఘకాలమును గూర్చి నేనెలా మంచి విషయములు చెప్పగలను? నీవు దిగంబరుడవు, దిక్కుమాలిన వాడువు. నీవంటావు, నేను ధనవంతుడను, నేను మంచి మెథడిస్టును, బ్యాప్టిస్టును, ప్రెస్బిటేరియన్ను, ప్రెస్బిటేరియన్ సంఘమును కలిగి ఉన్నాను. నాకు ఇది ఉన్నది, నాకు అది ఉన్నది, నాకు అది శ్రేష్టమైనది ఉన్నది, మరియు మరొకటి ఉన్నది. అది నిజము. కాని దేవుడు ప్రత్యక్షపరుచున్న నిజమైన కార్యమునకు నీవు దిగంబరువి, గుడ్డిదానవు, దౌర్భాగ్యుడువు. అది తిన్నగా బయటికి వెళుతున్నట్లుగా అది తిన్నగా నీ గుండెగా వెడుతుంది. చూడండి, అది బాగా ఆలస్యం కాకమునిపే ప్రజలారా నమ్మండి. ఇప్పుడు అతను నోటిపై కొట్టాడని మనం కనుగొంటాము. అతడు అన్నాడు, దేవుని ఆత్మ ఏ మార్గము? మీకాయ అన్నాడు, దేవుడు సింహాసనపై ఆసీనుడై ఉండుట నేను చూశాను, మరియు అందరూ ఆయన పరలోక ప్రతినిధులను పిలిచాడు అన్నాడు. క్రిందకి వెళ్లి ఎవరు అహాబును మోసగిస్తారు? ఒక అబద్ధపు ఆత్మ పైకి వచ్చి దేవుని ముందు సాగిలి పడింది, ఒక అబద్ధికుడు. మరియు గుర్తుంచుకోండి, ఆ అబద్ధపు ఆత్మ ప్రవక్తల్లోనికి ప్రవేశించాడు. వారి మీద ఉన్న ఆత్మ తప్పక వాక్య ప్రకారం లేదని వారు ఎరిగి ఉండవలసినది. అయితే వారెంతగానో కొట్టుకుని పోయారు. కారణము, వారు రాజు యొక్క ప్రవక్తలు. ఏలైనగా వారికి అంతా చక్కగా ఉన్నది. మరియు అదే ఈ దినమున సంఘంలో చేస్తున్నది. ఎన్నో సంవత్సరముల క్రితము మీరు కలిగి ఉన్న పాతకాలపు అనుభవం నుండి దూరముగా విడిపోయారు. అప్పుడు వీధి సందుల్లో మీరు నిలబడి సువార్తను బోధించి ఉన్నారు. ఆ సంస్థల్లో నుండి బయటకు వచ్చి ఒక స్వేచ్ఛా ప్రజలుగా మిమ్మల్ని మీరు పిలుచుకోండి. వద్దు, కారణము కడుగుబండి పంది బురదలోనికి వెళ్లినట్లు, లేక కుక్క తన వాంతి తిరిగినట్లు మీరు మరలా దానిలోనికి చుట్టబడి ఉన్నారు. అది మొదటిసారి దాన్ని వాంతి చేసినట్లయితే అది మరలా దాన్ని వాంతికి చేస్తుంది. అది నిజము. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేక నిర్వెచ్చగా ఉన్నందున దేవుడు తన నోటి నుండి ఉమ్మివేస్తానన్నాడు. కొన్ని కూటములు పెట్టి, కొంత సంగీతమును వాయించి, కొన్ని పాటలు పాడి అది పరిపూర్ణంగా, అది దరిదాపుగా క్రైస్తవ్యమునకు అపకీర్తిగా ఉన్నది. మొన్నటి దినమున నా కుమారుడు టెలివిజన్ లో పాడే పాట కచేరి బృందమును చూస్తూ నన్ను పిలిచాడు. ప్రజలు అక్కడికి వస్తారు. అక్కడ చిన్న రిక్కీల గుంపు అక్కడ నిలబడి రాక్ అండ్ రోల్ నాట్యమునకు ఊగులాడుచు కీర్తనలు పాడుచున్నారు. అది యేసు క్రీస్తుకు అవమానమయ్యున్నది. సంఘములో ఏమాత్రం అక్కడ యథార్థత లేదు. అదంతయు రాక్ అండ్ రోల్ నాట్యముగాను సజీవమైన దేవుని యొక్క సంఘము తను తాను శక్తితో ప్రవర్తించుకున్నట్టు బదులుగా ఫ్యాషన్ సినిమాగా మారిపోయింది. అక్కడ ఎక్కడో ఏదో తప్పున్నట్లుగా కనబడుచున్నది. వారు వెనుకకు జారిపోతున్నారు, మరియు అది ఆ రీతిగా ఉంటుందని బైబిల్ చెప్పింది. చూడండి, నీవెక్కడున్నావో చూడు, జాగ్రత్తగా ఉండు, అది బాగా ఆలస్యం కాకమునిపే మేలుకో. ఇప్పుడు మనం కనుగొంటాము, అతడు అన్నాడు ప్రవక్త యొక్క మాటలు అక్కడ నెరవేరినట్లు అక్కడికి వెళ్లి ఆహాబును ఎవరు మోసగిస్తారు? చూడండి, ప్రవక్తకు మాట చెప్పినట్లయితే భూమి ఆకాశం గతించును గాని అది తప్పిపోదు, అది తప్పక నెరవేరవలసి ఉన్నది. కాబట్టి అది సంభవించవలసి ఉన్నది. అతడు అన్నాడు, ఇతన్ని లోపల జైల్లో పెట్టండి, దుఃఖపు నీరు, దుఃఖపు ఆహారం ఇతనికి ఇవ్వండి. నేను సమాధానంతో తిరిగి వచ్చినప్పుడు ఇతని సంగతి చూస్తాను. మీకాయ దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నానని ఎరిగిన వాడే అతడు గట్టిగా అక్కడ నిలబడిను. అతని యొక్క ప్రవచనము మరియు దర్శనము సరి అయి ఉన్నది. అతని వర్తమానం సరి అయి ఉన్నది. కారణము దర్శనము నుండి అది యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడయి ఉన్నది. వాక్యము నుండి యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడయి ఉన్నది. అది సరిగా ఉండవలసి ఉన్నది. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడయి ఉన్నది. అతడు అన్నాడు, నీవు ఏమాత్రము తిరిగి వచ్చినట్లయితే దేవుడు ఎన్నడూ నాతో మాట్లాడలేదు. మరియు ఏమి జరిగిందో మీకు తెలుసా? నిశ్చయంగా చూడండి, మీరు సోదరుడా అర్థమైనదా వినండి. నిశ్చయముగా కైపు దాన్ని చూడలేకపోయాడు. ఎందుకు అతడు ఎందుకు క్రిందకు చూడలేకపోయాడు? అతడు ఒక బిషప్ అయి ఉన్నాడు. ఏకముగా సంగములన్నిటికీ అతడు ఒక పోపు అయి ఉన్నాడు. యేసు అక్కడ నిలబడి ఉండుటిని ఎందుకు ఆ మనిషి చూడలేకపోయాడు? అతడు ఎందుకు గ్రహించలేకపోయాడు? వారు సంగములో 23వ కీర్తన 22వ కీర్తన పాడుచున్నప్పుడు, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి? మరియు అక్కడ ఆయన సిలువు మీద వేలాడుచున్నాడు. లేఖనములే, వారు ఆరాధించున్న దేవుణ్ణే వారు దోషిగా తీర్పు తీర్చి ఒక పిచ్చివాడని చంపుచున్నారు. అక్కడే అది ఉన్నది. అదే మరలా పునరావృతం అవుతుంది సమయమై ఉన్నదని నేను మీకు చెప్పి ఉన్నట్లయితే మీరు దిగ్భ్రాంతికి గురవుతారు. బైబిల్ చెప్పి ఉన్నది ఆయన బయటి ఉండి లోనికి వచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు ఆయన లోపలికి రానిచ్చట్లేదు. నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించుతున్నాను. నేను అతన్ని తట్టుచున్నాను. నేను అతన్ని క్రిందికి కుదిపివేస్తాను. అయితే దానికి కారణమేమనగా నేను అతన్ని ప్రేమిస్తాను. ద్వారము తెరిచి నన్ను లోపలికి రానివ్వండి. రాలేను, గుర్తుంచుకోండి. సంగమలోనికి వచ్చుటకు నాకు ఇష్టం లేదు. అది అతడు వ్యక్తిగతముగా. ఆయన సంగమలోనికి రాలేడు, బయటకు ఆయన తన్నివేయబడ్డాడు కేవలము. అప్పుడు వారందరూ సమస్తయే. ఈ సంగమై ఉన్నది, ఆయన సంగం బయట ఉన్నాడు, బయట ఉంచబడ్డాడు, నిరాకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. కారణము ఇతర సంఘ కాలముల్లో ఆయన తాత్కాలికంగా మాత్రమే నీతికరణం రూపంలో ప్రత్యక్షపరచబడ్డాడు ఆ విధంగా. కాని ఇక్కడ ఇప్పుడు వచ్చుచున్న యుగముల్లో అది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని సంపూర్ణ ప్రత్యక్షత అయి ఉన్నది. ఓ అనుకరణ చేయవారిని ఎందరినో మనం కలిగి ఉన్నామని నేను ఒప్పుకుంటాను, కాని మొదటి దాన్ని, అసలైన దాన్ని పరీక్షించండి. మోషే ఇశ్రాయేలును విమోచించుటకు దేవుని యొక్క ఆజ్ఞలతో అక్కడికి వెళ్లి ఉన్నాడు. అతడు వెళ్లినప్పుడు అతడు కొన్ని అద్భుతములు చేశాడు. అనుకరణ చేయవారు అతన్ని వెంబడించారు. వారు మొదటిగా అయ్యుంటే అతడు అనుకరణ చేయవాడు అయ్యుండేవాడు. చూడండి, అతడు ప్రభు యొక్క వాక్యమును కలిగి ఉన్నాడు, మరియు ప్రభు దాన్ని సత్యమని రుజువు చేశాడు. అతడు నిశ్శబ్దంగా ఉన్నాడు. మరియు మీకు తెలుసా, అదే విషయం ఈ చివరి దినముల్లో వాగ్దానం చేయబడి ఉన్నది. ఎన్నే మరియు ఎంబ్రేలు మోషేను ఎదిరించినట్లుగా వీరు సత్య విషయంలో చిన్న మనసాక్షి గలవారు. ఒక సంస్థ ఒక దానిని ఒక మనిషిని ఆ సంస్థ ద్వారా లోనికి తీసుకున్నప్పుడు అది దేవుని యొద్ద నుండి రాలేదని అది చూపుతుంది. ఏలయనగా ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించడానికి దేవుడు ఆ కార్యములను చేస్తాడు, మరియు అప్పుడు దాన్ని వర్తమానం వెంబడిస్తుంది. అది అలా కానట్లయితే అప్పుడు అది దేవుని కాదు, అది దేవుడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ దాన్ని చేస్తాడు. యూదా దాన్ని గ్రహించలేకపోయాడు. అతడు తిన్నగా ఆయనతో నడిచాడు, అతడు దాన్ని చూడలేదు. కాని నిజముగా దేవుని చేత నిర్ణయించబడిన వారు ఆ నిజమైన వంశవృక్షము, ఆ నిజమైన జీవ పంకురము, జగత్తు పునాదికి ముందే దేవునిలో ఉన్న ఆ దేవుని ఆత్మ. గుర్తుంచుకోండి, ఈ రాత్రి దేవుని యొక్క ఆత్మ నిజంగా మీలో కలిగి ఉన్న మీరు అక్కడ క్రీస్తులో ఉన్నారు. ఏలయనగా ఆయన వాక్యం యొక్క పరిపూర్ణత అయి ఉన్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా ఆయనే అయి ఉన్నాడు. లోకమును ఆయనతో సమాధాన పరుచుకుంటూ దేవుడు క్రీస్తులో ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతారా? చూడండి, ఆయన క్రీస్తులో ఉన్నాడు. అప్పుడు నీవు దేవునిలో ఉండి ఉన్నట్లయితే ఒక వంశవృక్షము, ఒక వాక్యము, ఆది నుండి ఉన్న ఒక గుణలక్షణము. అప్పుడు నీవు ఆయనతో భూమి మీద నడిచి ఉన్నావు, నీవు ఆయనతో భూమి మీద మాట్లాడి ఉన్నావు, నీవు భూమి మీద ఆయనతో శ్రమపడి ఉన్నావు, నీవు కలవరలో ఆయనతో చనిపోయి ఉన్నావు, మరియు నీవు ఆయనతో తిరిగిలేచి ఉన్నావు. మరియు ఇప్పుడు క్రీస్తు యేసులో పరలోకపు స్థలముల్లో కూర్చుండి ఉన్నావు. ఆయనతో వాక్యంతో అది నీ ఆత్మలో విభజించబడుచుండగా నీవు ఆయనతో సహవాసము చేయుచున్నావు. అదే మనిషి రొట్టె వల్ల మాత్రము కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. మెథడిస్ట్ వాక్యం కాదు, బ్యాప్టిస్ట్ వాక్యం కాదు. గుర్తుంచుకోండి, బలి అర్పణలో ఏదైనా మిగిలిపోతే ఉదయం లోపు అది కాల్చివేయబడాలి. కారణము రేపు మరొక సంకాలమై ఉన్నది. అది సత్యము, నిగమనము, అది సత్యము, ఒక గుర్తు, బలి అర్పణ యొక్క మాదిరి. ద్వారము, నేను ఒక స్థలమునిస్తాను. వద్దు, నేను మీకు ఇచ్చిన ప్రతి ద్వారమున వద్ద మీరు నన్ను ఆరాధించరాదు. కాని అక్కడ ఒకే ద్వారమున్నది, మరియు ఆ ద్వారములో నా నామమును ఉంచాను. మరియు దేవుడు ఎక్కడ ఆయన నామమును ఉంచాడో ఆ స్థలములోనే నీ యొక్క అర్పణను దేవుడు స్వీకరిస్తాడు. మనం అన్ని రకములైన ద్వారములను చేశాము, కాని దేవుడు ఒకే ద్వారమును చేశాడు. దేవుడు ఒక ద్వారము చేశాడు, మరియు ఆ ద్వారము పరిశుద్ధ యోహాను 10వ అధ్యాయము యేసు అన్నాడు, నేనే ఆ ద్వారమును. దేవుడు యేసులో తన నామమునుంచాడు. నీవు దాన్ని నమ్ముతావా? ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ప్రతి కుమారుడు తన తండ్రి యొక్క నామములో వస్తాడు. ఆయన అన్నాడు, నేను నా తండ్రి నామములో వచ్చాను, మీరు నన్ను చేర్చుకోనలేదు. నేను నా తండ్రి నామములో వచ్చాను, నీవు నీ తండ్రి నామములో వచ్చావు. యేసు తన తండ్రి నామములో వచ్చాడు, కాబట్టి తన తండ్రి పేరు యేసు. ఖచ్చితంగా ఏలయనగా ఆయన తండ్రి నామములో ఆయన వచ్చాడు. నన్ను మీరు చేర్చుకోనలేదు, మరొకడు వచ్చినప్పుడు మీరు అతన్ని చేర్చుకుంటారు. మీరు సంఘశాఖలను తీసుకుని వాటితో ముందుకు వెడతారు, సరిగ్గా ముందుకు వెడతారు. బైబిల్ చెప్పింది, ఈ స్థానము నెరవేర్చుటకు వారు లేబడి ఉన్నారు, గుడ్డివారు, దిగంబరులు, దాన్ని ఎరుగిన వారు. సంగమా, మతమా, ఓ చాలా నిష్టగలవారు. కయ్యూను సరిగ్గా అలాగే ఉన్నాడు. బలి అర్పణ చేశాడు, హేబెలు చేసినట్లుగా సమస్తం చేశాడు. కాని ప్రత్యక్షత ద్వారా ఆ సంస్కారం ఏమిటో అతనికి బయలుపరచబడింది. పొలములోని ఫలములు కాదు, నీ చేతులతో చేయనది ఏదో కాదు. ఒక విశ్వాసి వాక్యము శరీరదారిగా మారటం చూడగలడు, ఇతరులు దాన్ని చూడలేరు. ఈ ఇశ్రాయేలీలందరూ మోషే దాన్ని చేయటం చూస్తున్నారు, మరియు వారిని తిన్నగా పైకి ఈ గొప్ప సభ జరుగువలసిన స్థలమును వద్దకు తెచ్చాడు. వారిలో ప్రతి ఒక్కరు అన్నారు, మేము బిలాముతో వెడతాము. ఏలయనగా డాక్టర్ బిలాము సరియే, అతడు చాలా చురుకైన వాడు, ఎక్కువ చదువుకున్నాడు అన్ని, కాబట్టి మేము దాన్నే తీసుకుంటాం. దేవుడు ఎన్నడూ వారిని క్షమించి ఉండలేదు. వారిని అక్కడే అరణ్యంలో నాశనం చేశాడు. మరియు స్వయముగా యేసు అన్నాడు, వారు ఎన్నడూ రారు, వారిలో ఎవరూ రక్షించబడలేదు. యేసు అన్నాడు, వారన్నారు, మా పితరులు 40 సంవత్సరముల అరణ్యంలో మన్నాను తిన్నారు. ఆయన అన్నాడు, వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు, శాశ్వతంగా దేవుని నుండి దూరమైపోయారు. వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. నిశ్చయముగా కారణము వారు ఒక తప్పును విన్నారు. మోషే దేవుని చేత సత్యమని రుజువు చేయబడినవాడు, మరియు వాగ్దాన భూమికి ఒక దారి చూపు నాయకుడై ఉన్నాడు. మరియు వారు ఇంత దూరముగా చక్కగా వచ్చారు, కాని ఇప్పుడు అతనితో ముందుకు వెళ్లలేకపోయారు. ఇప్పుడు విశ్వాసులు దాన్ని చూడగలరు, కాని అవిశ్వాసులు దాన్ని చూడలేరు. అది సత్యమని రుజువు చేయబడింది. చూడు, కైప ఎంత నిష్ట గలవాడో. ఆ యాజకులందరినీ చూడండి, వారు ఎంతో నిష్ట గలవారు. యేసు వారి వైపు తిరిగి అన్నాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు వాడి క్రియలే మీరు చేస్తారు. కాని అక్కడ కొందరు విశ్వాసులు కూర్చుని ఉన్నారు. యేసు నేను నా తండ్రి ఒక్కటే అని చెప్పినప్పుడు శిష్యులు అర్థం చేసుకోగలిగారేమో మీరు తలంచగలరా? వారు దాన్ని వివరించలేకపోయారు. ఆయన చెప్పినప్పుడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. వారు దాన్ని వివరించగలరా? లేదు. కాని వారు దాన్ని నమ్మారు. కారణము దేవుడు శరీరధారిగా మారి సత్యమని రుజువు చేయబట్టును వారు చూశారు. యేసు అన్నాడు, నేను నా తండ్రి యొక్క క్రియలు చేయని యెడల నన్ను నమ్మవద్దు. కాని నేను నా తండ్రి యొక్క క్రియలు చేసిన యెడల నేను ఏమి చేస్తానని వాక్యం ముందుగా చెప్పిందో అప్పుడు మీరు నన్ను నమ్మని యెడల నేను చేయు క్రియలు నమ్మండి, మీరు రక్షించబడినట్లు. చూశారా? యేసు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటికి నా వాక్యం తెలుసు. ఆ గడియ కొరకు అది సత్యమని రుజువు చేయబడినప్పుడు వారు గుర్తిస్తారు. సరే, కైపు కూడా వాక్యం తెలుసు, కాని ఆ గడియ కొరకైన వాక్యం కాదు. అతని లోనికి పరిసయ్యులు ముళ్ళుకర్రతో నెట్టినట్లుగా ఉన్న వాక్యమును కలిగి ఉన్నాడు, కాని ఆ గడియ కొరకు రుజువు చేయబడిన వాక్యం కాదు. వారు నా స్వరమును గుర్తిస్తారు, నా సూచన వారికి తెలుసు, నా అద్భుతం వారికి తెలుసు. ఎలా? ఇప్పుడు ఓ మన అంశం అందుకు వెళదాము. ఎలాగనగా మనము దానిలోనికి వెళ్ళకపోతే ఎన్నో లేఖనాలను తప్పిపోతాము. కారణం ఎలాగైనా కొన్ని నిమిషంలో నేను తప్పక ముగించాలి. ఎలాగనగా కొన్ని నిమిషంలో 10 గంటలు కావస్తుంది. నేను ఆయన్ని ప్రేమిస్తాను. స్నేహితులారా, ఆ దారి గుండా నడిచి వెళ్లి కొన్ని క్షణముల క్రితము కానుకలు వేసిన ప్రజలైన మీరు నా పిల్లలకు భోజనం పెట్టిన ప్రజలు, వారి వీపులపై బట్టలు కప్పిన వారు, కానుకల ప్లేట్లో మీరెంతో కష్టపడి సంపాదించిన మీ డబ్బులను వేసిన వారు, ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో మీకు తెలుసా? దేవుని గురించి ఏమీ ఎన్నడూ ఎరుగుని అన్యులకు సువార్త తీసుకుని వెళ్ళటకు అది నాకు సహాయపడుతుంది. ప్రతి పైసాతో నేను చేయనిది అదే. దేవుడే నా తీర్పరి. ఇక్కడ కొందరు నా వారు, ఇక్కడే ఒక మనిషి నా సంఘములోని కోశాధికారి కూర్చుని ఉన్నాడు. ఒక వారమునకు నాకు 100 డాలర్లు వస్తాయి, అంతవరకే. దానిలో మిగిలినదంతయు వారు రాలేని విదేశీ కూడికల కొరకు వెళుతుంది. సంఘములు నన్ను కలిగి ఉండలేవు, నేను వారికి అవసరం లేదు. లేదు, అది సత్యం. వారు నాకు పేరు పెడతారు. అతడు, వారంటారు, అతడు యేసునామం మాత్రమే అనుగుంపువాడు, లేక అలాంటి వాడు, భిన్నమైన మతమును అనుసరించేవాడు, ఒక మూడు, ఒక యజ్బేలు, అదంతా అంటారు. మరియు నేను దాని కొరకు ఎదురు చూస్తాను. వారు నా ప్రభువుని యజ్బేల్ అని పిలిచారు. యజ్బేల్ కాదు, బెల్జిబూబ్ అన్నారు. ఆ చెడ్డ పేర్లన్నిటితో వారు ఆయన్ను పిలిచారు. వారు ఇంటి యజమాని బెల్జిబూబ్ అని పిలిచినట్లయితే ఆయన శిష్యులను ఇంకా ఎంత ఎక్కువగా పిలుస్తారు. కాబట్టి అది ఏ భేదమును చేయదు. మరియు మీకై మీరుగా దేవుని సహాయం వలన నేనక్కడ నిలబడి ఏదో చెబితే ఒక పెద్ద వేషధారిని, లేక అది దేవుని నుండి వచ్చిందని నేను తలంచి దానితో తినగా వరుసలోనికి రానా? అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మరియు సత్యం ఏమిటో నాకు తెలుసు. నేను ఎన్నడైనా ప్రభువు నామంలో చెప్పినది నెరవేరలేదేమో మీరు ఇప్పుడైనా విన్నారా? లేదు. నేను ఎవరినైనా అడుగుతాను, అక్కడ వేల కొలది సంగతులు చెప్పబడి ఉన్నవి, అవన్నీ నెరవేరినవి. గుర్తుంచుకోండి, ఆ సమయమున సమయంలో పిలువబడినప్పుడు అతడు ఇలా అన్నాడని నేను నమ్ముతాను, ఇస్రాయేల్ వారు మిగిలిన దేశంలోని ప్రజల వలె తమను తాము చేసుకోవాలనుకున్నారు. అక్కడికే పెంతకోస్తు వారు వస్తున్నారు. మీరు లోకంలోని ఇతరుల వలె ప్రవర్తించగోరుచున్నారు. మీరు అలాంటి జాతి ప్రజలు కాదు. దానికి దూరముగా ఉండండి. పెద్ద సంఘములు మరియు చక్కని పెద్ద వస్తువులు, ఓ సోదరుడా, దాన్ని చేయవద్దు. ప్రభువు అక్కడ సమీపమై ఉన్నదని మనం బోధించున్నాము. మనం పొలముల్లోనికి వెళ్లి అన్యులను లెక్కేద్దాము. చూడండి, దాన్ని గూర్చి ఏదో చేయండి. కాని మీరు చూడండి, సమయాలు అన్నాడు, నేను ఎన్నడైనా నా జీవనోపాధి కొరకు ఒక్కసారి అయినా మీ యొద్ద డబ్బు ఎన్నడైనా తీసుకున్నానా? వారన్నారు, లేదు సమయాలు, నువ్వెన్నడూ అది చేయలేదు అన్నారు. నేనెన్నడైనా ప్రభువు నామంలో చెప్పింది నెరవేరకుండా ఉన్నదా? ఓ, అది సత్యము సమయాలు. నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్తం అని మేము నమ్ముతాము. అవునండి, నీవు చెప్పిన సమస్తము నెరవేరింది సమయాలు. కాని ఎలాగైనా మాకు అది కావాలి. మీరు చూడండి ఏం జరిగింది. ఓ సోదరుడా, లేఖనములు ముందుకు మరియు వెనుకకు లేఖనముల గుండా పునరావృతమవుతున్నవి. ఎలా అనగా అది దేవుడు చేయుచున్న విధానమయ్యున్నది. మీరు చూడండి, ఇలాంటి సమయంలో మీరు తాగుతారు. మనము మన ముఖ్యాంశములకు త్వరగా వెడదాము. ఇప్పుడు ఈ సమయం అంతటకుండా నేను కనీసం ఇంకా నా అంశమునకు రాలేదు. అది నా హృదయంలో ఉన్నది. నేను మిమ్మలను ప్రేమిస్తాను. లోకముతో నశించిపోవద్దు. నీవు లోక సంబంధివైతే నీవు లోకముతో నశిస్తావు. నీవు దేవుని సంబంధివైతే నీవు ఆయనతో పునరుద్ధానములోనికి వెడతావు. కాబట్టి లోక ప్రేమ నుండి మరియు లోక సంబంధమైన కార్యముల నుండి ఈ రాత్రి మీ ప్రేమను మార్చుకోండి. ఈ ఆచారముల నుండి కార్యముల నుండి తిన్నగా కలవరికి మీ అర్పణ వైపు తిన్నగా చూడండి. ఆ ఆధారములపై ఆయన్ను కలుసుకోండి. ఏలైనగా ఎన్నడైనా అదే ఆయన నిన్ను కలుసుకునే స్థలం. ఆయన అది మా సంఘములో ఉన్నదని మెథడిస్ట్ వారన్నారు, బ్యాప్టిస్ట్ వారన్నారు, పెంతకోస్తు వారన్నారు, ఇది ప్రెస్బిటేరియన్లు అది. కాని ఆయన అన్నాడు, నేను ఒకే స్థలములో నా నామము నుంచిన స్థలములో వారిని కలుసుకుంటాను. అది యేసుక్రీస్తులో. అక్కడే దేవుడు ఆయన నామము నుంచాడు. ఆ ఒకే స్థలములో ఆయన నిన్ను కలుసుకుంటాడు. మరియు అది క్రీస్తులో. ఆయన వాక్యమై ఉన్నాడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అది పాదముల నుండి తొడల వరకు పెరిగింది. మరి ఇప్పుడు అది శిరస్సులో ఉన్నది. వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నది. వధువులో పూర్తి కొలమానములో పెండి కుమారుని వలె ప్రత్యక్షపరుచున్నది. ఇప్పుడు తిన్నగా త్వరగా మన పాఠ్యాంశంలోనికి వెళదాము. ఒక 10 నిమిషాల పాటు తర్వాత ముగిద్దాము. ఇప్పుడు మన అంశము మనమందరము దాన్ని లెక్కలోనికి తీసుకుందాం. అది సాధారణంగా సంభవించినట్లుగా మన అంశముగా అది మరలా సంభవించవలసి ఉన్నది. దేవుడు తన ప్రవక్తను పంపి ఉన్నాడు. మలాకీ 3లో వాక్యము వాగ్దానం చేసింది, నా రాకడను సూచించటకు నా ముందు ఒక వర్తమానికుడిని నేను పంపుతాను. ఇప్పుడు మీరు దాన్ని రుజువు చేయగూర్చో, దాన్ని నిరూపించగూర్చో మత్తయి 11వ అధ్యాయము దాన్నే రుజువు చేస్తుంది. యోహాను శిష్యులు యేసునందుకు వచ్చి, యోహాను సరసాల్లో ఉన్నాడు అన్నారు. మేము నిన్ను ఒకటి అడుగుటకు వచ్చాము. యోహాను యొక్క పక్షిరాజు నేత్రము దాన్ని చిత్రీకరించింది. అతడు సరసాల్లో ఉన్నాడు, అతడు చనిపోబోచున్నాడు, వెళ్లి ఆయనను అడగండి అన్నాడు. చూడండి, యోహాన్ అన్నాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగ్గా శుభ్రం చేస్తాడు. అప్పుడే వియ్యండ్ల పాలన తిన్నగా ప్రారంభమవుతుందని అతడు తలంచాడు. గోధుమ సిద్ధముగా ఉన్నదని అతడు తలంచాడు. కాని అది చనిపోయి కాండములోనికి వెళ్లవలసి ఉన్నది. మరలా తిరిగి వచ్చి నిజమైన వధువును తయారు చేయాలి. కాబట్టి అతడన్నాడు, ఆయన తన గోధుమలను కొట్టులోని పొరుగు చేసి పొట్టును అగ్నితో కాల్చివేయను. దాన్ని గమనించండి. ఆ యుగములో క్రీస్తు రాకడను సూచించు వ్యక్తి, అతడు ఏం చెప్పాడో అది జరుగుతుంది. గోధుమలు, మీరు నిద్రపోవట్లేదని నేను అనుకుంటాను. గోధుమలు ఇక్కడున్నవి, అవి కొట్టులోనికి పొరుగు చేయబడతాయి. అది వధువై ఉన్నది, దానిలోని భాగము. పొట్టును గురించి అతడు ఏం చెప్పాడు? అది ఆర్న అగ్నితో కాల్చివేయబడుతుంది. మీరు వెతకగలిగినప్పుడే రక్షణ వెతకండి. గోధుమగా ఉండండి, పొట్టుగా కాదు. చూడండి, జీవములోనికి వెళ్ళండి. పాత చచ్చిన రూపంలోనికి కాదు, క్రీస్తు యొక్క జీవములోనికి వెళ్ళండి. శరీరధారిగా మారిన వాక్యము ప్రత్యక్షపరచబడింది మరియు అట్లు రుజువు చేయబడింది. ఇది ప్రోగు చేయ కాలము. కలగలుపు రాబోచున్నది. మీరు గోధుమలోనికి ప్రవేశించడం మంచిది. కారణము పక్క వెనుక విడిచిపెట్టబడబోచున్నది. ఇప్పుడు అది జరిగినదని మనం కనుగొంటాము. యేసు ఈ మత్తయి 11లో నేను ఎత్తి చూపిన దాన్ని ముగించుటకు చూడండి, ఆయన యోహానుకు, ఇప్పుడు ఆగు, నేను యోహానుకు అతడు ఎలా ప్రవర్తించాలో ఒక పుస్తకమును ఇవ్వలేదు. చెరసాల్లో ఉన్న ఒక విశ్వాసి లేదు, ఆయన అన్నాడు. చుట్టూ నిలబడి ఏమి సంభవిస్తుందో గమనించండి. వెళ్లి ఏమి సంభవిస్తుందో యోహానుకు చెప్పండి. కుంటివారు నడుచున్నారు, గుడ్డివారు చూపుచున్నారు, మరణించిన వారు తిరిగి బ్రతుకుచున్నారు, మరియు బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఖచ్చితంగా ప్రవక్త ఏం చెప్పాడో అదే నెరవేరుచున్నది. మరియు నా విషయమై అభ్యంతర పడనవాడు ధన్యుడు. అతని శిష్యులు కొండ ఈ వైపు నుండి ఆ వైపునకు వెళ్లి ప్రారంభించారు. ఆయన తిరిగి అన్నాడు, యోహాను చూడటానికి వెళ్ళినప్పుడు మీరు ఏమి చుట్టానికి వెళ్లారు? సన్నని వస్త్రములు ధరించుకున్న ఒక మనిషిని, కాలరు చుట్టూ ఎగరవేసిన మనిషిని మీరు చూడటానికి వెళ్లారా? ఆయన అన్నాడు, వారు రాజభవనంలో ఉంటారు. వారు చిన్నపిల్లలను ముద్దు పెట్టుకుని చనిపోయిన వారిని సమాధి చేస్తారు. రెండంచులు గల ఖడ్గమును ఎలా పట్టుకోవాలో వారికి తెలియదు. చూసారా? ఆయన అన్నాడు, మీరు దేన్ని చూడటానికి వెళ్లారు? ఒక గాలి కదులుచున్న రెలున, యోహాను ఇక్కడికి రా, నీవిక్కడికి వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తాము. మంచిది, దేవునికి మహిమ. ఇక నేను ఎంత మాత్రము మెదడిస్టును కాను, నేను పెంతుకొస్తుగా ఉంటాను, నేను ప్రెస్బిటేరియన్ గా ఉంటాను. ఎక్కువ డబ్బులు ఉన్నంత వరకు నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను. ఆయన అన్నాడు, గాలికి కదులుచున్న రిల్లును చూడటానికి మీరు ఎన్నడూ వెళ్లలేదు. ఒక ప్రవక్తను చూడటానికి మీరు వెళ్లారా? ఆయన అన్నాడు, అవును ఒక ప్రవక్త కంటే గొప్పవాడు. యోహాను అతడు ఇవ్వగలిగే అతి తక్కువ మర్యాదను యేసుకిచ్చాడు. అది ఆ విధానంలోనే రావలసినదని తెలుసుకోండి. ఆయనను పరిచయం చేసి ఆ చూసిన ఆయన మీద చూసిన తర్వాత ఆయనను అడుగుతున్నాడు, ఈయన మెస్సయా అన్నాడు. తర్వాత వచ్చి, నీవు ఆయనవేనా లేక మేము మరొకరి కొరకు కనిపెట్టాలా? కాని చూడండి, యేసు దాన్ని ఎరిగిన వాడై అతనికిచ్చిన గౌరవము. మీరు దేన్ని చూడటానికి వెళ్లారు? గాలికి కదలచున్న రెలునా? ఈ దినము వరకు స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అది నిజము. ఆ మనిషికి చెల్లించిన ఎలాంటి మర్యాద? కాని మీరు చూడండి, అది అక్కడే ఉన్నది. మలాకీ చెప్పినట్లుగా ఆయన రాకడను సూచించు వ్యక్తి వస్తున్నాడని ఖచ్చితంగా వారి ముఖం ముందే ఆ ప్రవచనం తిన్నగా నెరవేరింది. ఇప్పుడు అది మలాకీ 3, మలాకీ 4 కాదు. బప్తిస్మిచ్చి యోహాను మలాకీ 3 యేసు ఆ రీతిగా చెప్పాడు. వారు ఆయన అడిగినప్పుడు అన్నారు, శాస్త్రులు ఎందుకు చెబుతున్నారు? ఆయన అన్నాడు, అతడు ఇదివరకే వచ్చాడు, వారు చెప్పినట్లుగానే వారు చేశారు. కాని గుర్తుంచుకోండి, మలాకీ 4 యొక్క ప్రవక్త బప్తిస్మిచ్చి యోహాను యొక్క 4వ రాకడా లేక ఏలియా 5వ రాకడా ప్రకటన రెండుగా ఉంటుంది. ఇద్దరు సాక్షులు ఆయన యూదుల్లోని శాసనం కొరకు వచ్చినప్పుడు. కాని దేవుడు అదే ఆత్మను 5 సార్లు వాడుకుని ఉన్నాడు. కృప JESUS అది ఎల్లప్పుడూ యేసుగా ఉన్నది. FAITHGRACE ఆ విధముగా మీరు చూసారా? 5 అనే సంఖ్య కృపా సంఖ్య. ఆయన దాన్ని వాడుకున్నాడు. కేవలం 3 కాదు, 2, 3, 4 వాడలేదు, అది 5 సార్లు ఆయన దాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు మనం ముగించబోచుండగా త్వరగా గమనించండి, ఆయన అన్నాడు, అది అతను గూర్చే మాట్లాడబడి ఉన్నది, నా దూతను నాకు ముందు పంపుతాను. కాని మలాకీ 4లో ఆ ప్రవక్త ప్రవచించిన వెంటనే భూమి అంతయు కాలిపోతుంది, మరియు దుర్మార్గులు బూడిద మీద నీతిమంతులు నడుస్తారు. చూడండి, ఖచ్చితంగా అది మలాకీ 4 యొక్క ప్రవచనం. మరియు లూకా 17లో గమనించండి, ఆయన అక్కడ చెప్పాడు, చివరి దినములు మరలా సొదొమ గొమొర్రావలే ఉంటాయి. మనము దాన్ని కలిగి ఉన్నామా? మరలా మనం సొదొమ గొమొర్రాను కలిగి ఉన్నాము. ప్రపంచములన్నీ దానివైపు చూడండి. ఇంగ్లాండ్ దేశం గురించి అతడు ఏం చెప్పాడో చూడండి, సమస్తము వంకరగా మారిపోయినది, ఆహారం సైతం వంకరగా మారిపోయింది. మరియు సైన్స్ ఏమందో ఇక్కడ చూడండి, రీడర్స్ డైజెస్ట్ లో మీరు చూస్తారు, అది గత మాసం అని నేను అనుకుంటాను. వారన్నారు, చిన్న బాలురు మరియు బాలికలు 20 లేక 25 సంవత్సరముల మధ్యలో మధ్య వయస్సునకు వస్తున్నారు. నేను కుటుంబంలో వారిని కలుసుకున్నాను, చిన్న బాలికలు 20 లేక 22 సంవత్సరములలో వారికి ఋతుస్రావము ఆగిపోవచ్చున్నది. ఎందుకు అది నియమించబడింది? వంకర సంక్రమ చేయడం ద్వారా. అదే ఖచ్చితంగా శరీరమును మొత్తం కుళ్ళజేసింది. మనము కేవలము ఒక సంకర జాతి మొక్క కంటే ఎక్కువ కాదు. మీరు ఒక సంకర జాతి మొక్కను తీసుకుని బయట ఉంచండి, ప్రతి పురుగు దానిలోనికి పరిగెత్తుంది. కాని ఒక నిజమైన అసలైన వృక్షము పురుగు దాని నుండి పారిపోతుంది, అది దాని మీద నిలబడలేదు. మరియు అదే సంగముతో వచ్చిన చిక్కు మనము దాన్ని సంకరం చేశాము. పెర్రీ గ్రీన్ యొక్క ముసలి గుర్రముతో వచ్చిన ఇబ్బంది అదే. మనడు దినమున అది ఆ కుర్రవాణ్ణి విసిరివేసింది. అది పావు వంతు గుర్రము తప్ప ఏమీ కాదు. చూడండి, ఒకే విషయమేమనగా అది ఒక కంచరగాడిద వలె ఉన్నది, ఒక కంచరగాడిద అయి ఉన్నది. దాని తండ్రి ఎవరో దాని తల్లి ఎవరో దానికి తెలియదు, దానికి ఏమీ తెలియదు. అది సకము గుర్రము మరియు సకము గాడిద, సకము ఇది సకము గాడిద. వాడు ఏమై ఉన్నాడో వాడికి తెలియదు. నీ వెనుడు వాడు జీవితం అంతటిలో నిన్ను తనుటి కనిపెడతాడు. కురవాడారా, కురవాడారా అని నీ వాడిని పిలవచ్చు. వాడు చెవులను నిక్కించి హా 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 అంటాడు. చూసారా, అద్భుతములు జరుగు రోజులు గతించిపోయినవని వీరిలో కొందరు చెబుతున్నప్పుడు హా 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 అని. ఈ సంఘసభ్యులుగా ఉండవలసిన వారు ఈ క్రైస్తవులు అంటారు, నేను దీన్ని ఒక తమాషగా చెప్పట్లేదు కాని అది సత్యమై ఉన్నది. కాని ఒక నిజమైన వంశవృక్షం కలిగినది సోదరుడా, వాడికి తెలుసు అతని తండ్రి ఎవరో, అతని తల్లి ఎవరో, అతని తాత ఎవరో, అతని అమ్మమ్మ ఎవరో. నీవు వాడికి ఏదైనా నేర్పవచ్చును. వాడు నిజమైన వాడు. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని యొక్క శక్తితో వాక్యముతో నింపబడినవాడు. అతని తండ్రి ఎవరో, అతని తల్లి ఎవరో, అతని తాత ఎవరో, అతని అమ్మమ్మ ఎవరో అతనికి తెలుసు. దాని గూర్చి అంతా అతనికి తెలుసు. అతనికి ఏదైనా నీవు నేర్పవచ్చు. కాని సకము జాతి వారు, వారే సంఘములకు వచ్చేది, వారే లోకమునకు మరియు మత సంస్థలకు మధ్యలో సంకరమైన వారు. ఇక్కడ కొంచెము అక్కడ కొంచెం వాక్యం ఉంచుతారు, మోసగించుటకు అది చాలును. అది నిజము. నిజమైన దేవుని వాక్యము అక్కడ కైపుకు మరియు వారికి ప్రత్యక్షపరచబడినప్పుడు వారు దాని నుండి దూరముగా వెళ్లిపోతారు. వారికి తెలియదు సంకర జాతి. ఇప్పుడు ఈ వర్తమానములో మనం కనుగొంటాము, యెషయా 43 కూడా యోహాను రుజువు చేసింది. అతడు అన్నాడు, అరణ్యములో ఒక ప్రవక్త కేకవేయి ఒకని శబ్దము, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన మార్గము సరళము చేయుడి. సంఘము ఆయన్ను నమ్మలేదు. ఏలయనగా అతడు వారి గుంపుకు చెందినవాడు కాదు. ఆ ప్రవక్త ఒక అరణ్యములో పెంచబడ్డాడు, ఎవరిని ఎరుగినవాడుగా పైకొచ్చాడు. ఏలియా కలిగి ఉన్న అదే ఆత్మ అతడు కలిగి ఉన్నాడు. అతడు అరణ్యపు మనిషి. అతడు అవినీతి పరులైన స్త్రీలను ద్వేషించాడు. గుర్తుంచుకోండి, ఏలియా ఎలా అతను తల తీయబట్టుకు ఏది కారణమైంది? యెజెబెలు. అతని మరణమునకు యెజెబెలు కారణమయ్యున్నది. అది అతను అరణ్యమునకు తరిమినది. బాప్తిస్మిచ్చి యోహాను మరొక అరణ్యమును ప్రేమించువాడు, ఒక వేటగాడు, ఒక కట్టెలు నరుకువాడు. అతన్ని గమనించండి, అతనికి విధి లేదు. అతని అంశములను గమనించండి, అతడు ఒక వేదాంత పండితుడు కాదు. అతడు అన్నాడు, ఓ సర్పసంతానమా, అరణ్యములో నీవు కనుగొనే బహు మురికి జీవి యుక్తి గలది ఒక పాము. మరియు ఆ యాజకులను అతడు సర్పసంతానమని పిలిచాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మేము దీనికి దానికి ఫలానా దానికి చెందిన వారమని చెప్పుటకు ప్రయత్నం చేయవద్దు. ఏలయనగా నేను మీకు చెబుతాను, దేవుడు అరణ్యములోని రాళ్ల వలన. ఇంకా గొడలి, అతడు వాడినదేమిటి? చెట్టు వేరును ఉంచబడి ఉన్నది, మరియు మంచి ఫలములు ఫలింపుని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఆమెన్. అతడు ప్రకృతి యొక్క బోధకుడై ఉన్నాడు. ఒక గొప్ప దైవజనుడు. స్వల్పకాలం జీవించాడు, కాని నిశ్చయంగా అతడు భూమిని మండించాడు. అతని 6 నెలల పరిచర్యలో అతడు ఆ తరమును మోచుకుపోనట్లు చేశాడు. అతని నుండి 6 నెలలు పొందటానికి దేవుడు అతన్ని 30 ఏళ్లు పెంచాడు. అయితే దేవుడు తన సొంత మార్గములో చేస్తాడు. ఆయన పంట ఏదో ఆయనకు తెలుసు. ఇప్పుడు మనం కనుగొన్నది ఏమనగా, ఖచ్చితంగా అది అక్కడ సంభవించి ఉన్నది. వారు అతన్ని నమ్మలేదు. ఏలయనగా అతడు వారివాడు కాదు. వారు నమ్మలేదు. సర్వసాధారణముగానే వారు దాన్ని చేశారు. వారు దాన్ని చూడలేదు. మలాకీ 3 యొక్క మాటను వారు నమ్మలేదు. లేనిచో వారు తేటగానే చూసేవారు. అక్షరము ద్వారా అతడు రాకడ చూసించువాడని. 400 ఏండ్ల పాటు వారికి ప్రవక్త లేడు. మరియు ఇక్కడ అకస్మాత్తుగా ఒకరు రంగం మీదకు లేచారు. చూడండి, ప్రజలు, విశ్వాసులు అతడు అలాగుంటాడని వారు నమ్మారు. చూడండి, వారు దాన్ని నమ్మలేదు. వారు నమ్మలేదు. కారణము అక్షరం సంపూర్ణంగా నెరవేర్చి వారు చూసినప్పుడు అతడు ఏమి చేస్తాడని ఆయన చెప్పాడో సమస్తము తేటగా రుజువు చేయబడింది. వాక్యము తిన్నగా నీళ్లలోనికి ప్రవక్త యొద్దకు వచ్చింది. వారు అక్కడ నిలబడ్డారు. యోహాను గురించి అక్కడ అనేక మంది వాదిస్తారు. చూడండి, యోహాను అన్నాడు, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసి ఉండగా నీవు ఎందుకు నా ఎద్దుకు వస్తావు? యేసు అన్నాడు, ఇప్పుడు దీన్ని కానిము, ఇలాగూ దీన్ని నెరవేర్చుట, దీన్ని చేయుట మనకు తగి ఉన్నది, మంచిది. యోహాను, నీవు ఒక ప్రవక్తవై ఉన్నావు. హాజరుపరచబట్టుకు ముందు బలి అర్పణ కడుగుబడవలసి ఉన్నదని నీకు తెలుసు. మరియు నేనే ఆ అర్పణను. నీవు ఒక ప్రవక్తవై ఉన్నావు, నీకు అది తెలుసు. అప్పుడు అలాగనే అతడు ఆయనకు బాప్తిస్మిచ్చాడు. చూడండి, అదే అయి ఉన్నదని అతడు ఎరిగి ఉండను. చూడండి, వారు అతని వైపు చూసి నవ్వారు. విద్య లేని వెరివాడు, ఒక అడవి మనిషి, కేకలు వేసేవాడు. అదే విధంగా ప్రవక్త యేసు యొక్క మొదటి రాకను సూచించాడు. వారు అది అని నేను చెప్పను. నిజమైన దానికి ఈరోజు అదే అనుకరణలు వారు కలిగిలేరా? పరిపూర్ణంగా వారు చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఒక నకిలీ డాలర్ను చూసినప్పుడు దాని నుండి తయారు చేయబడిన ఒక నిజమైన డాలర్ ఉన్నది. ఒక క్రైస్తవుడుగా అక్కడ ఒకరు అనుకరణ చేస్తున్నప్పుడు అక్కడ తప్పక ఎక్కడో ఒక నిజమైన క్రైస్తవుడు ఉండాలి. అది కాలేదు, అది అసలై ఉన్నది. నీవు తప్పక అసలైన దాని యొద్దకు వెళ్లాలి. అయితే మొదటి దాన్ని పరీక్షించు. అసలైనది ఖచ్చితంగా వాగ్దానముతో ఉన్నదేమో చూడు. అది అలా ఉంటే ఇప్పుడు దాన్ని నమ్ము. ఆ యుగము యొక్క వాగ్దానం. అప్పుడు యోహాను యొక్క ప్రవచనము దేవుని యొక్క క్రమంలో రుజువు చేయబడింది. వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చింది. ఆ వ్యక్తి అతడే అని నిజంగా రుజువు చేసింది. మరలా యేసు వచ్చాడు. ఆ ప్రవచనంపై వారి యొక్క గ్రహింపునకు భిన్నంగా వారు దాన్ని ఆ మార్గంలో అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మనం అంతంలోనికి వెళుతున్నాం. కాని ప్రవక్త యొక్క మాటల ప్రకారము, అక్షరం ప్రకారము అది నెరవేరినది. ప్రవచనము నెరవేర్చబడి ఉన్నది. అయితే వారు అది ఏ విధానంలో ఉంటుందని తలంచారో అది ఆ విధానంలో లేదు. ఇప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో వారు ఎలా ఎరిగి ఉండేవారు? అది దేవుని చేత రుజువు చేయబట్టు చూసే అది ఆయన ఏమి చెప్పి ఉన్నాడో దాన్ని ఆయన అనువదించున్నాడు. అక్కడ అబద్ధపు యేసులు లేచి ఉన్నారు. ఒక మనిషిని నడిపించారు, ఒక గుంపు, అరణ్యములోని 400 మంది. అయితే ఆయన ఎన్నడూ దాన్ని వాక్యంతో రుజువు చేయలేదు. మీరు చూడండి, ఆయన చెప్పినట్లుగా యేసు ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా ఉండవలసి ఉన్నాడు. అది సత్యము. మరియు ఈ రోజు యేసు తిరిగి రాకముందు శరీరములో ఆయన ఒక వ్యక్తిగా సంపూర్ణంగా ప్రత్యక్షబట్టుకు ముందు దాన్ని ఆలోచించండి. యేసు అన్నాడు, సొదొమ దినముల్లో ఉన్నట్టుగా మనుష్య కుమారుని రాకడలోనూ ఉంటుంది. మనుష్య కుమారుడు ప్రత్యక్షముగా దినమున జరుగుతుంది. ఏది ప్రత్యక్షపరచబడుతుంది, విప్పబడుతుంది, తెలియపరచబడుతుంది, రహస్యము ముందుకు తేబడింది, బయలుపరచబడింది. మనుషు కుమారుడు ప్రత్యక్షముగు దినమున లోకము సుధోమ స్థితిలో ఉంటుంది. మనము దాన్ని కలిగి ఉన్నాము, మనము దాన్ని కలిగిలేమా? అవును. ఎంతమంది నమ్ముతారు? అది సుధోమ స్థితిలో ఉండి అది ఖచ్చితంగా సత్యము. చూడండి, అది ఇప్పుడు ఎక్కడ అస్తమించున్నదో గుర్తుంచుకోండి. మీరు కూడుకునే ప్రతి గుంపుల్లో అక్కడ ఎల్లప్పుడూ మూడు వర్గముల ప్రజలుంటారు. వారు వేషధారులు, అవిశ్వాసులు, నిజ విశ్వాసులు. మనము ప్రతి గుంపులో వారిని కలిగి ఉన్నాము. కాలమంతటి గుండా వారుండి ఉన్నారు. అక్కడ సుధోమీయులున్నారు, అక్కడ లోతీయులున్నారు, మరియు అక్కడ అబ్రహామీయులున్నారు. అబ్రహాము బయటికి పిలువబడిన గుంపు ఆరంభము నుండే అతడు సుధోమలో లేడు. ఇప్పుడు ఆ వర్తమానమును గమనించండి. వారు ఒక వాగ్దాన కుమారుని కొరకు కనిపెడుచున్నారు ఎన్నో సంవత్సరముల నుండి. దేవుడు అబ్రహామునకు ఎన్నో గొప్ప సూచనలు, అద్భుతములు చూపించి ఉన్నాడు. కాని ఇక్కడ దేవుడే స్వయంగా ఒక మనిషిగా దిగివచ్చాడు. నీవంటావు అది ఒక దూత. అబ్రహాము ఆయన్ను ప్రభు అని పిలిచాడు. పెద్ద అక్షరాల్లో LORD. బైబిల్ చదివే ఏ వ్యక్తికైనా తెలుసు, పెద్ద అక్షరాల్లో LORD అనగా ఎలోహిం అయి ఉన్నాడు. ఆది యందు దేవుడు, ప్రభువైన దేవుడు, ఎలోహిం సర్వశక్తిమంతుడు, ప్రభువైన దేవుడు, ఎలోహిం అని అబ్రహాము ఆయన్ని పిలిచాడు. ఇప్పుడు గమనించండి, అక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక వర్తమానంతో సుధోమలోనికి వెళ్లారు. మరియు వారు సుధోమ వారికి బోధించారు. వారు ఏ సూచక్రియూ చేయలేదు, కాని వారిని గుడివారుగా చేశారు. అదే స్వార్థ ప్రకటన అవిశ్వాసిని గుడివాడిగా చేస్తుంది. కాని గమనించండి, ఎలాంటి సూచన అబ్రహాము గుంపు పొందారు? ఇప్పుడు మనము అబ్రహాము యొక్క రాజసంతానముగా ఉండవలసి ఉన్నాము. ఇస్సాకు సహజమైన సంతానము, కాని విశ్వాస సంతానము. వాగ్దాన వాక్యమునందలు విశ్వాసము. వాగ్దాన వాక్యము దీన్ని తప్పిపోవద్దు. ఆ రాజసంతానమై ఉన్నది, అదే అబ్రహాము యొక్క విశ్వాస సంతానము. క్రీస్తులో మరణించడం ద్వారా మనం అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం ఆయనతో వారసులమై ఉన్నాం. గమనించండి, అదంతయు జరుగుతున్నప్పుడు అక్కడ సుధోమలో ఇద్దరు సేవకులు ఒక గొప్ప వర్తమానమును బోధించున్నారు. అక్కడ అబ్రహాం యొక్క గుంపుతో ఒకరు కూర్చున్నారు. ఆయన వారితో వెరువాడు కాలేదు. ఇప్పుడు అబ్రహాం యొక్క గుంపుతో నిలిచి ఉన్న ఒకరిని గమనించండి. ఆయన ఎలాంటి చూస్తున్న వారికిచ్చాడు? ఆయన అన్నాడు, ఇప్పుడు గుర్తుంచుకోండి, దానికి ముందు అతని పేరు అబ్రాము, అది SARRA, ఇప్పుడు SARAH, రాజకుమారి, మరియు తన వీపును గుడారం వైపు తిప్పి కూర్చున్న వ్యక్తి. అప్పటి స్త్రీలు ఇప్పుడున్న వారికంటే వేరుగా ఉండేవారు. మీకు తెలుసా, వారు వెళ్లి వారి భర్త యొక్క పనిని సమస్తమును చేయాలి. అయితే వారు ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు జరిగినట్లుగా అప్పుడు వారు చేసేవారు కాదు. కాబట్టి దూతలు అక్కడ కూర్చుని ఉన్నారు. వర్తమానికుడు ఆయన అన్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన SARAH శారా ఎక్కడా? ఆయనకి ఎలా తెలుసు? ఆయనకి అది ఎలా తెలుసు? అబ్రహాం అన్నాడు, నీ వెనుక గుడారంలో ఉన్నది. ఆయన అన్నాడు, నేను నీకు వాగ్దానం చేసినట్లుగా జీవపు కాలంలో నేను నిన్ను దర్శించబోతున్నాను. నేను నిన్ను దర్శించబోతున్నాను. మరియు శారా ఒక విధంగా తనలో తాను నవ్వుకున్నది. ఆయన వీపును గుడారం వైపు తిప్పి ఉండగా ఆయన అన్నాడు, ఎందుకు శారా ఈ కార్యములు ఎలా జరుగుతాయి అని నవ్వింది. ఆ సమయంలో ఆమె అబ్రహాం యొక్క వధువుగా ఉండకపోతే దేవుడు ఆమెను చంపేవాడు. అలాగుననే ఈ రోజు మన అవిశ్వాసమంతటితో మనం క్రీస్తులో ఉండకపోతే మనమును చంపబడేవారం. అది అక్కడే మనల్ని పట్టుకుంటుంది. చూడండి, ఆయన అబ్రహామును గాయపరచకుండా శారాను తీసుకొనలేడు. చూడండి, కాబట్టి గుర్తుంచుకోండి, యేసు అన్నాడు, సుధోమ దినముల్లో జరిగి ఉన్నట్లుగా మనుషు కుమారుని రాకడలోనూ జరుగును. లోకము సుధోమ స్థితిలో ఉన్నదని ప్రతి ఒక్కరూ సమతించుట మనం చూస్తాము. నేను ఈ మధ్యనే ఇక్కడ లాస్ ఏంజల్స్ లో వార్తాపత్రికను చూశాను. అది దానిలో చెప్పబడింది, పురుష సంయోగులు ప్రతి సంవత్సరము 20-30% లాస్ ఏంజల్స్ లో ఎక్కువగుస్తున్నారు. అంత మటుకు ఓ, అది మన ప్రభుత్వంలో ప్రతి చోట దౌర్భాగ్యముగా ఉంది. సమస్తము వంకరగా మారుతుంది, అది సత్యము. సమస్తము, సమస్త పద్ధతి, సంఘము మరియు సమస్తము వంకరగా చేయబడింది. అది ఒక వంకర యుగములో ఉన్నది. ఇప్పుడు వేదాంత పండితులారా, నా సోదరులారా, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. నా ప్రియమైన సోదరుడా, నేను నీకు వ్యతిరేకంగా మాట్లాడటం, నీకు సహాయం చేయటకు నేను ఇక్కడ ఉన్నాను. సోదరుడా, దేవుని వాక్యము ఏది సత్యమని చెప్పుచున్నదో దానిపై నిలబడి మీ చేతిని పట్టుకుని వీటన్నిటి నుండి పైకి ఎత్తుటయే అది నిజము. కానీ ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు సుధోమలో అతని పేరు HAM అంతమయ్యే వర్తమానికను మనం కలిగి ఉండలేదు. మనం ఒక స్పర్జన్ను కలిగి ఉన్నాము, ఒక విశ్లిని కలిగి ఉన్నాము, ఒక లోదర్ను కలిగి ఉన్నాము, సమస్తము కలిగి ఉన్నాము. కానీ ఎన్నడూ ఇంతవరకు HAM ముగించబడు ఒక అంతర్జాతీయ వర్తమానికిని మనం కలిగి ఉండలేదు. చూడండి, GRAH ఏఎం ఆరు అక్షరాలు GRAHAM బిల్లీ గ్రహం. ఆ పేరుగాంచిన స్వార్థికుడు దేవుని గొప్ప పనివాడు. ఒక మనిషి దేవుని నుండి పంపబడ్డాడు. అతడు నీతీకరణంతో ఎంతో నిమురుచున్నాడు మరియు దేశములను కుదిపివేయుచున్నాడు. చూడండి, అది అది కాదు. పెంతికోస్త సంగమనకు ఓరల్ రాబర్ట్ ను చూడండి. ఎనడైనా అక్కడ అలాంటి ఒకరు ఉన్నారా? ఆరు అక్షరాలు, ఏడు కాదు. అబ్రహాము ABRAHAM ఏడు అక్షరాలు. బిల్లీ గ్రహం GRAHAM ఆరు అక్షరాలు. ఇప్పుడు వర్తమానికుల వైపు చూడండి. మనం కూర్చున్న సమయం చూడండి. ఎన్నడూ చరిత్రలో అలాంటి సమయం లేదు. ప్రతి గుంపుకు ఆయన వాగ్దానం చేసిన అవే సూచనలను చూడండి. వారు ఎక్కడ ఉన్నారో చూడండి. అదే ఖచ్చితంగా ఎవరి స్థానంలో వారు క్రమంగా కూర్చున్నారు. ప్రకృతి, ప్రపంచము, సమస్తము సమయం ప్రకారము ఖచ్చితంగా కూర్చున్నది. ఇప్పుడు దీన్ని తప్పిపోవద్దు. మనము ఈ మిగిలిన లేఖములను చిత్రీకరించుండగా త్వరగా ఇప్పుడు ఏలైనగా నేను ఎక్కువసేపు మిమ్మల్ని నిలిపించాను. పిలుపు ఇక్కడ చూడండి. మరియు ప్రవక్త ప్రకారము అతడు ఖచ్చితంగా వాక్యమునద్దుకు వస్తాడు, ఖచ్చితంగా సమయమునకు. ఇప్పుడు మనం జీవించున్న యుగమును చూడండి. మనం తిన్నగా సొదొమ కాలములో జీవించట్లేదా? అబ్రహాము గుంపు యొక్క వర్తమానికును చూడండి, సంఖ్యలను చూడండి, అక్షరములు, అతని పేరు యొక్క సంఖ్యాపదము. నీవంటావు అక్కడ పేరులో ఏమీ లేదు. ఎవరిని నీకు ఆ మాట చెప్పనీయవద్దు. ఆయన ఎందుకు అబ్రాహము ను అబ్రహాముగా మార్చాడు? శారా నుండి శారా. ఎందుకు ఆయన సీమోను పేతురుగా మార్చాడు? మరియు ఇతర పేర్లు చూడండి. నిశ్చయముగా అక్కడ ఏదో ఉన్నది, ఖచ్చితంగా. ఆ కారణం బట్టియే నీ బిడ్డను ఎన్నడూ రిక్కీ అని పిలవద్దు అని నేను చెబుతాను. లేక ఎల్విస్, లేక అలాంటిది. ఎల్విస్ అనగా బావము పిల్లి, రిక్కీ అనగా ఎలుక. చూడండి, నీవది చెప్పినప్పుడు అది ఖచ్చితంగా సత్యం. లెస్, లేక అలాంటిది. నీవెన్నడూ నీ బిడ్డల్లో ఒకరిని అలా పిలవద్దు. ఆ పిల్లలకు అలాంటి పేర్లుంటే వెంటనే తిన్నగా మార్చివేయండి. ప్రజలారా, మీరు పిలవద్దు. నేను దేవుని యొక్క సేవకుండని మీరు నమ్మినట్లయితే ఆ దీన బిడ్డపై ఆ పేరును అతికించవద్దు. చూడండి, లేదండి, ఆ పేరుగాక మరొక పేరు పెట్టండి. మై, నేను తప్పక దాని నుండి దూరముగా వెళ్ళుట కాదు. కారణం నేను నా అంశం నుండి పక్కకు పెడతాను. కాని నేను దాన్ని చెప్పాను మరియు అదంతా సమాప్తమైంది. అలాగునే నీవు దాన్ని చేసేది. నీవు దాన్ని చెప్పినప్పుడు నీకు అది తెలియదు. చూడండి, ఆయనను అన్యుడిగా, ఒక జాతకం చెప్పేవాడుగా, ఒక బెయల్జెబూబుగా, ఒక దెయ్యముగా పిలిచారు. మరియు ఆయన తను తాను దేవునిగా చేసుకున్నాడన్నారు. ఓ మై, యెషయా ప్రవక్త చెప్పలేదా ఆయన బలవంతుడైన దేవుడిని పిలువబడతాడు? యెషయా 9:6, ఏలయనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అది సత్యము. ఇంకా పరిశుద్ధ యోహాను 1:1 ఆదిందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. నీవు దాన్ని నమ్ముతావా? ఆయన కేవలము కాదు, ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. కాని ప్రవక్త కంటే ఎక్కువైన వాడు ఆయన దేవ ప్రవక్త. ఆయన ఎందుకు రావాల్సినది గుర్తుంచుకోండి. ఆయన 3 కుమారు నామంలో వచ్చాడు. మొదటిగా ఆయన దేవుని కుమారుడు అను నామంలో వచ్చాడు. దేవుని కుమారుడని ఆయన ఎన్నడూ తను తాను పిలుచుకోనలేదు. చూడండి, ఆయన ఒక మనుషు కుమారుడుగా వచ్చాడు. ఒక ప్రవక్త, యెహోవాయే స్వయంగా అని యిర్మీయా పిలిచాడు. నరపుత్రుడు, ప్రవక్త, ఒక నరపుత్రుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు పెంతెకొస్తు దినం తరువాత ఆయన పరిశుద్ధాత్మ రూపంలో సహజాతీతమైన ఆత్మగా వచ్చాడు. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు. 1000 పాలనలో ఆయన దావీదు కుమారుడుగా ఉంటాడు. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. చూడండి, దేవుని కుమారుడు, మనుషు కుమారుడు, దావీదు కుమారుడు. ఓ, బైబిల్ సంపూర్ణముగా ఈ బంగారు తునుకలతో ఉన్నది. వాటన్నిటిని మనం ఒకే రాత్రి పొందలేము. కాని ఇప్పుడు దీన్ని ఉంచుటకు అది తగి ఉన్నది. రేపు ఎన్నడూ ఉదయించకపోవచ్చు. రేపటికి ముందే మనము వెళ్లిపోవచ్చు. రేపు ఉదయమున చనిపోవటకు ముందే నేను బహుశా ఒక వ్యక్తి బోధించుతున్నాను. ఉదయమునకు ముందు నేను వెళ్లిపోవచ్చు. సోదరుడా, సోదరి, అది ఒక కట్టుకథ కాదు, అది నిజమైన సత్యములు. మనం ఏ సమయంలో వెళ్లిపోవచ్చున్నామో మనకు తెలియదు. నీ శరీరములో చివరి శ్వాస విడిచినాక నీకు మరొక అవకాశం దొరకదు. ఇప్పుడే దాన్ని సరిచేసుకుని ఉదయం వరకు వేచి ఉండొద్దు. అది చాలా ఆలస్యమైపోవచ్చు. ఇప్పుడు గమనించండి, వారు ఏం చేస్తారని ప్రవక్తలు వారిని గురించి చెప్పారో ఖచ్చితంగా దాన్నే వారు ఆయనకు చేశారు. ఈ లౌదికీయ దినమున వారు సరిగ్గా చేస్తున్నట్లుగా మీరు దాన్ని చూడగోరినట్లయితే ప్రకటన 3 చదవండి. గుడ్డివాడవు, దిగంబరుడవు మరియు దాన్ని ఎరుగిన వాడవు క్రీస్తును త్రోసివేస్తున్నారు. ఆయన మరలా విత్తన రూపంలో తను తాను బయలుపరుచుకుంటూ ప్రారంభించుండగా భూమిలోనికి వెళ్లినదే మరలా తిరిగి వధువుగా పైకి వస్తుంది. సరిగ్గా పెండ్లి కుమార్తె మరియు పెండ్లి కుమారుడు ఒకే రక్తమాంసములై ఉన్నారు, ఒకే పరిచర్యను కలిగి ఉన్నారు. అవే కార్యములు, ఆయన చేసినవే ఖచ్చితంగా చేయుట ఆత్మ. ఇక్కడ వారు దాన్ని అనుకరిస్తూ సమస్తము చేస్తున్నారు మరియు ప్రతి ఒక్కరు వారి వారి పుస్తకముతో దీనితో పరిగెత్తుతున్నారు. ఓ, నీవు ఎన్నడూ అలాంటి ఉద్రేకములు వినవు. ఇప్పుడు ఒక దైవ వాసన నాకు వస్తుంది, అంతా ఇది అది అది అంతా లేఖనానుసారము కానిది మరియు నిజమైన తిన్నగా వారి ముందు ఉంచబడి ఉన్నది. వారు నడిచి వెళ్లిపోతారు. వారు మా సంస్థకు చెందిన వారు కాదు. మై మై, కొంచెం చూడండి, సరిగ్గా గుడ్డివారు గుడ్డివారిని నడుపుతున్నారు. వారిద్దరు గుంటలో పడరా. మనిషి యొక్క సంఘ శాఖలు ఆచారముల ద్వారా ప్రకటన 3లో వారు చేస్తారని దేవుడు చెప్పినట్లుగా వారు సంఘములో నుండి ఆయన బయట ఉంచి గుడ్డివారుగా చేయబడ్డారు. గమనించండి, యేసు ఎలా ఇప్పుడు తను తాను ఈ శిష్యులకు తెలియపరుచుకున్నాడో మరియు మనం ముగిద్దాము. ఈ ఇద్దరు శిష్యులు కైపా కాదు క్లియోపా మరియు అతని స్నేహితుడు. మనము పునరుద్ధానములో ఉన్నాము. పునరుద్ధానము తర్వాత ఉదయము, మొదటి పునరుద్ధానము. ఎలాంటి చక్కని ఉదయము! యేసు మృతుల్లో నుండి లేచి తన ప్రజల మధ్య జీవించున్నాడు. ఎలాంటి చక్కని తలంపు! ఆ దినమున ఉన్నట్లుగానే ఈ రోజున ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఏలయనగా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ దినము నుండి ఏ యుగములో కంటేను ఆయన తను తాను మరి ఎక్కువగా ప్రత్యక్షపరచుకొనుచున్నాడు. గోధుమ యొక్క కాండము పొట్టుకుండా వచ్చాము, అంతా జరిగిపోయింది. మనం మరలా గోధుమలోనికి వెడుచున్నాము. చూడండి, మనము తిరిగి గోధుమలోనికి వెడతాము. ఆయన ప్రజలకు ఎలా తెలియపరచబడ్డాడో గమనించండి. తెలియబడుట, తెలుసుకుంట. ఇప్పుడు గుర్తుంచుకోండి, వారి మెస్సయాగా మనం ముగించక ముందు ఆ యుగము యొక్క వాగ్దాన వాక్యము. గమనించండి, ఆయన వారికి ప్రత్యక్షమైనాడు. ఆయన చేస్తానని చెప్పిన రీతిగా ప్రవక్తలకు గమనించండి. అవివేకులారా, ఆయన గూర్చి ప్రవక్తలందరూ వ్రాసినది నెరవేర్చబడవలనని నమ్మని మందమతులారా, ఆయన్ని గమనించండి. ఆయన తిన్నగా తిరిగి దేవుని యొక్క వాక్యములను సూచించున్నాడు. నేను మీకు తెలియదా, పునరుద్ధానుడైన మెస్సయా నేనే అని ఎన్నడూ వారి దగ్గరకు వచ్చి చెప్పలేదు. ఆయన ఎన్నడూ అది చెప్పలేదు. చూడండి, యోహాను చేసినట్లుగా మిగిలిన వారందరూ చేసినట్లుగా ఆయన వారికి సరిగ్గా లేఖనమునిస్తున్నాడు. చూడండి, ఆయన కేవలం వారికి వారికై వారు దాన్ని తీసుకునవలసి ఉన్నది. వారు వారికై వారు తీర్పు చేయాలి. ఇప్పుడు నిద్రపోవద్దు, మీకు మీరుగా తీర్పు తీర్చుకోండి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పినవి నెరవేరినవని నమ్మని మందమతులారా, ఆయనను ఎరుగియున్నామని చెప్పుకుని వారికి ఎలాంటి గద్దింపు! చూడండి, గమనించండి, ఆయన అంశమును ఎలా సమీపించి ఉన్నాడో నేను కొన్ని నిమిషముల క్రితం చెప్పినట్లుగా ఆయన ఎన్నడూ బయటకు వచ్చి ఇలా చెప్పలేదు, మంచిది, నేను యుగం యొక్క మెస్సయాను అని మీకు తెలియదా, నేను ఆయన్నని మీకు తెలియదా. ఒక నిజమైన దేవుని యొక్క సేవకుడు ఎన్నడూ తను తాను అలాగ గుర్తింపు చేసుకోడు. అతడు ఎవరై ఉన్నాడో లేఖనము గుర్తిస్తుంది. నిశ్చయముగా అతడు గుర్తించబడతాడు. కానీ మెస్సయా యుగములో ప్రవక్తలు దేన్ని చూడమని చెప్పారో దానివైపు వారి దృష్టిని ఆకర్షించాడు. అది చూడండి, తిన్నగా వెనుకకు వెళ్లి, అవివేకులారా మందమతులారా, మెస్సయాను గురించి ప్రవక్తలందరూ చెప్పినవి నెరవేరునని నమ్మని వారులారా, ఆయన యోహాను వలె బైబిల్ వాక్యము ఆయన్ని గుర్తింపనిమ్ము. ఆయన వారికి ఏమై ఉన్నాడో అది తప్పక తగినంతగా తేటపరచబడాలి. వాక్యం ఆయన్ని గుర్తించినట్లయితే వారు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో, వాగ్దానం ఎవరిదో తప్పక అది తేటగా ఉంటుంది. వారు ఎరిగి ఉన్నారు. ఆ సమయంలో ఎవరో రంగం మీదకు రావలసి ఉన్నది. ఎందుకు? ఆయన అన్నాడు, ఇప్పుడు ఈ దినమున వాక్యం ఏమి చెప్పిందో, ఏమి సంభవించవలసి ఉన్నదో నాకు చెప్పండి. నేను కాదు, ఈ రాత్రి మీకు చెప్తూ ప్రయత్నం చేయుచున్నది వాక్యం వెంబడి వాక్యము, దాని స్థానం సైతము, స్థలము, పేర్లు, సంఖ్యలు, సమస్తము, సూచనలన్నీ, కాలములు మరియు సమస్తము. మనము తిన్నగా అంత్యకాలంలో ఇక్కడ ఉన్నాము. నిశ్చయముగా నేను మీకు ఏమి చెప్తున్నానో మీరు చూడగలరు. చూడండి, ఇటు చూడండి, అది ఎంతో తేటగా ఉన్నది. దానికి ఏమాత్రము గుర్తింపు అవసరం లేదు. ఈ భూమి మీద ఉండగా ఆయన అన్నాడు, లేఖనములను పరిశోధించండి, వాటిలో నిత్యజీవం ఉన్నదని మీరు తలంచున్నారు, అవే నేను ఎవరో సాక్ష్యమిస్తాయి. చూడండి, నేనెవరినో. గమనించండి, ఆయన ప్రవక్త అయిన మోషేతో ప్రారంభించాడు. ఒక ప్రవక్త, ద్వితీయోపదేశకాండం 18:15 వచ్చను నేను లేఖనమును గమనిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 18:15 మోషే చెప్పాడు, ప్రభువైన మీ దేవుడు. చూడండి, దేవుడు ఆ పర్వత శిఖరంపై అతనితో మాట్లాడాడు. ఓమై ఉరుముచ్చున్నది. వారన్నారు, ప్రభు దేవుడు వద్దు, మోషేను మాట్లాడనివ్వండి, లేనిచో మేము చనిపోతాం. ఆయన అన్నాడు, వారు బాగా చెప్పారు, నేను ఇక ఎంతమాత్రం వారితో ఈ విధంగా మాట్లాడను, కాని నేను ఒక ప్రవక్తను లేపుతాను, మరియు మార్గమంతటి గుండా ఆయన వర్తమానం అదియే. అదే అంతములో తప్పక సమస్తమును పరిష్కరించవలసినది. అది తప్పక అలాగూ ఉండాలి. ఏలయనగా ప్రభు యొక్క వాక్యము ప్రవక్త యొద్దకు వస్తుంది. అది అతని యొద్దకు మాత్రమే రాగలదు. అది అట్లు కాని ఏళ్ళ అది దేవుని వాక్యమును బ్రద్దలు చేస్తుంది, మరియు ఆయన తప్పి చెప్పినట్లుగా చేస్తుంది. చూడండి, అది ఎన్నడూ ఒక వేదాంత పాఠశాలకు వెళ్లదు, అది ప్రవక్త యొద్దకు వెళుతుంది. మరియు ప్రవక్త దేవుని నుండి పంపబడ్డాడు, నియమించబడ్డాడు. అది అలాగే ఉన్నదని నీవు ఎలా తెలుసుకుంటావు? మనిషి చెప్పింది కాదు. మనం ఏలియాలను, వారి కోట్లను సమస్తము కలిగి ఉన్నాము. దుప్పట్లు, అన్ని రకముల బుద్ధిహీనత, మరియు అంతా సాకీకరణలోనికి వెళ్లిపోయాము. అయితే దేవుని యొక్క వాగ్దానము ద్వారా ఒక నిజమైన దేవుని సేవకుడు, దేవుని ద్వారా గుర్తించబడిన వ్యక్తి వస్తాడు. ఆయన మాటయే ఈ దినమునకు జవాబు. అది వధువును క్రమంలో ఉంచుతుంది. ఒక చిన్న నిజమైన అల్పసంఖ్య పైకి తీసుకుని వెళుతుంది. అది సత్యము. ఇదిగో నేను ఆయన గురించి మాట్లాడాను. చూడండి, ఆయన వస్తాడు. మరియు ఆ ప్రవక్తలందరూ ఆయన గురించి, ఈ యుగమును గురించి మాట్లాడారు. నిశ్చయంగా అది అతడు చెప్పిన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది అతడు చెప్పుటను వినుట నీకు ఇష్టం లేదా? ప్రవక్తలందరూ దాన్ని గురించి చెప్పారు. గుర్తుంచుకోండి, ఆయన గురించి ప్రవక్తలు ఏం చెబుతారో ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన గురించి సూచిస్తూ ఆయన దేని గురించి ఆయన వాక్యమై ఉన్నాడు, సూచించుతున్నాడు. ఇప్పుడు అతడు సూచించిన మాటలను మనం విందాము. ఆయన వారికి ఏం చెప్పాడో నువ్వు వినగోరుచున్నావా? మనం ముగించుకు ముందు వారి యొక్క సంభాషణ చూద్దాం. ఇప్పుడు శిలువును గురించి తాజా పరిణామములన్నింటిని గురించి వారు ఆయన క్లుప్తంగా వివరించారు. సమాధి యొద్ద కథను గురించి, స్త్రీలు ఆయన చూసుకుని గురించి, మరొకరు ఆయన చూసి ఉన్నాడని చెప్పుటను గురించి, అదంతా ఆయన అన్నాడు. వారు దాని గురించి ఆయన క్లుప్తపరిచారు. మరియు ఆయన తిన్నగా వాక్యముతో ముందుకు వెళుతూ వాక్యము ద్వారా తను తాను సూచించాడు. ఇప్పుడు జకర్యా 12 చూడండి. ఆయన తప్పక జకర్యా 11:12 తప్పక ఎత్తి చూపించి ఉంటాడు. కారణం ఆయన 30 వెండి నాణములకు అమ్మబడ్డాడు. మెస్సయా తప్పక 30 వెండి నాణములకు అమ్మబడవలసినది కదా. కీర్తన 41:9 ఆయన తన స్నేహితుల ద్వారా మోసగించబడ్డాడు. చూడండి, జకర్యా 13:7 తన శిష్యుల ద్వారా విడవబడ్డాడు. కీర్తన 35:11 అబద్ధపు సాక్షుల ద్వారా నిందించబడ్డాడు. యెషయా 35:7 ద్వారా ఎన్నడూ నోరు తెరవలేదు, ఆయనను నిందించు వారి ఎదుట మౌనంగా ఉన్నాడు. మంచిదండి. యెషయా 56:6 ఆయన కొట్టబడ్డాడు. కీర్తన 22:22 నా దేవా నన్ను ఎందుకు విడనాడితువని సిరువులు ఆయన మొరపెట్టాడు. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా చేతులను మరియు నా పాదములను పొడిచి ఉన్నారు. ఆయన మాట్లాడిన ప్రవచనాలన్నింటిని గూర్చి చూడండి. యెషయా 9:6 మన కుమారుడు అనుగ్రహించబడిన కన్యక గర్భవతి అవన్నీ. మరియు ఇంకా కీర్తన 22:18 వారు ఆయన వస్త్రములను పంచుకుని ఉన్నారు. యెషయా 7:14 కన్యక గర్భవతి అయి. కీర్తనలు 22:7-8 ఆయన శత్రువుల ద్వారా ఆయన హేళన చేయబడ్డాడు. వారు ఆయనకు స్నేహితులుగా ఉండాలి, ఆయన శత్రువులు వారే సంఘము. కీర్తన 22:2 మరలా ఆయన ఎముకల్లో ఓటు కూడా విరుగుబడకూడదు, అయితే వారు ఆయన చేతులను మరియు పాదములను పొడిచి ఉన్నారు. యెషయా 53:12 ఆయన అక్రమస్తులతో చనిపోయాను. యెషయా 53:9 నలగొట్టబడ్డాడు, మరియు ధనవంతుడైన సోదరునితో సమాధి చేయబడ్డాడు. కీర్తన 16:10 ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడు. దావీదు ఆ విధంగా చెప్పాడు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు, అతని ఆత్మను పాతాళములో విడువు. ఆయన మృతుల్లో నుండి లేచాడు. మలాకీ 3 బాప్తిస్మిచ్ యోహాను ఆయన రాకను సూచించాడు. మరియు ఈ మాదిరులన్నిటి గుండా ఆయన విడి ఉన్నాడు. ఆ పర్వతం మీద ఇస్సాకు ఆయనకు మాదిరిగా ఉన్నది సైతము. ఆ పర్వతం మీద ఆయన తండ్రి అయిన అబ్రహాము ఆదికాండము 22 తీసుకుని వెళ్లాడు. ఇప్పుడు వారు ఆ దినమునకు వాగ్దానం చేయబడిన ఈ లేఖనములన్నింటినీ ఎవరు నెరవేర్చారో చూచుట ప్రారంభించారు. అప్పుడు అది ఆలస్యమైపోయింది. వారు చూచుట ప్రారంభించారు. ఓ మంచిది, ఒక్క నిమిషం ఆగండి, ఏమిటో మీకు తెలుసా? అప్పుడు వారు స్నేహితుడైన వారిని యేసును వాగ్దానం చేయబడిన ఆ ప్రవక్తను సిలువ వేశామని వారు గుర్తించారు. వారు ఎరిగారు. కారణం చూడండి, వారు లేఖనముల మీద వారు కృప్తపరచబడి ఉండలేదు. కాని ఇక్కడ ఇవన్నీ ఈ కార్యములనియు సిలువునద్ద సంభవించవలసినది. అవ్యక్తులారా, ప్రవక్తలు చెప్పిన వాటిని గ్రహించిన మందమౌతులారా, మెస్సయ్యా ఎలా శ్రమపడి 3వ దినమును తిరిగి లేచి ఆయన మహిమలో ప్రవేశింపవలసి ఉన్నదో ఇంకనూ వారు వెడుచున్నారు. ఓ అవును, అది నిజము. ఆయన మనతో మన హృదయములు మనలో మండలేదా అని వారన్నారు. ఆశ్చర్యం కాదు, వారి హృదయములు మండినవి, ఆయన ఇచ్చిన ప్రవచనములు నెరవేరినవి. అప్పుడు వారి స్నేహితుని గురించి గ్రహించడం ప్రారంభించారు. వారితో భోజనం చేసిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి, చేపలు వేటాడిన వ్యక్తి, అడవుల్లో వారితో నిద్రించిన వ్యక్తి వాగ్దానం చేయబడిన గడియకు ప్రతి మాట నెరవేర్చాడు. అది అక్కడే ఉన్నది. వారు 6 మైళ్ళ దూరం నడిచారు. అది చాలా తక్కువ సమయంగా కనపడింది. నేననుకుంటాను వారు రుజువు చేయబడిన ప్రవచనం మీద 6 గంటల ప్రసంగమును విన్నారు. ఈ రాత్రి మనం కలిగి ఉన్న దానికంటే కొంచెం పొడవైనది. చూసారా, అది సాయంకాలము. ఒక విధంగా ఆలస్యమైంది. సాయంకాలపు వెలుగులు వచ్చాయి. సంగమా, ఇప్పుడు ఇది అదే సమయం. సాయంకాలపు వెలుగులు వచ్చాయి. హెబ్రీ 13:8 ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఓ ప్రవచనం ద్వారా తేటపరచబడిన సంగతులు ఈ రోజును జకర్యా 14:7 దేవుని ప్రవక్త ద్వారా సాయంకాలపు వెలుగు వాగ్దానం చేయబడింది. మరలా ఈ దినం సంభవించిన సంఘటనలకు నిజ విశ్వాస కనులు తెరవచేయును. అది ప్రవచనముల ద్వారా మనకు అంత్యకాలంలో ఉన్నామని రుజువు చేయబడింది. యేసు వస్తున్నాడు. అది అదే. ఆయన అన్నాడు, అక్కడ ఒక దినం ఉంటుంది, అది రాత్రి కాదు లేక పగలు కాదు. ఆయన అన్నాడు, అస్తమయ కాలమున వెలుగు కలుగును. ఇప్పుడు మనకు తెలుసు, భౌగోళికంగా సూర్యుడు తూర్పును ఉదయించి మరియు పశ్చిమాన అస్తమిస్తాడు. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, అక్కడ ఒక తటస్థమైన పొడవైన ఒక దీర్ఘకాలం ఉంటుంది, అది పగలు కాని రాత్రి గాని అని పిలువబడదు. అది ఒక విధంగా చీకటిగా మబ్బుదినంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కుమారుడు ఉదయిస్తాడు? ఏమిటి? SON, సన్, అది కుమారుడు. ఇప్పుడు మనం మాట్లాడుచున్నది అది సహజమైన కుమారుడు. తూర్పును ఉదయించి మరలా పశ్చిమాన అస్తమిస్తాడు. అదే దేవుడు లేక సూర్యుడు. దేవుని కుమారుడు మొదటగా SON, తూర్పున లేచి తూర్పు ప్రజలకు. ఇప్పుడు ఆయన విడిచిపెట్టిన తర్వాత వారు ఏం చేశారు? 300 సంవత్సరముల తర్వాత మొదటి సంస్థను వారు ప్రారంభించారు. అదే రోమన్ కేథలిక్ సంఘము. చీకటి దుమ్ములు గుండా వారు వెళ్లారు. ఇప్పుడు వారు బయటకు వచ్చారు. వారు ఏం చేశారు? అదే కార్యము. అది ఒక దినము, అది పగల కాదు లేక రాత్రి కాదు. వారు తగిన ఆదేశాలు కలిగి ఉన్నారు. మరియు ఆయన దేవుని కుమారుడని వారు నమ్మి ఉన్నారు. వారు కలిగి ఉన్న వెలుగులో నడిచారు. వారి యొక్క సంఘములను తయారు చేశారు. వారు ఆసుపత్రులను, స్కూళ్లను, వేదాంత పాఠశాలలు మొదలైనవి నిర్మించారు. వారి పిల్లలను పాఠశాలకు పంపారు. కానీ ప్రవక్త అన్నాడు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. కుమారుడు మరలా బయలుపొట్టుకు పొడుచుకుని వస్తాడు. అప్పుడు వెలుగు కలుగుతుంది. ఏమిటి? అదే కుమారుడు, SON, ఉదయకాలమున శరీరంలో బయలుపరచబడినవాడు తిరిగి అక్కడుంటాడు. మరలా సాయంకాలమున బయలుపరచబడతాడు. ఇప్పుడు లూకా 17:30 పోల్చండి. సొదొమ దినముల్లో ఉన్నట్లుగా లోకము యొక్క అస్తమయము అలాగుననే మనుషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. సాయంకాలం ముందున వెలుగు కలుగును. మహిమకు మార్గము నీవు తప్పక కనుగొంటావు. ఓ నా ప్రజలారా, మనం ఎక్కడున్నాము? దేశములు బ్రద్దలగుచున్నవి, ఇస్రాయేల్ మేల్కొనుచున్నది. ప్రవక్తలు ముందుగా చెప్పిన సూచనలు నాగళ్లతో అడ్డగించబడ్డాయి. ఆమె సముద్రం వైపు దిగిపోవుడు చూడండి. ఓ విడవబడిన దాన నీ యజమాని యొద్దకు రమ్ము. విమోచన దినం సమీపమై ఉన్నది. మనుషుల హృదయములు బీత్తు ఆగిపోతున్నాయి. ఆత్మతో నింపబడండి. తేటగా మీ డ్యూటీలు శుభ్రం చేయండి. పైకి చూడండి. మీ విమోచన సమీపమయ్యున్నది. మీరు మంచిగా సోదరుడా, సోదరి, ఇది బీతుగొలుపు సమయం. ప్రవచించబడిన సంగతులను గమనించండి. ప్రవచనములన్నీ నెరవేర్టను గమనించండి. అప్పుడు ఇదంతా దేని గురించో మనం చూస్తాము. ఇది ఒక గుంపు కాదు, ఒక రెప్పపాటులో వచ్చిన మూఢత్వపు ఛాయ కాదు. అది దేవుడు ఖచ్చితంగా ఆయన వాక్యమును రుజువు చేయటియే. బండ చీల్చబడింది. స్నేహితులారా, నీవు శీఘ్రమే దాని ఎదుగు పారిపోము. మనం జీవించిన దినము ప్రవచనం రుజువు చేస్తుంది. మన తలలు ఉంచుదాం.
Can we hold steady for just a moment? God has spoken to us through Brother Branham, and the anointing is on Brother Branham, and he's now through.
ప్రియమైన దేవ స్నేహితులారా, మనము జీవించున్న దినమును మీరు గ్రహిస్తారా? దేవునితో సాహసించి వాదిస్తారా? ఆయన దాన్ని రుజువు చేసినప్పుడు మీరు అది సరికాదని చెబుతారా? ఆయనే ఆయనకు సొంత అనువాదకుడు. మీరు ఆయన్ని సేవించగోరుచున్నారా? ఇప్పుడు మీరు మీ తల్లు వంచి ఉండగా, మీ హృదయములు వంచి ఉండగా, సోదరుడా సోదరి, ఇది మనం చివరిగా కలుసుకునే సమయం కావచ్చు. మనము ఎన్నడూ ఈ దినము నుండి నేను ఒక సంవత్సరం తర్వాత ఇక్కడికి తిరిగి వస్తే నేను జీవించి ఉంటే అనేక మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు అప్పుడు ఉండరు. మరియు ఈ రాత్రి నేను మీ చెప్పిన ప్రదానికి తీర్పు పీఠమున వద్ద నేను జవాబు చెప్పవలసి ఉన్నది. దేవుని ముందు నీవు ఇప్పుడు సరైన మనసుతో ఉండగానే ఇప్పుడు ఈ మట్టుకు నీవు దేవునికి చేయగలవా? నీవు ఎరిగి ఉన్నట్లయితే కొంచెం దేవుని యొక్క చూపుడు అర్థం వైపు, బైబిల్ వైపు నిన్ను నీవు చూసుకో. నీవు ఎవరైనప్పటికీ లెక్కాదు. చెప్పు, ఇప్పుడు కనపడినట్లుగా ఒక దేవుని యొక్క కుమార్తెగా ఉండుటకు నే కొరతగా ఉన్నానని తెలిసింది. ఇప్పుడు కనపడినట్లుగా ఒక దేవుని కుమారుడిగా ఉండుటకు నేను కొరతగా ఉన్నాను. కానీ దేవా, ఇక్కడ ఉండుటకు నాకు ఇష్టం లేదు. నేను ఆ స్థానమును నాకు పోరాడగోరుచున్నాను. నీ చేతిని దేవునికి ఎత్తాలని నే కోరతాను. నీవెవరువైనను ఈ కట్టడము గుండా నీవు ఎక్కడ ఉన్నను? అవును, నీవొక దేవుని కుమారుడిగా ఉండకూడదును. నేను ఒక దేవుని కుమార్తెగా ఉండకూడదును. ప్రభువు ఆజ్ఞాపించిన సమస్తమును నేను నెరవేర్చకూడదును. ఇప్పుడు నీవు ప్రభువు నిన్ను దీవించును 90% శ్రోతలని నేను ఊహిస్తాను. ఇప్పుడు ఇడుచూడు నా స్నేహితుడా, యోహాను బోధించి నీవు విన్న దినముల్లో జీవించుంటే ఏమయ్యేది? ఇక్కడ యేసు జీవించిన కాలంలో నీవు జీవించి ఉంటే ఏమయ్యేది? నీవు ఏ వైపు తీసుకునేవాడివి? నీవు యేసు కాలంలో జీవిస్తే గుర్తుంచుకో, నీవు అప్పుడు జీవించి ఉంటే అది సరిగ్గా ఇప్పుడు ఉన్నట్లే ఉండేది. అదే యేసు ఆయన వాక్యం ద్వారా తను తాను తెలియపరుచుకున్నాడు చూడండి. మరియు అది ఏమీ ప్రసిద్ధిగాంచినది కాదు. కాని మీకు నన్ను చెప్పనియండి, వారు సంగమం విడిచిపెట్టాలని నేను వారికి చెప్పట్లేదు. మై, మీ సంగమంకు వెళ్లాలని నేను కోరుచున్నాను. నీకై నీవు సమాజంగా కూర్చొని మానవద్దు. కాని నేను మీకు చెప్పుటకు ప్రయత్నం చేయనిది ఏమనగా, దేవుని రాజ్యంలోనికి నెట్టుకుని వెళ్ళండి, వీటన్నిటిని పొందండి. లోక సంఘము నుండి పెంతకొస్తువారులారా, మీరు మరీ లోక సంబంధులుగా మారుచున్నారు. మీరు లోకం వెంబడి మితిమీరు వెళుచున్నారు. అది చాలా సులువుగా ఉంది. మీరు టెలివిజన్లు చూస్తూనే ఉన్నారు, అవన్నీ మీకు తెలుసు. అదంతా వారు చేసినట్లే మీరు చేస్తున్నారు. మొదటి సంగతి మీకు తెలుసా? వేదాంత పాఠశాలలు, స్కూళ్లు ఇక్కడ అక్కడ, మరియు దీని మీద దాని మీద మరొక దాని మీద రాజీ పట్టుకు ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసా, అది తప్పక ఆ విధంగా రావలసి ఉన్నది. పెంతకొస్త సంఘము నా యొక్క అతి గొప్ప సహకారం అయినది. దానికి వ్యతిరేకంగా నేను ఏమీ చెప్పలేను. కాని నేను కేకలు వేసేది అదే, నా సోదరులారా బయటకు వెళ్ళండి. మీరు ఇదివరకు కలిగి ఉన్నట్లుగా కూటములను కలిగి ఉండట్లేదు. ప్రజలు ఇదివరకు ఉండి ఉన్నట్లుగా ఉండట్లేదు. కాని యేసు ఒకే రీతిగా ఉన్నాడు. మనం ఆయనలోనికి కదులుదాము. ఇప్పుడు మీ చేతులు పైకెత్తి ఉండగా గుర్తుంచుకోండి, అక్కడ అరణ్యంలో ఒక బండ చీల్చబడింది. ఆ ఊట ఇంకనూ ఈ రాత్రి తెరవబడింది. వారి బండ కొట్టబడి ఉన్నది. క్రీస్తు ఆయనే ఆ చీల్చబడిన బండ. మరియు ఈ రాత్రి నాకు తెలిసినంత వరకు బహుశా సంఘము కిలువబడుట బహుశా ఇదివరకే ముగించబడింది. నాకు తెలియదు, నేను దాన్ని చెప్పలేను. గుర్తుంచుకోండి, యేసు సిలువేయబడిన తర్వాత ప్రజలు కూటములు సాగిస్తూ అదే రీతిగా ముందుకు వెళ్లారు. మరియు ప్రజలందరూ వారు వస్తారు. వారు గమనించండి, వారు బోధిస్తూ తినగా ముందుకు వెడతారు. వారు రక్షించబడ్డామని చెబుతారు. మరియు సమస్తము ఉన్నట్లుగానే లోకం ముందుకు వెళుతుంది అంటారు. కాని అప్పుడు అది చాలా ఆలస్యమైపోతుంది. నీకు అవకాశముండగానే నా సోదరుడా, నీకు అవకాశముండగానే నా సహోదరి, దేవుని రాజ్యములోనికి రమ్ము. ఆయన వాక్యమును నమ్ము తేటైన విశ్వాసంతో తప్ప మరి దేని కింద నీవు రావలసిన పని లేదు. ఆయన వాక్యమై ఉన్నాడు ప్రభు అయిన యేసు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యమని అర్థములో నన్ను నేను చూసుకునిచున్నాను. ఓ, నేను ఎంతో కొరతగా ఉన్నానో తెలుసుకున్నాను. కాని ప్రియమైన దేవా, ఇక్కడ ఈ రాత్రి, ఈ సోమవారం రాత్రి ఇక్కడ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నాడినాలో ఇక్కడ ఈ ఆడిటోరియంలో నాకున్నదంతా ఇదే ప్రభువా. కాని నేను దాన్ని నీకు ఇచ్చున్నాను. నేను ఉన్నట్లుగా నన్ను తీసుకుంటావా ప్రభువా? తిన్నగా వెంటనే నన్ను సిరువు నొద్దకు పారిపోనిమ్ము. నేను వర్తమానికులను కాలమును సైతము చూస్తున్నాను. సొదోము నుండి బయటకు పిలువబట్టును నేను చూస్తాను. నేను సూచనలను చూస్తాను. అబ్రహాం యొక్క గుంపు వెలుగును పొందుట నేను చూస్తాను. ప్రత్యక్షతను నేను చూస్తాను. యేసు ఇది వరకు ఉన్నట్లుగా మన మధ్య తిరిగి ప్రత్యక్షమవుతుని నేను చూస్తాను. నీవు వాగ్దానం చేసిన వాటన్నింటినీ నేను చూస్తాను. అనుకరణ చేయవారిని నేను చూస్తాను. అది నీవు చెప్పావని నేను చూస్తాను. మోషే దినముల్లో జరిగినట్లుగా ఈ ఎన్నే మరియు ఎంబ్రేలు ఎలా తిరిగి వచ్చి అనుకరణ చేస్తారో, మరియు వారు ఇంకను వారున్న అదే పోగులో ఉంటారు. చూడండి, వారు మోషేను వాక్యం ద్వారా వెంబడించి ఆ పిల్లలను అరణ్యం గుండా తీసుకుని వెళ్లలేకపోయారు. కారణం వారు ఐగుప్తులో సహవాసులయ్యి ఉన్నారు. అతడు చేసిన కార్యములను వారు చేసినప్పటికీ వారు దాన్ని చేయలేరు. కాని వారి మోసం బట్టం బయలైంది. మరియు బైబిల్ చెప్పింది, అది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అది అంత్య దినముల్లో మరలా సంభవిస్తుంది. మీరు ఆత్మ సంబంధులైతే మీ సొంత కళ్లతో మీరు చూస్తారు. నేను దాన్ని వివరించలేను. నేను దాన్ని వివరించవలసిన పని లేదు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. మనం ఒక అవకాశం కలిగి ఉండగానే ఆయన ఎదుకు వెళదాము. మీరు వెళతారా? పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం మీకు అవసరమైన ఎడ్ల దేవునికి మిమ్మల్ని మీరు తిరిగి సమర్పించుకుని అవసరం కలిగి ఉన్నట్లయితే ఒక కొత్త జీవితము. మీ సంఘ కాపరి మిమ్మల్ని నిరాకరించడు. దాన్ని బట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు. మనం ఇక్కడ ఉండగానే ఈ రాత్రి మిమ్మల్ని మీరు సంపూర్ణంగా దేవునికి ఇచ్చివేసుకోండి. అవును, ఇది చాలా కఠినంగా ఉన్నది. వింతగా కోసివేయుట, నేను అల్పబుద్ధిగా దాన్ని చేయట్లేదు. దాన్ని నేను యథార్థంగా చేస్తాను. నేను దాన్ని చేయటకు కారణమేమనగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. నేను మీకు సహాయం చేయటకు దాన్ని చేస్తాను. మరియు నిజముగా నేను నమ్ముతాను, నా హృదయమంతుడితో, నా విశ్వాసమంతుడితో నా వర్తమానము దేవుని నుండి వచ్చిందని నేను నమ్ముతాను. అది ఎన్నో సంవత్సరములు గుండా నీకు రుజువు చేయబడింది. ఇప్పుడు వినండి, నీకు కలిగిన సమస్తము ఆయనకి లోపరచము. నీకు అవసరమైన సమస్తము ఒక నిజమైన లోపరచబడిన హృదయముతో నేను నమ్ముతాను. నీవు అలాగైతే నీ పాదములపై నిలబడి నీ చేతులను దేవునికి ఎత్తి చెప్పు, ప్రియమైన దేవా, నేను ఇక్కడ ఉన్నాను. ప్రభువా, నన్ను తీసుకో. ఇక ఎంత మాత్రము నా సొంత మనస్సును, నా సొంత తర్జుమాను ఉపయోగించడానికి ప్రయత్నం చేయను. నేను తప్పక పరిశుద్ధంగా ఉండాలని నీ వాక్యం చెబుతుంది. నేను తప్పక తిరిగి జన్మించాలి. నేను తప్పక ఆత్మతో నింపబడాలి. అప్పుడు ఆత్మ నన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ప్రియమైన దేవా, ఇక్కడ నేనున్నాను, నన్ను నడిపించు. అంత మట్టుకు మీరు చేయగలరా? మీరు అంత మట్టుకు చేస్తే మీ చేతిని ఎత్తండి, చెప్పండి, నేను దాన్ని చేయటకు ఇష్టపడుచున్నాను, నేను ఇష్టపడుచున్నాను. అలాగైతే మనమందరము మన పాదములపై నిలబడదాము. నేను ఉన్నట్లుగా ఒక్క మనవి లేకుండానే నీ రక్తము నా కొరకు చిందించబడింది. నీ వద్దకు రమ్మని నన్ను నీవు కోరుచున్నావు. ఓ దేవుని గొర్రెపిల్ల, దేవుడే ద్వారము, వస్తాను నేను. ఇప్పుడు నీ పని అంతా సమస్తము, నీ అలసట సమస్తము. ఇప్పుడు నీవు చనిపోతుంటే ఏమవుతుంది? నేను ఉన్నట్లుగా నీవు నన్ను స్వీకరించుము. స్వాగతము, క్షమాపణ, శుద్ధి స్వీకరించు. ఏలయనగా నేను వచ్చిన మీద ఇప్పుడు నీవు చేతులెత్తావా? నేను వాగ్దానము చేస్తాను, నేను వాగ్దానం చేస్తాను. ఓ దేవుని గొర్రెపిల్ల, నేను వస్తాను, నేను వస్తాను. ఇప్పుడు ఆర్గానిస్ట్ ముందుకు వెళ్ళుచుండగా అలాగనే వాయిస్తూ ఉండండి. మనలో ప్రతి ఒక్కరూ యవనప్రాయములో ఉన్న యుక్త వయస్కులారా, మీరును వీధుల్లోకి ఈ విధమైన అల్లర్లు చేసే నేరస్తుల గుంపుతో వీధుల్లో తిరుగుతారా? సహోదరి, దేవునికి నీ నాజీర్ గౌరవం కింద పొడవైన వెంట్రుకలు పెంచుకోవలసి ఉండగా నీవు జుట్టు కత్తిరించుకుని పొట్టు జుట్టుతో ఉంటావా? జుట్టు కత్తిరించుకున్నట అది ఆమెకు అవమానమయ్యినది. నీవు పొట్టి చిన్న చేతులతో పొట్టి ప్రాకులు ఈ దినమున స్త్రీలు ధరించున్నట్లుగా నీవు ధరిస్తావా? ఈ అసభ్యకరమైన వస్త్రములు నీ దేహము దాని గుండా కనపరుస్తూ బయట వీధుల్లో తిరుగుతావా? నిన్ను చూసే ప్రతి పురుషుడు అతను హృదయంలో నీతో వ్యభిచారం చేర్చున్నాడని నీకు తెలుసా? మరియు నిన్ను నీవు ఆ రీతిగా హాజరుపరుచుకున్నావు. స్త్రీలారా, మీకు తెలుసా, రంగులు పూసుకుని మీరు ఒకే స్త్రీ బైబిల్ అక్కడ రంగులు వేసుకున్నది. దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు. ఒక యజ్బేల్ ఆమె దినం మొదలుకుని ద్వేషించబడి ఉన్న ఒక పేరు, కారణము ఆమె యొక్క చర్యలను బట్టి. మీకు తెలుసా, అది ప్రవక్త అయిన ఏలియా ఆమెను శపించి ఆ విధంగా పిలిచాడు. నీకు తెలుసా, బాప్తిస్మిచ్చి యోహాన్ మీదకి వెళ్లిన హెరోదియా. మీరు లోక సంబంధమైన హాలీవుడ్ తరహాలో ఉండవద్దు. మీరు లోకమును గాని లోకములో ఉన్నవాటిని గాని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మీలో ఉండదు. సోదరుడా, నా స్నేహితుడు అయిన సేవకుడా, ఏమీ లేదు, నన్ను గ్రహించండి, నేను మీ సోదరుడను. అలాంటి సంఘ సభ్యులతో, అలాంటి వారితో, మెథడిస్టు, బ్యాప్టిస్టు లేక అది ఏదైనా నీవు జత చేస్తావా? నీ తల్లి, నీ అమ్మమ్మ ఆ సంఘ శాఖలో ఉన్నందున నీవును దానికే, ఆ శాఖకే కట్టుబడి ఉంటావా? ఆమె దానిలో నుండి ఆ దినం యొక్క వెలుగులోనికి వచ్చినది. అది నోహు దినం వలె ఇది మరొక దినమయ్యున్నది. నీవంటావు బాగుంది, ఇది పెంతకోస్తు దినం కాదు. పెంతకోస్తు యుగం గతించిపోయింది, పెంతకోస్తు విడిపోయింది, ఇది పంటకాలమయ్యున్నది. చూడండి, మరియు పంటకాలం గోధుమ నీళ్లు కుమ్మరించబడినవి, గోధుమ ముగ్గుచున్నది. నా ప్రియమైన సోదరుడా, గోధుమలోనికి రమ్ము. నా మాట వినండి, నన్ను నమ్మండి. నన్ను ఒక దేవుని యొక్క సేవకుడిగా మీరు నమ్మినట్లయితే మనలో ప్రతి ఒక్కరూ మన సొంత విధానంలో దీనత్వంతో తల వంచి ప్రార్థన చేద్దాం. మనం దేవునికి తప్పక మనల్ని మనం అర్పించుకోవాలి. దేవా, నేనున్నట్లుగా నన్ను తీసుకో. మరియు సోదరుడా, సహోదరి, నేను నువ్వు బలిపీఠంపై నన్ను నేను ఉంచుకుంటాను. దేవా, నన్ను మలచు, నన్ను భిన్నముగా తయారు చేయి. దేవా, ఒకటి చేయుము, నీ రూపంలోనికి తయారు చేయి. ఇక్కడ బయట నిలబడి ప్రజలను ముక్కలుగా కోయుట అది సుడువైనదనుకుంటారా? అది చేయుట కఠినమైన పని, కాని అది చేయని ఎడ్ల నాకు శ్రమ. ప్రియమైన దేవా, ఈ శ్రోతల వారు తలలు మరియు హృదయములు వంచి ఉండగా ఈ గౌరవనీయమైన ఈ బైబిల్ పట్టణమును ముగించు క్షణముల్లో పరిశుద్ధాత్మ ఈ దేశమును ముందుకు మరియు వెనుకకు కుదిపివేయు రుజువును మేము చూసినప్పుడు, ముందుకు వెనుకకు గొప్ప ఉద్యమములు మరియు గుర్తులు దాన్ని ఏదో వెంబడిస్తుందని మేము ఎరిగి ఉన్నాము. మరియు అదిగో ఆరిజోనాలోని ఆ పర్వతం శిఖరంపై ఆ ఏడుగురు దూతలు దిగివచ్చుట వార్తాపత్రికలు సైతము వాటిని దేశమంతటి గుండా ప్రచురించినవి. యేసే స్వయంగా ఆకాశములో నుండి క్రిందికి చూచుటను చూచుట అది చెప్పుచున్నది. ప్రకటన 17 ప్రకారము, 7వ దూత వర్తమానం ప్రకారము ముద్రలు విప్పబడతాయి. దేవుని యొక్క మర్మము తెలియపరచబడుతుంది. ఆ సంస్కర్తలు వాటిని బయటకు తెచ్చుటకు తగినంత దీర్ఘకాలం జీవించలేదు. మరియు ఇక్కడ 7 ముద్రలను ముద్రించిన సమస్తము ఈ దినమున తెరవబడాలి. జరిగిన గొప్ప చూచిక్రియలు, అద్భుతములనియు జరుగక ముందే చెప్పబోటును చూచుట కనీసం ఒక్కసారి అది మనలో తప్పిపోలేదు. అది చెప్పబడినట్లుగా నెరవేరింది. ప్రియమైన దేవా, యేసుక్రీస్తు మా మధ్య ఉన్నాడని మేము గ్రహిస్తాము. ఆయన ఇక్కడ ఉన్నాడని మాకు తెలుసు. ఆయన ఇక్కడ ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు ఇక్కడ మనతో ఉన్నాడు. మరియు ఆయన వాక్యంలో చేసిన ప్రతి వాగ్దానమును నిర్ధారించగలడు. అసలైన ప్రారంభంలో కనీసం అనుకరణ చేయవారు వలయములోనికి రాకమునుపు నీవు ఎలా నిలబడి వీపును త్రిప్పి వారికి దాన్ని రుజువు చేస్తున్నావో ప్రభువా, లేక అది ఉండి ఉన్నట్లుగా పందెములో ప్రవేశించింది. నీవు చూపించావు, రుజువు చేశావు, ప్రవచించావు, అది ఖచ్చితంగా ఎలా సంభవిస్తుందో చెప్పావు. మరియు అదే మార్గములో అది సంభవించుటను మేము చూస్తాము. మరియు తండ్రి, అది మనిషి కాదని, అది దేవుడై ఉన్నాడని మాకు తెలుసు. కాబట్టి రాత్రి అది నీవై ఉన్నావని మాకు తెలుసు. మా పాపములు క్షమించుము. ప్రియమైన దేవా, నీవు మా రోగమును బాగు చేశావు, ఇప్పుడు మా పాపములను క్షమించుము. ప్రభువా, అలాంటి క్రైస్తవుడుగా తప్పక మమ్ములను ఉండనీయవద్దు. వద్దు, సంపూర్ణ సువార్త యొక్క మనుషులము మరియు స్త్రీలమని మేము చెప్పుకుంటూ సంఘశాఖ కోడిపిల్లల వలె కొంచెం నిద్రపోవచ్చున్నాము. ప్రియమైన దేవా, సహాయం చేయము. మమ్మలను తీసుకుని నీ యొక్క పరిశుద్ధాత్మతో కుదిలించుము. మరియు నీకు ఇష్టము లేనిది ఏదైనా మాలో ఉంటే ప్రభువా, మాలో నుండి తీసివేయము. మరియు మా పాదములను దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యంపై నాటును. మరియు పరిశుద్ధాత్మ మా హృదయముల్లోని అవిశ్వాస మసును ఈ దినం యొక్క బద్ధకమును అంతరంగములో కాల్చివేయునుగాక. ఓ లేచి మనల్ని మనం దులుపుకుందుముగాక. దాన్ని దయచేయము దేవా. మమ్మలను శుద్ధి చేయము, మమ్మను మలచము, మమ్మను తయారు చేయము దేవా. దయచేయము. ప్రభువా, ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా వారి హృదయంలో ఆ గోధుమలు కలిగి ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క జీవాంకురము జగత్తు పునాదికి ముందే జీవమునకు నిర్ణయించబడినది. ప్రభువా, నాకు తెలుసు ఈ గడిలో వారు తప్పక వినవలసి ఉన్నది. కాబట్టి నేను ప్రార్థిస్తాను దేవా, వారి హృదయములను నీ యొక్క తాజా పరిశుద్ధాత్మతో ప్రకాశింపచేయము, మరియు వారు మార్గము గుండా ఆనందముతో సంతోషముతో నింపుము. ప్రభు అయిన దేవా, నేను వారిని నీకిచ్చున్నాను. వారెవరో నాకు తెలియదు, నీకు తెలుసు. నీ వాక్యమును బోధించుటకు మాత్రమే నేను బాధ్యుడై ఉన్నాను. ప్రభువా, నీవు బయలుపరచుండగా మిగిలిన దానంతటిని నీవు బాధ్యుడివై ఉన్నావు. ఎక్కడ విత్తనం పడునో నేను కేవలం విసురుతాను. ప్రభు అయిన దేవా, అది మంచి సార్వంతమైన నేలలో ఈ రాత్రి పడిందని నేను ప్రార్థిస్తాను. ప్రభువా, దాన్ని అనేకులు చూసుదురుగాక, మరియు వారు లేచి ఈ చివరి దినముల్లో ప్రకాశించి క్రైస్తవులుగా ఉందిరుగాక. మేము ఎదురు చూస్తున్న గొప్ప కార్యము త్వరగా వచ్చునుగాక. ప్రభువా, దయచేయము. నీవు నీ యొక్క సంగమును, నీ వధువును తీసుకుంటావు, మరియు ఆమెను ఇంటికి తీసుకెళ్తావు. అది అంతయు క్రమంలో ఉండుటని మనం చూస్తాము. ప్రభు అయిన యేసు రమ్ము. యేసు క్రీస్తు నామంలో సమస్తమును ఫలితముల కొరకు నీకు అప్పగిస్తాము. ఆమెన్. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఏలయనగా ఆయన మొదట నన్ను ప్రేమించాడు. మరియు కల్వరి మ్రోను మీద నా రక్షణను కొన్నాడు. మీరు ఆయన్ని ప్రేమిస్తారా? మంచిది. అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మరలా దాన్ని పాడుచుండగా ఒకరితో ఒకరు కరచాలనం చేయండి. నేను ఆయన్ని ప్రేమిస్తాను, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఏలయనగా ఆ మొదట ఆయన నన్ను ప్రేమించాడు. మరియు నా రక్షణను కల్వరి మ్రోను మీద ఆయన కొన్నాడు. ఇప్పుడు మనం ఆయనకు స్తుతిని చెల్లిద్దాం. ఈ పాట మీలో ఎంతమందికి తెలుసు? నేను ఆయన స్తుతిస్తాను, నేను ఆయన స్తుతిస్తాను. పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లలకు స్తుతులు. ప్రజలారా, మీరందరూ ఆయనకు మహిమనివ్వండి. కారణం ఆయన రక్తము ప్రతి మరకను కడిగి వేసెను. మరలా దాన్ని పాడుదాం. నేను ఆయన్ని స్తుతిస్తాను, నేను ఆయన్ని స్తుతిస్తాను. పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లకు స్తుతులు. ప్రజలారా, మీరందరూ ఆయనకు మహిమనివ్వండి. కారణము ఆయన రక్తము ప్రతి మరకను కడిగి వేశాను. మీరంతా కొరడాలతో కొట్టబడినట్లు లేదా? మీ చేతులు ఎత్తి చెప్పండి. ఓ, అది నన్ను సంతోషభరితునిగా చేస్తుంది. సోదరుడా, ఆ పాతకాల పాటలు నేను ప్రేమిస్తాను. మీరును ప్రేమించరా? అవి హృదయాంతరంగంలోనికి వెళతాయి. నేను ఆయనను ప్రేమిస్తాను, నేను ఆయనను ప్రేమిస్తాను. పాపుల కొరకు వధించబడిన గొర్రెపిల్లకు స్తుతులు. ప్రజలారా, మీరందరూ ఆయనకు మహిమనివ్వండి. కారణము ఆయన రక్తము ప్రతి మరకను కడిగి వేశాను. మన తల పైకెత్తి మనలో ప్రతి ఒక్కరూ మన సొంత విధానములో ఇప్పుడు ఆయనకు స్తుతినిద్దాము. ప్రభు అయిన యేసు, నీకు వందనములు. ప్రభువా, నీకు స్తుతులు. బబులోన్ నుండి బయటకు పిలువబడిన ప్రజలను బట్టి మేము నీకు స్తుతులు చెల్లిస్తాము. నీ కుమారుడైన యేసు రక్తమును బట్టి నీకు వందనములు. ఏలైనగా ఈ క్షణమే ఆయన మమ్మలను శుద్ధులుగా చేసినందుకు. మా కొరకు ప్రభువా, చీకటిలో మా తడబాటును బట్టి, మా పొరపాట్లకు, మా బుద్ధిహీనతకు నిన్ను క్షమాపణ అడుగుతున్నాము. ఓ దేవా, మేము లేచి ప్రకాశించి సాయంకాలపు వెలుగులో నడుస్తూ సాయంకాలపు వెలుగు ద్వారా ముందుకు వచ్చున్న ఫలముగా ఉందిగాక. ప్రియమైన దేవా, దయచేయము. మమ్మలను మేము యేసు క్రీస్తు నామంలో నీకు అప్పగించుకునిచున్నాము. ఇప్పుడు మీరు తల వంచి ఉండగా ఈ కూటమిలను బలపరుచున్న సంఘ కాపరులైన మీకు నేనిస్తాను.